गीता, गंगाम, गायत्री, गोविंद, केशवबा, नारायण, माधववा, गोविंद, केशवबा, नारायण, माधववा, गोविंद, केशवबा, नारायण, गोविंद, माधव, गोविंद, अच्युत, अनंत, गोविंद, गीता, गंगा, गायत्री, गोविंद, केशव, नारायण, माधव, गोविंद, गोविंद, गोविंद। ఇలా సీతమ్మ జ్ఞాపకార్థం నామస్మరణ చేశాము. మహావిష్ణువు నామాల్లో గోవింద నామం చాలా ముఖ్యమైనది. ఇలా మాట పోషించుకోవడానికి వాళ్ళు మరి వచ్చాము, అలాగే మాట పోషించుకోవడానికి రేపు నాలుగో తేదీన అక్కడ సకినాడు పిల్ల వెళుతున్నాం. నాలుగో తేదీ అంటే ఎడంకాలు మోకాలు కొంచెం నొప్పిగా ఉంటుంది, అయినా కానీ మనం మాట పోషించుకో. సీతమ్మ ఆప్యాయత మనల్ని ఎక్కడ తీసుకొచ్చింది? సీతమ్మ స్వర్గీయ సీతమ్మ ఆప్యాయత మన ఎక్కడ తీసుకొచ్చింది? ఓం ఓం. ఈ కరెంటు పవర్ మీద మనం ఆధారపడకూడదు. అది రావచ్చు రావచ్చు. ఇండియాలో అటువంటి ఇండియాలో పవర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వాటర్ ఎప్పుడు పోతుందో తెలియదు. కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో 15 రోజుల తర్వాత ఒక గంట కరెంట్ ఆఫ్ చేయడానికి ఇప్పటి నుంచి చెప్తా ఉంటారు. పలానా 5వ తారీఖుని పలానా టైంలో గంట పవర్ ఆఫ్ చేస్తాం. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. పేపర్లు మటుకు రాసేసుకుంటున్నారు, అమెరికా అయిపోయింది, ఇంగ్లాండ్ అయిపోయింది. సరే, సీతమ్మ జ్ఞాపకార్థం ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సీతమ్మకి కపటం అంటే ఏంటో తెలియదు. సీతమ్మ తల్లి గారు కూడా ఆ చివరి రోజుల్లో ఆ చేలు పక్కన ఒక ఇల్లు ఉండేది, ఆ ఇంట్లో ఉండేవారు. ఆ ఇల్లు కట్టుకున్నారు కానీ అక్కడ సుఖపడలేదు వాళ్ళు. సీతమ్మ గారి తల్లి గారికి ఆవిడకి అకాడమిక్ లైఫ్ లేకపోయినా, అంటే చదువు ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నా చదువు అంటే బాగా ఇష్టం. మీలో చాలామంది తెలియదు, రవీంద్రనాథ్ ట్యాగూర్ 8వ తరగతి చదువుకున్నాడు. రవీంద్రనాథ్ ట్యాగూరు 8వ తరగతి చదువుకున్నాడు. అంటే వాళ్ళ తండ్రి గారు బాగా ధనవంతులే. వెళ్ళి క్లాసులో కూర్చోవడం, మాస్టర్ చెప్పేది ఏంటో నాకు ఇష్టం లేదని మానేశాడు. చాలా మందికి తెలియదు ట్యాగూర్ పెద్ద చదువు చదివేశాడు, 8వ తరగతి చదివి మానేశాడు. అంతా స్వయం క్రిస్టియన్ అన్నాడు. అలాగే సీతమ్మ గారి తల్లి గారు రోజు అక్షమాలమాలు చదువుకున్నారు. అక్షమాలమాలు రోజు చదువుకున్నారు. సీతమ్మ రోజులు సుఖంగా వెళ్ళాలని అక్షమణమాలు చదువుకున్నారు. సీతమ్మ గురించి ధ్యానం చేసేవారు. సరే, చివరికి సీతమ్మ ఇంటికెళ్ళి అక్కడే స్వర్గస్థులు అయ్యారు. అంటే మనకి ఈ శరీరం రోగాలనేవి వంపు, అనారోగ్యం అనేది ఒక వంపు అంచు. శరీరం భూమి మీదకి వచ్చిన క్షణంలో తర్వాత సీతమ్మ కుటుంబం, సీతమ్మ గారి అబ్బాయి కొంచెం సంపాదించుకోవటం, ఆ కుటుంబం అభివృద్ధిలోకి రావటం ప్రారంభమైంది. మనం మనకి ఎన్ని మేళ్ళు ఉన్నా మనకి ఉండటానికి అవకాశం లేకపోతే ఆ ఇంట్లో ఉండనప్పుడు ఈశ్వరుడు. ఒకసారి ఇంట్లో అన్ని ఉంటే మనకి ఏ చిన్న అడగదాం, అది ఒక రకమైన ప్రారంభం. ఇంట్లో అన్ని ఉంటాయి, మనకి ఏ చిన్న అడగదాం. మనకి 10 మేళ్ళు ఉన్నా ఆ మేళ్ళలో ఉండే అవకాశం లేకపోతే శరీరం బయటికి వెళ్ళిపోతుంది. సరే అక్కడ ఇబ్బంది పడుతున్నారని తర్వాత సీతమ్మ గారు అబ్బాయి ఇక్కడ స్థలం కొనుక్కుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు బాగానే కట్టారు. సరే ఇల్లు కట్టిన తర్వాత అనారోగ్యం ప్రారంభమైంది. అంటే సీతమ్మకి ఇంట్లో ఉండే నివాస యోగ్యం లేదు. ఇంట్లో నివాస యోగ్యం లేదు, ఇంట్లో ఉండటానికి నివాస యోగ్యం లేదు. సీతమ్మ టైం అయిపోయింది, ఏదో అనారోగ్యం లేదు, ఏదో వంపు క్యాన్సర్ కాకపోతే మరొకటి మరొకటి ఏదో ఉంటుంది. అంటే శరీరం చనిపోవటానికి భగవంతుని తన మీద పెట్టుకోకుండా రోగాల మీద ఆ రోగం వచ్చిపోయారు ఈ రోగం వచ్చిపోయారు అనుకుంటారు. అందుకని భగవంతుని సంకల్పాన్ని బట్టి వెళ్ళిపోయారని ఎవరు అనుకోరు. ఏదో రోగం వచ్చింది పోయారని ఎలా అనుకుంటా ఉంటారు. సరే సీతమ్మకి ఇంకా 30 ఏళ్ళు బతికే రోజులు ఉన్నాయి, కానీ ఆ టైం అయిపోయింది. సీతమ్మ ఉండే టైం అయ్యి సీతమ్మ సరసరం కానీ సీతమ్మ ఏజ్లో ఎవరో కానీ మరణించరు. మధ్య వయసులో ఎవరో కానీ మరణించరు. కొంతమంది చిన్నపిల్లలప్పుడు పోతారు, కొంతమంది పెద్ద మధ్య వయసులో మరణాలు తక్కువ ఉంటుంది. కానీ సీతమ్మ మధ్య వయసులోనే వెళ్ళిపోయింది. సీతమ్మ జ్ఞాపకార్థం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన భక్తి గల వ్యక్తులు, మినహాయింపులు లేని జీవితం, కపటం లేని జీవితం, మినహాయింపులు లేని జీవితం. కొంతమంది లోపల ఒక రకంగా ఉంటారు, పైన బయట ఒక రకంగా ఉంటారు. అది లోపలికి బయటికి సంబంధం లేదు. లోపల నల్లగా ఉంటారు, బయట తెల్లగా కనిపిస్తూ ఉంటారు. లోపల చూస్తే చాలా నల్లగా ఉంటారు, పైకి మట్టికి తెల్లగా కనిపిస్తూ ఉంటారు. మాట్లాడదు సీతమ్మ లోపలికి బయటికి భేదం లేదు. సీతమ్మకి లోపలికి బయటికి భేదం లేకుండా జీవించింది. ఇవాళ సీతమ్మ బంధువులందరూ వచ్చారు, భక్తులందరూ వచ్చారు. ఈ సీతమ్మ భక్తులు కూడా సీతమ్మ గారి బంధువులందరూ వచ్చి ఈరోజు కార్యక్రమం జయప్రదం చేసినందుకు నాకు కూడా, నేను కూడా ఈ టైంలో ఆ బంధువులతో పాటు మీతో పాటు నా సంతోషాన్ని పంచుకుంటున్నాను. సరే ఇప్పుడు సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. సాధన మీరు ఇంటికెళ్తే 100కి 10 వంతులు సాధన చేసుకుంటే సరిపోతుంది. 90 వంతులు మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. అలా మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది? మనిషికి అశాంతి వస్తుంది, పండితులకు వస్తుంది దుఃఖం, తర్వాత ఏమో ధనవంతులకు వస్తుంది, అధికారంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, అందరికీ దుఃఖం వస్తుంది. మనిషికి దుఃఖం ఎందుకు వస్తుందంటే మనకున్న పాండిత్యం కానీ ధనం కానీ అధికారం కానీ దుఃఖాన్ని ఆప్ చేయలేదు. ఏది ఆప్ చేయలేదు. మనం 100 అంతస్తులు మేడ కట్టుకుని అక్కడ కూర్చున్న దుఃఖం ఆగదు. బయట సౌకర్యాలు మన బాడీకి కంఫర్ట్ ఇస్తా, కానీ మైండ్ కంట్రోల్ ఇవ్వండి. మీకు ఇంటికాడ అన్ని సదుపాయాలు ఉన్నాయనుకోండి, మీ బాడీ కంఫర్ట్గా ఉంటుంది, అంతేగాని మైండ్ కంట్రోల్ రాదు, సెన్సెస్ కంట్రోల్ రాదు. అసలు దుఃఖం అనేది జన్మలనే ఎందుకు వస్తున్నాయి, దుఃఖం అనేది ఎందుకు వస్తుంది, దానికి కర్తృత్వము అంటారు. దానికి ఏమంటారు? కర్తృత్వము అంటారు. అంటే దాన్ని మనం ఎక్కువ అహంకారం అని అంటాం. వేదాంత పరిభాషలో ఇంగ్లీష్లో డోయర్షిప్ అంటారు, వేదాంత పరిభాషలో కర్తృత్వం అంటారు. మన వ్యవహారంలో అది అహంభావన అంటారు, అంటే వ్యక్తి భావన. మనం ఎన్ని సాధనలు చేసినా గానిగెద్ది లేక ఉన్నాం. గానిగెద్ది అక్కడే తిరుగుతూ ఉంటాం. మన మేము సాధన బాగా చేస్తున్నాం, సాధన బాగా చేస్తున్నాం అనుకుంటారు, కానీ అక్కడికి దేహాభిమానం పోలేదు. మనకు దేహం అంటే మనకు బాగా ఇష్టం, మన దేహం అంటేనే మనకు బాగా ఇష్టం. మనకు దేహం మీద ఇష్టం పోలేదు, దేహం మీద అభిమానం పోలేదు. ఆ దేహానికి మరణం వస్తే కంగారు పడిపోతాం. ఇంకా దాని మీద ఇష్టం కలిగేది, దాని మీద అభిమానం కలిగదు. మళ్ళీ మీ దేహానికి మరణం వస్తే నేను కంగారు పడను, అయితే ఆ దేహం నాది కాదని తెలుస్తాను. ఆ దేహం కూడా నాది అనుకున్నవాడు ప్రజాసేవకుడు అవుతాడు. నా దేహం నేను నాది అనుకుంటాను, కానీ మీ దేహం నాది అనుకుంటారు. కానీ మీ దేహం నాదనుకునే స్థాయికి వస్తే వాడు మహాత్ముడు అవుతాడు. ఎవరైనా వాళ్ళ దేహానికి వైద్యం చేయించుకుంటే వాళ్ళకి ఏం అనుకోరు. ఇతరుల దేహానికి వైద్యం చేస్తే వాళ్ళకి ఉపకారం చేసామనుకుంటారు. ఆ దేహం కూడా మంద మన దేహం అనుకుంటే ఉపకారం చేసామనే బుద్ధి రాదు. సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. సర్వీస్ విత్ ఈగో, సర్వీస్ వితౌట్ ఈగో అని. సరసానికి ఇతరులకి సేవ చేసిన మన అహంభావంతో చేస్తాం, వ్యక్తిభావంతో చేస్తాం. దానివల్ల పుణ్యం వస్తుంది, కానీ అజ్ఞానం పోదు. అజ్ఞానం పోదు. అజ్ఞానం ఉన్నంతసేపు దుఃఖం ఉంటుంది. ఈ జన్మలో కదా, కోటి జన్మలు ఇచ్చినా మీరు ఇంకో లోకం ఎక్కడన్నా దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. సర్వీస్ విత్ ఈగో, సర్వీస్ వితౌట్ ఈగో అంటే మన ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఆ మనిషికి అహంభావం ఎంతో కొంత ఉంటుందనుకునే మాట్లాడాలి. మనం ఎవరితో, మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా, బయట వాళ్ళతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా వాడు అహంభావం లేకపోతే అడిగి జన్మరాదు కదా. అసలు అడిగి అహంభావం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ శరీరం వచ్చింది. అడిగి అహంభావం లేదనుకోండి, అడిగి జన్మే రాదు. అంటే ఎవరితోటి, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరితోటి మాట్లాడినా ఒకే గుర్తు పెట్టుకోండి మరి. ఆ మనిషికి అహంభావన ఉంటుంది, కొన్ని ఎక్కువ తక్కువ ఉండదు, అసలు లేకుండా మనిషి ఉండడు. ఆ దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడితే బ్యాలెన్స్డ్గా మాట్లాడచ్చు. మనకి వాళ్ళకి అహంభావం లేదనుకుని మాట్లాడితే ప్రమాదంలో పడతాం. కొంతమంది అహంభావం బయటికి తెలుస్తూ ఉంటుంది, కొంతమంది అప్పు దాచుకున్నట్టు దాచుకుంటూ ఉంటారు. అప్పు దాచుకున్నట్టే అహంభావన కూడా దాచుకుంటారు, అది బయట కనపడకుండా. అంచేత రమణ మహర్షి గారు అంటారు, అందరూ మూర్ఖులే, చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులే, అదనంగా చదువుకుంది అంతకంటే ఏమి లేదని. చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులు, అందరూ అనుమానం లేదు, అదనంగా చదువుకుంది అంతే, అంతకంటే తేడా ఏమి లేదు. కానీ దేహాభిమానం వాళ్ళకి మామూలుగా, దేహ బుద్ధి వాళ్ళకి మామూలుగా ఉంటుంది. అంటే సేవ కాదు, పూజ. మనం ఎవరికైనా ఏదైనా సహకారం చేస్తే దేవుడి గుళ్ళో మనం అక్కడ 5 పైసలు వేస్తాం అనుకోండి, దేవుడి గుళ్ళు సేవ చేసాం అనుకోండి, పూజ చేసుకుంటాం అనుకుంటాం. అంటే వ్యక్తిభావం లేకుండా, అహంభావం లేకుండా, దేహాభిమానం లేకుండా, దేహబుద్ధి లేకుండా, దేహం మీద మోహం లేకుండా మీరు కనుక పూజ సేవ చేస్తే, పూజ చేస్తే అహంభావం తగ్గిపోతుంది. లోపల అహంభావం పెట్టుకుని, వ్యక్తిభావం పెట్టుకుని సేవ చేస్తే మీకు పుణ్యం వస్తుంది, కానీ అజ్ఞానం పోదు, అహంకారం పోదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. సర్వీస్ ఇచ్చి ఈగో, సర్వీస్ వితౌట్ ఈగో. సరసాధారణంగా పెద్దవాళ్ళు కూడా మనకు కూడా సేవ చేసేటప్పుడు పైకన్నా పైన వాళ్ళకి సేవ చేసాం, ఇక్కడ చేసాం అనుకుంటాం. లోపల లోపల అనుకున్నా ప్రమాదం. లోపల లోపల ఉంటే చాలు, లోపలను పట్టే కదా. మీరు జాగ్రత్తగా పరిశీలన సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సాధన కంగారు పడకండి, ఇంటికాడ చేసుకుంటే. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం, మనకు చాలా కోరికలు వచ్చేస్తున్నాయి కదా. ఏదో ఇంటికాడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా చాలా మంది కోరిక, ఏదో కోరికలు వచ్చేసాయి. ఎక్కడి నుంచి వస్తున్నాను? మన శరీరంలోంచి వస్తున్నాయా, రక్తంలోంచి వస్తున్నాయా, లేకపోతే లివర్లోంచి వస్తున్నాయా, లేదా కిడ్నీస్లోంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి? అంటే మీకు కొన్ని రకాల కోరులు రావచ్చు, నాకు కొన్ని రావచ్చు, ప్రతి మనిషికి ఎక్కువ. అవి ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ నుంచి వస్తున్నాయి? నూటికి మనిషికి 90 కోరికలు బయట నుంచి రావు, లోపల నుంచి వస్తాయి. మీరు ఇంటికెళ్ళి పరిశీలన చేసుకోండి. మీరు నేను చెప్పే ప్రతి మాట మూఢనమ్మకంగా వద్దు, సైంటిఫిక్గానే చేయండి, సైంటిఫిక్గానే ఆలోచించండి. సరసాడంగా మనిషి తెలివైన వాడు కూడా నమ్మకాల మీద ఆధారపడి జీవిస్తాడు. మీరు నేను చెప్పేది కూడా శాస్త్రీయంగానే ఆలోచించండి, మ్యాథమెటికల్ యాక్యురేసీ 6, 4, 10 ఎలాగో అలాగే శాస్త్రీయంగానే ఆలోచించండి. మీరు ఇంటికెళ్ళి ఆలోచిస్తే, ఇంటికెళ్ళి కూర్చుంటే లోపల నుంచి వచ్చేస్తాయి కోరికలు. 90 లోపల నుంచి వస్తే 10 బయట నుంచి కూడా వస్తాయి. ఇగో వారు అలా ఉన్నారు, మనం కూడా అలా ఉందాం, మీరు ఇలా ఉన్నారు, మనం కూడా ఇలా ఉందాం, అది అటువంటి బట్టలు వేశారు, మనం కూడా అటువంటి బట్టలు వేసుకుందాం, వాళ్ళు అటువంటి డాబా కట్టుకున్నారు, మనం కూడా అటువంటి డాబా కట్టుకుందాం. నీకు అర్థమవుతుందా? వాళ్ళ లైఫ్ స్టైల్ గొప్పగా ఉంది, అలా మనం కూడా లైఫ్ స్టైల్ పెంచుకోవాలి. వాళ్ళ అవసరాలు ఎక్కువగానే మనం కూడా అవసరాలు పెంచుకుందాము. ఇలా ఇతరులను చూసి నేర్చుకునే కోరికలు 100 ఉంటాయి. ఇతరుల సమాజాన్ని బట్టి వచ్చే కోరికలు 10 ఉంటాయి, లోపల నుంచి వచ్చి 90 ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఈ శరీరాలతో ఎలా ఉన్నాం మనం, పూర్వం చాలా కొన్ని లక్షల శరీరాల నుంచి ఇలా మార్చుకుంటూ వస్తున్నాం. ఇంకోటి జ్ఞాపకం తెచ్చుకోండి మీరు, ఆల్జబ్రా సూత్రాల కింద మీకు ఏదైనా అదృష్టం వచ్చి మీద పడిపోయింది అనుకోండి, అనుకోండి ఇది నిజం కాదు కళ అనుకోండి, మీకు ఏదైనా అదృష్టం వచ్చి మీద పడిపోయింది అనుకోండి ఇది నిజం కాదు స్వప్నం అనుకోండి, దురదృష్టం వస్తుంది కదా, దురదృష్టం వచ్చినప్పుడు కూడా ఇది నిజం కాదు స్వప్నం అనుకోండి, ముందు అది అలవాటు చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోవటం, దురదృష్టం వచ్చినప్పుడు ఆగిపోవటం, దురదృష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం తగ్గిపోతుంది. సరసంగా అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోతారు, దురదృష్టం వచ్చినప్పుడు కుంగిపోతారు. అలా అలా దానివల్ల ఏమవుతుందంటే వ్యక్తి భావన పెరిగి, అంటే జన్మలు పెరిగిపోతారు, రాబోయే జన్మలు పెరిగిపోతారు. జన్మలు పెరిగితే, జన్మలు ఒకటే పెరిగితే పర్లేదు దుఃఖం కూడా పెరుగు, జన్మలు ఒకటే పెరిగితే కాదు దుఃఖం కూడా పెరుగుతుంది. అయితే ముందు ఇది ప్రాక్టీస్ చేయండి, ఏది మీకు ఏదైనా మంచి రోజులు వస్తే ఇది నిజమో కాదు స్వప్నమే అనుకోండి, చెడ్డ రోజులు వస్తాయి కదా, చెడ్డ రోజులు వచ్చినప్పుడు ఇది కూడా నిజము కాదు స్వప్నము, అది ముందు అలవాటు చేసుకుంటే ముందు లోచూపు కలుగుతుంది. ఏమని అన్నాడో, ఏంట్రా 100 ఏళ్ళు బతికినా ఎంతసేపు లోకమంకే చూస్తారు కానీ లోపలకు చూసుకోరు ఏంటన్నాడు, 100 ఏళ్ళు బతుకుతున్నారు, 110 ఏళ్ళు బతుకుతున్నారు, 90 ఏళ్ళు బతుకుతున్నారు, అందరూ బయట చూసుకోవడం కానీ లోపల ఎవడో చూసుకోవడం ఏంటండి. మనుషులు కూడా పశువుల కింద ఉండిపోవడానికి కారణం అస్తమానం బయటకే చూస్తారు, ఆ లోపలకు చూడటం అలవాటు లేదు, ఉన్నదంతా లోపల ఉంది బయట ఏమీ లేదు. మీరు లోపలకు చూడటం నేర్చుకోవటం లేదు, లోపలకు చూడటం మానేసి చచ్చిపోయే వరకు బయటకే చూస్తున్నారు. లోపల బయటకు చూసేవాడికి ఏం వస్తుంది ఏమి లేదు, లోపలకు చూసుకోలే కదా ఆత్మసుఖం తెలిసిదని వేమన మార్చుతారు. చనిపోయే వరకు లోకాన్ని చూడటం, లోకాన్ని నాకటం, ఇంకా పనే ఉంది, లోకాన్ని సాధనాలు ఏమి లేదు, లోకాన్ని చూడటం, లోకాన్ని నాకటం, మామిడి పండు టెంక నాకినట్టు లోకాన్ని నాకటం. ఈ మామిడి పండు టెంక నాకుతారు, ఇంకా రసం రసం అయిపోయింది, ఇంకా ఏదో ఉందో నాకుతారు, మన 4 మంటట్లాగా నాకుతారు, అందులో ఏదో రసం ఉందని రసం అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ మనకి వాసన ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కోరికలు అయ్యే ఉన్నాయి. పూర్వజన్మలో ఇటువంటి శరీరాలు చాలా మోసం, కొన్ని లక్షల శరీరాల నుంచి మారుతూ వస్తున్నాం, స్వప్నమే కదా శరీరం చావు, శరీరం చావు కూడా తలంపు. మన ముఖం కడుక్కుంటున్నాం, స్నానం చేస్తున్నాం, అన్నం తింటున్నాం, ఏదో మన పని చేసుకుంటున్నాం, జీవితం అనే సంఘటనలు జరుగుతున్నాయి. అలా చచ్చిపోవడం కూడా సంఘటన అంతకంటే ఉండదు, చనిపోవడం అంటే శరీరం మారుతుంది అంతే, చనిపోవడం అంటే మనం బట్టలు ఎలా మార్చుకుంటున్నాం రోజు, శరీరం మారుతుంది, ఆ శరీరం మారుతుంది. అయితే ఈ పూర్వజన్మ నుంచి మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, మీకు అలవాట్లు వస్తాయి. ఈ అలవాట్లు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని అలవాట్లు అలా అలాగే దీర్ఘం అవుతా ఉంటుంది, దీర్ఘం అయిపోయి అది వాసన కింద మారిపోతుంది, దీర్ఘం అయిపోయి వాసన మారి ఉల్లిపాయలు వాసన వచ్చాయి, ఉల్లిపాయలు చేతులు కంటుకుంటే వాసన తొందరగా పోదు, చాలా కష్టం వాసన పోవడం, అంతకంటే 1 కోటి రెట్లు కష్టం లోపల ఉన్న వాసన పోవడం. అది అలవాట్లు పూర్వజన్మలో మనకి అలవాట్లు ఉంటాయి, ఈ అలవాట్లన్నీ లోపల వాసన కింద మారిపోతాయి, మారిపోయి శరీరం చనిపోతుంది, శరీరం చనిపోతుంది. ఇప్పుడు మీ శరీరం పాలకొల నుంచి వచ్చింది, ఇక్కడ మీ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, పాలకొల నుంచి వచ్చింది. మీ శరీరాన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, మనసు తీసుకొచ్చింది. అంటే పాల ఏడ వాళ్ళ మరి వెళ్ళాలని ముందు మనస్సులో అనుకోవటం వల్ల ఇక్కడ మీ శరీరం వచ్చింది. శరీరానికి ఏమి తెలియదు పాపం అమాయకురాలు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే శరీరాన్ని ఉపయోగం చేసుకుంటుంది. మీకు బూరెలు తినాలనే శరీరానికి ఏమి రాదు, మనసుకు వస్తుంది ముందు, ఆ బూరెలు ఏమో శరీరం తినేస్తుంది. అంటే మనస్సే శరీరం ద్వారా తింటుంది, శరీరం తిందం, మనస్సే తన కోరిక నెరవేర్చుకోవడానికి శరీరం ద్వారా తినేస్తుంది. అంటే ఏమిటి, ఇక్కడ శరీరం ప్రధానం కాదు, మనస్సే ప్రధానం, దాన్ని బాగు చేసుకున్న ప్రయత్నం అసలు చేయటం లేదు. చదువు లేని వాళ్ళు చేయటం లేదు, చదువుకున్న వాళ్ళు చేయటం లేదు, అవకాశం ఉన్న వాళ్ళు చేయటం లేదు, అవకాశం లేని వాళ్ళు చేయటం ఎవడో చేయటం. అంటే మన శరీరం చనిపోయిన తర్వాత ఏది మనకు కూడా వస్తుందో దాన్ని మరమ్మతు చేసుకోవడానికి, దాన్ని బాగు చేసుకోవడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయటం లేదు. ఈ మరణాంతర జీవితం ఏది వస్తుందో ఆ వస్తువుకి నీ బట్టలకు ఇచ్చే విలువ, నీ జుట్టుకు ఇచ్చే విలువ కూడా ఇవ్వబా అన్నాడు యేసు. నీ శరీరం చనిపోయాక ఏదైతే నీకు కూడా వస్తుందో కొన్ని దానికి ఏదో పెద్ద విలువ లేకపోయినా నువ్వు వేసుకుని బట్టలే పదిసార్లు బాగా చూసుకుంటావు కదా ఎలా ఉన్నాయో, పదిసార్లు దువ్వుకుంటావు జుట్టు ఎలా ఉందోని. అంటే నీ మనస్సును బాగు చేసుకోవడానికి నీ బట్టలకి ఇచ్చే విలువ, నీ జుట్టుకి ఇచ్చే విలువ కూడా ఇవ్వలేవా? ఆమాత్రం గౌరవం కూడా మనస్సును బాగు చేసుకోవడానికి ఇవ్వను. అసలు ఇంకోటి, మన మనస్సు మనకు అదుపులో ఉంటే, మన మనస్సు మన స్వాధీనంలో ఉంటే, అలా మనకు చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవరో సహకారం చేయకపోయినా సుఖంగా మనకు రోజులు వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకుని. ఈ చుట్టాలు చుట్టాలు అంటారు, చుట్టాలు చేసేది ఏముండదు. ఊరికే మా చుట్టాలు ఏడు చుట్టాలు అంటారు కానీ వాళ్ళు చేసేది ఏముండదు. ఊరికే రోడ్డు మీద ఊరి ఎక్కడానికి వాళ్ళు మా చుట్టాలు ఏది మాట అది ఏం చేయరు. ఇప్పుడు మన మనస్సు మనకు శాంతిగా ఉందనుకోండి, మనం చెప్పినట్టు వింటుంది అనుకోండి, బాగుండదు. అది సాత్వికంగా ఉందనుకోండి, ప్రకోపం లేకుండా ఉంటుంది అనుకోండి, ఉద్రేకపడకుండా ఉంటుంది అనుకోండి. మన బంధువులు, మన స్నేహితులు, మన ఐశ్వర్యం ఎవరిలో చేయలేని ఉపకారం మన మనస్సు మనకు చేస్తుంది. శరీరమే, శరీరం ఉండగా కాదు, శరీరం చనిపోయే కూడా ఉపకారం చేస్తుంది. శరీరం చనిపోతుంది కదా, శరీరం చనిపోయా కూడా ఉపకారం చేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, పూర్వజన్మలో ఇలా కొన్ని అలవాట్లు వస్తాయి మనకు, కొన్ని అలవాట్లు ఇలా వస్తూ ఉంటాయి. కొంతమంది అలవాట్లు వాళ్ళకి లేకపోయినా చూసి నేర్చుకుంటారు. వాళ్ళు సిగరెట్లు కాల్చుతున్నారు, మనం సిగరెట్లు కాల్చుకుందాం, వాళ్ళు రోజు సినిమాకి వెళుతున్నారు, మనం రోజు సినిమాకి వెళదాం. కొంతమంది స్వశ్రద్ధగా మంచి వాళ్ళని స్నేహాలను బట్టి పాడైపోతారు. అంటే చేసి స్నేహాలు అధ్యయనం చేసే గ్రంథాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అంటే లోపల మనం ఇతర జన్మల్లో కొన్ని అలవాట్లు వస్తాయి మనకు. అలవాట్లు ఏం చేస్తాయి, వాసన కింద పడిపోతాయి. అది పడిపోతాయి, వాసన కింద పడిపోతాయి. వాసన కింద పడిపోయి ఆ మనసులో ఉండిపోతాయి. అలా మనసులో మనసులో అలా మేకులు దిగినట్టు మనసులో ఉండిపోతాయి. అది ఏం చేస్తుంది, శరీరం చనిపోతుంది, అది వచ్చేస్తుంది, కూడా మన కూడా వచ్చేస్తుంది మనస్సు, కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఏం చేస్తుంది, శరీరం దానికి ఎందుకు కావాలంటే శరీరం లేకపోతే దాని ఆటలు సాగవు. ఎవరు ఆటలు, ఈ మనస్సు ఆటలు సాగవు. శరీరం ఉండాలి దానికి. సినిమాకి వెళ్ళాలంటే మీకు సినిమాకి వెళ్ళాలని తలంపు ఎక్కడ వస్తుంది, మనసులోనే వస్తుంది. కానీ వెళ్ళి చూడటానికి శరీరం ఉండాలి, కళ్ళు ఉండాలి. మరి కానీ కోరిక ఎక్కడ ఉంది, మనస్సులో ఉంది. సినిమాకి వెళ్ళటానికి శరీరం ఉండాలి కదా, చూసేది మనస్సే కానీ కళ్ళు ఉండాలి. మరి మా ఎక్కడ ఉంది, కానీ ఏదో మన వేదాంతం మాటలు చెప్పుకుంటున్నాం. ప్రతి గంట వచ్చి ముట్టేసుకుంటుంది మనం, మా దేవుడు ముట్టుకోవటాలేదు కదా మనం రోజు, మన జ్ఞానం ముట్టుకోవటాలేదు, భగవంతుని ముట్టుకోవటాలేదు, మా వచ్చి రోజు ముట్టేసుకుంటాం. ఏ గంట ఎలా ఉంటాం మనకు తెలియదు. మాట్లాడకాడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ మాయ వచ్చేస్తుంది మనకు. ఈ మధ్యన డాక్టర్ అమ్మగారు పురుడి కేసు జాయిన్ చేసుకున్నారు. వాళ్ళు అల్లుడి కారు, అల్లుడి సర్జరీ చేస్తూ ఉంటాడు, అరే బద్ధకంగా ఉన్నాడు అమ్మ. ఇప్పుడు పురుడి కేసు జాయిన్ చేసుకుని సర్జరీ చేయాలి, ఆవిడ చిరాగ్గం. ఎందుకని, అనవసరంగా సర్జరీ చేసుకున్నారు, మేము ఎప్పుడూ ప్రయాణం చేసి వచ్చాము, టైర్ అయ్యాం కదా. సరే ఏదో మొత్తం మీద సర్జరీ చేశారు, అయిపోయింది. యాన ప్రయాణం చేసి వచ్చాను, ఇప్పుడు మీరు కేసులో అడ్మిట్ చేసుకుంటే ఈ సర్జరీలు ఎవరు చేస్తారో ఏంటని అల్లుడు అన్నాడు. అప్పుడు ఈవిడేముందంటే, మేము చాలా కష్టపడ్డాం అలానే, మీరు చిన్న కారులో తిరుగుతున్నారు, లేకపోతే మీకు చిన్న కారులు అక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు ఇప్పుడు అత్తగారు డాక్టరే, అత్తగారు ఏమన్నారంటే మేము ఎన్నో పురుళ్ళు పోసి డబ్బు సంపాదించిన మరి మీరు పెద్ద పెద్ద చిన్న కారులో తిరుగుతున్నారు, లేకపోతే మా అమ్మాయికి మీకు చిన్న కారులు అట్లా అనేసి మురికి మాటలో మాట వచ్చేసి చివరికి ఎలా వచ్చి మీ కారులో మేము కూర్చో ఉన్నారు. అదే అంటే రియాక్షన్, అది ఏంటంటే దాన్ని ఏమంటారు, మాటకు మాట రియాక్షన్. ఏదో పెద్దవిడు అన్నారని ఊరుకుంటే ఇవిడ అన్న మాట కరెక్ట్. సత్యమైన ప్రియంక అనేది చెప్పకూడదు. ఇప్పుడు ఈ అత్తగారు అన్నమాట కరెక్ట్, ఆవిడ కష్టపడిన మాట నిజం, అది నిజమే. నిజమైన ప్రియంక అనేది చెప్పకూడదు. సత్యమైనా అది ప్రియంగా ఉండదని కూడా చెప్పకూడదు. ఇప్పుడు కష్టపడిన మాట నిజమే కానీ అలా అనకూడదు, అలా అంటే అడుకోదు. చివరికి వాళ్ళు చివరికి ఎంతవరకు వచ్చిందంటే విడిచిపెట్టి మేము విషయాపట్నం వెళ్ళిపోయి యాక్టివ్ చేసుకుంటా ఉంటున్నారు. చిన్న మాట ఎంత చేస్తే ఏంటి, పోనీదో పెద్దవాడికి వెళ్ళి ఆవిడ కష్టపడిన మాట నిజమని మాట పడిచేయం వచ్చిందని ఊరుకుంటే అలా అలా ఘర్షణ పెరుగుతుంది. ముందు మీ కారులో కూర్చో ఉన్నారు, అక్కడ సరిపెట్టుకోవడం తర్వాత మేము ఇంకో చోటకి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుంటాం. డాక్టర్లని ఇంజనీర్లు అంటే ఏం లేదు, అది వృత్తి అంతే వాళ్ళకి. వాళ్ళు మైండ్లో చాలా పూర్గానే ఉంటారు వాళ్ళు. వాళ్ళు మనలాంటి వాళ్ళే, అది వృత్తి వాళ్ళకి. మనం వ్యవసాయం ఎలా చేసుకుంటున్నాం మాకు అర్థం అవుతుందా, మీరు వంట ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళు అదొక వృత్తి అంతే, ప్రొఫెషన్ అంతే, అదొక వృత్తి అంతేగాని అంతే మైండ్లో చాలా పూర్గా ఉంటారు వాళ్ళు కూడా. మంత్రులైనంతే ఎవరైనంతే వాళ్ళు 4 ఓట్లు వేస్తే 10 వస్తుంది, మైండ్లో చాలా పూర్గా ఉంటారు. చాలా మంది ధనవంతులు మామూలు సామాన్య మానవులతో కలిసి ఉండలేరు తొందరగా. మీకు అర్థమవుతుంది, వాళ్ళు ఏదో ప్రత్యేకం ఏమి ఉండదు ఉందనుకుంటారు. బాగా కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మనలో ఏదో ప్రత్యేకత ఉందని మామూలు మనుషులతో కలిసి ఉంటారు, ఏదో బడాయిగా ఉంటారు. ప్రపంచ మేధావులు ఆయన ఇష్టం అక్కడ. వాళ్ళు మామూలుగా బీఎస్సీ ఎంఎస్సీ తిరిగితే అట్లు కాదు, ఆ నేచర్ ప్రొడ్యూస్ చేసిన బెస్ట్ బ్రెయిన్స్ ఆల్బర్ట్ ఆయన ఇష్టం అక్కడ. వాళ్ళు ట్యాగూర్ అమెరికాలో ఉండగా 3 సార్లు ఆయన వచ్చారు ట్యాగూర్ని చూడటాను. ఎవరు ఆల్బర్ట్ ఆయన ఇస్తారు ఏమంటే, ఆయన ఇష్టం మీ దగ్గరికి 2-3 సార్లు వచ్చాడు, వాళ్ళని చూసి మీరు ఏమి నేర్చుకున్నారన్నాడు. వాళ్ళ దగ్గర ఇంటలెక్చువల్ ఎడ్యుఫ్లెస్ లేదన్నాడు ట్యాగూర్. ఏంటది ఇంటలెక్చువల్ ఎడ్యుఫ్నెస్ అంటే, ఇంటలెక్చువల్ ఎడ్యుఫ్నెస్ అంటే మిగతా అందరిలో నాలో ఏదో విశేషం ఉంది, నేను తెలివైన వాడిని, ప్రపంచంలో సైంటిఫిక్ జీనియస్ నేను అనే తలంపు వాళ్ళు. నిజంగా సైంటిఫిక్ జీనియస్ అని ఆ తలంపు ఆయనలో కనపడలేదన్నాడు. 3 సార్లు చూశాను మనకి 1వ తరగతి చదువుకుంటే పట్టుకోలేకపోతాను. వాడు సైంటిఫిక్ జీనియస్ ఎవడు, కానీ ఇంటలెక్చువల్ ఎడ్యుఫ్నెస్ మట్టుకు వాళ్ళు నాకు కనపడలేదు అన్నాడు ట్యాగూర్. మామూలుగా మనలాగా ఉంటాడు, మనతో మనలాగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఇంత మేధావని మనకేం తెలియదు, కామన్ మ్యాన్ తోటి కలిసి ఉంటాడు. అలా ఎందుకు కలిసి ఉంటున్నాడంటే వాడికి మేధస్తుంది, కానీ నేను మేధావని అని వాడు అనుకోడు, అంచేసి కామన్ మ్యాన్ తోటి కలిసి ఉంటున్నాడు. నీకు డబ్బు ఉంటే ప్రమాదం లేదు, నాకు డబ్బు ఉంది నాకు డబ్బు ఉంది అనుకోండి, పొల్యూట్ అయిపోతుంది, పాడైపోతాడు. వాడికి తెలివితేటలు ఉన్నాయి, నాకు తెలివితేటలు ఉన్నాయని తలంపు అసలు వాడికి లేదు. ఎవరికి ఆయన ఇష్టానికి ఇంటలెక్చువల్ ఎడ్యుఫ్నెస్ వాళ్ళు నాకు కనపడలేదు. 3 సార్లు చూశాను వాడు, 3 సార్లు వచ్చాడు నా దగ్గరికి. నేను ఒకసారైనా ఆయన దగ్గరికి వెళ్ళకపోతే గౌరవంగా ఉండదని వెళ్ళి చూసి వచ్చాడు, కానీ ఆయన మనసులో నేను రావాలని అనుకోలేదు. ట్యాగూర్ కంటే పెద్దవాడు, ట్యాగూర్ గొప్ప రచయిత, తెలివితేటలో ట్యాగూర్ కంటే పెద్దవాడు. మనం ట్యాగూర్ దగ్గరికి వెళుతున్నాం, ట్యాగూర్ మన ఇంటికి రాలేదని కూడా అనుకోడు. నేనే ఊరికే గౌరవం కోసం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసి వచ్చాను. ఇంటలెక్చువల్ ఎలీఫ్నెస్ వాళ్ళు నాకు కనపడలేదు. సామాన్య మానవుడు చివరికి ఆటో రిక్షాలు తోలుకున్న వాడితో కలిసి ఉంటాడు, పండితులతో కాడు ఆటో తోలుకున్న వాళ్ళతో కలిసి ఉంటాడు. కానీ చివరి రోజుల్లో బాధపడ్డాడు నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. నేను తెలుసుకుని కనిపెట్టిన విషయాలు మానవ జాతికి మంచి తక్కువ జరుగుతుంది, చెడ్డ ఎక్కువ జరుగుతుంది. మరి జపాన్ మీద బాంబులు వేశారు, కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పుడు 45,000 నేను చాలా విషయాలు కనిపెట్టాను. నేను కనిపెట్టాను, నేను కనిపెట్టాను కదా. ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ కమ్ ఫ్రమ్ గాడ్. రికార్డ్ ఉంటే ఆయన ఇష్టం. నేను ఏదో గొప్ప విషయాలు కనిపెట్టాను ప్రపంచం అనుకుంటుంది. ఈ గొప్ప విషయాలు కనిపెట్టే ఐడియాస్ అన్నాడు భగవంతుడి దగ్గర నుంచి వచ్చేనాడు. దట్ ఈజ్ ఆయన ఇష్టం. ఈయన ఆయన ఇష్టం. ప్రపంచం ఏదో గొప్ప విషయాలు కనిపెట్టాను అనుకుంటుంది. నేను కనిపెట్టగలను. ఆ కనిపెట్టాలనే బుద్ధి, ఆ కనిపెట్టాలనే ఆలోచనలు, ఐడియాస్ కమ్ ఫ్రమ్ గాడ్. అవన్నీ భగవంతుడి దగ్గర నుంచి వచ్చాయి. లేకపోతే నేను ఎక్కడ కనిపెట్టగలను? మీరు అని ఇష్టం చాలా తెలివైనవాడు అని అనుకోవచ్చు. ఆ తెలివితేటలు నాకు ఎవరు ఇచ్చారు? గాడ్ ఇచ్చాడు, ఫ్రమ్ గాడ్. నాకు ఆ తెలివితేటలు ఎవరు ఇస్తే వచ్చినాయి నాకు? ఇన్ని కొత్త విషయాలు కనిపెట్టి 54 నవంబర్ 11 సమాజం నన్ను ఎంతో గౌరవించింది, నాకెంతో ఉపకారం చేసింది. ఎవరు? సమాజం. సమాజం దగ్గర నుంచి ఎక్కువ పొందేశాను. కానీ సమాజానికి ఏం ఇవ్వలేకుండా ఇంటి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సీతమ్మ వాళ్ళ అమ్మ అనుకో, మా సీతమ్మ సుఖపడాలి సుఖపడాలంటే మేడ కట్టారు. కానీ మేడలో ఉండకుండా వెళ్ళిపోయారు. దాబా కట్టారు కదా, వెళ్ళిపోయింది దాబా కట్టకుండా. సీతమ్మ గురించి జ్ఞానం అక్షరమణమాలు పారాడు. సమాజానికి 54 నవంబర్ 11 పోయాడు. ఒకరోజు ముందు అన్నాడు ఈ మాట. సమాజం నాకు ఎన్నో ప్రైజులు ఇచ్చింది, ఏమో నాకు అర్హత ఉందో లేదు, ఇచ్చేసింది ప్రైజులు ఇచ్చేసింది. అచ్చి నరసింహర్తి గారు ఆయన 1936లో ఎప్పుడు అమెరికాలో చదివారు, పాలకులు 2 రోజులు చదివారు. ఐరిషన్ ఒకసారి న్యూయార్క్ లో ఊరేగించారు. ఇంకా పక్కన నుంచున్నారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత మనం వెళదాం. ఇప్పుడు 36లో మాట, 35 ఆ టైంలో మాట. ఇది స్వయంగా నరసిమూర్తి గారు చెప్పారు నాకు. ఆయన 35 36లో న్యూయార్క్లో చదివారు. న్యూయార్క్ అన్నాయి, న్యూయార్క్ యూనివర్సిటీలో అమ్మాయి చదివారు. ఊరేగింపు వెళతాను, ఈయన పక్కన నుంచున్నారు. ఊరేగింపు వెళ్ళాక మనం మన పని మనం చూస్తున్నాం. ఆ ఊరేగింపుకి ముగింపు లేదంట. అసలు అర్లాంగులు కాదు, అసలు ముగింపు, ఆ ముగింపు రావటాలంట. ఐనిశ్చని ఊరేగిస్తున్నారని తెలియదు. అవును, వైట్ గారిని అడిగారంట, ఏంటి ఇదేంటి ముగింపు ఉండదా అసలు? మేడం నీకు తెలియదా ఐనిశ్చని ప్రొఫెషన్లో ఉన్నాడు? ఐనిశ్చన్ అది బీయింగ్ టేకెన్ ఇన్ ఏ బుక్ ప్రొఫెషన్. దానికి ముగింపు లేదు. అసలు ఊరేగింపుకి ముగింపు ఉండాలి కదా, ఊరేగించేది ముగింపు లేదు. మరీ తరబడదు. అది దాని ఇష్టం. నరసిమూర్తి గారు చెప్పారు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, సమాజం నన్ను ఎక్కువ గౌరవించింది, సమాజం నాకు చాలా సహాయం చేసింది, సమాజం నాకు ఉపకారం చేసింది. కానీ సమాజం నాకు ఎంత చేసిందో అంత తిరిగి సమాజానికి చేయకుండా చచ్చిపోతున్నాను. అడిగితే బాధగా ఉంది, అంతకంటే బాధపడే విషయం. అనుకుంటా అంటే ఎవరికి సేవ చేయకుండా అందరూ మనకు రుణపడి ఉన్నారు అనుకుంటాం. ఎలా తయ్యారు? ఇంట్లో వాళ్ళు రుణపడి ఉన్నారు, సమాజం రుణపడి ఉన్నారు. మనం ఏమనుకుంటాం అంటే సమాజమే మనకు రుణపడి ఉంది అనుకుంటాం. అలా ఆలోచన, అసలు ఆలోచనలు శుభ్రంగా పాడైపోయాం. మీరు పైకి అనకపోయినా మీ అమ్మ కూడా మీకు రుణపడుతుంది అనుకుంటున్నారు. గౌరవం కోసం పైకి అనరనుకోండి, అందరూ మనకు రుణపడుతూ ఉన్నారు. మనం ఎవరికి రుణపడలేదు, అందరికీ మన అందరూ సమాజం నుంచి ఇంట్లో వాళ్ళు ప్రపంచంతో మనకు రుణపడితే ఉందని ఆలోచనలో ఉన్నాం. పైకి చెప్ప గౌరవం కోసం పైకి అనవంటు లోపల నల్లగా ఉన్నాం, పైకి తెల్లగా ఉన్నాం. పోనీ సాధన చేసుకుందామంటే శరీరం ఒకటి ఇంద్రియాలు ఎక్కువ పెట్టేశాడు. అందరికీ తల ఒక శరీరం ఉందా, నాలుగు శరీరాలు ఉన్నాయా? అంటే ఇది శరీరాలు ఒకటి గొప్పవుతానా, నాలుగు శరీరాలు ఉన్నాయా? అందరికీ ఒక్కొక్క శరీరం ఉంది కదా, రెండేసి మూడే శరీరాలు లేవు. అందరికి ఇంద్రియాలు ఎక్కువ పెట్టేశారు. అసలు మనం పాడు చేసి ఎవరో ఎల్లం పాడు చేసి పుల్లయ్య పాడు చేశాడు, ఎల్లయ్య పాడు చేశాడు, ఇవన్నీ అనవచ్చు. మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోండి. మీరు సాధన చేసుకుంది కానీ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మనం మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకోండి. చెప్పుడు మాట్లాడు నమ్మక్కర్లేదు, మీరు సొంతంగా ఆలోచించుకోండి. మన ఇంద్రియాలు మన మనస్సు పాడు చేసినట్టు ఎవరో మనం పాడు చేయలేదు. అక్కడ పాడు చేద్దామన్నా చేయలేదు. మన మనస్సు మన ఇంద్రియాలు పాడు చేసినట్టు ఎవరో మనం పాడు చేయలేరు. ఒకవేళ ఇతరులు మనం పాడు చేద్దామన్నా పాడు చేయలేరు. వీళ్ళు ఒక ఇంద్రియం కాదు, రెండు ఇంద్రియాలు శరీరం నిండా తలకాయ మొదలు పాదాల దాకా ఇంద్రియాలు పెట్టేశారు. చెవిడేమో సినిమా పాటలు వినమంటే, కళ్ళేమో బొమ్మలు చూడమంటే, సినిమాలో తెలిపోమంటుంది, నోరేమో ఎవరినొకరు చెట్టమంటుంది. కొంతమంది తిడితేనే కానీ మోషణ అవ్వదు సరిగ్గా, ఎవరినొకరు రోజు తిడితేనే కానీ వాళ్ళకి మోషణ అవ్వదు. కొంతమంది పౌల్ ట్యాక్ మాట్లాడితే పౌల్ ట్యాక్ కానీ సాఫ్ట్గా ఏముండదు. నోటం కొంతమంది నోరు ఓపెన్ చేస్తే కంపు కంపు వినలేము అసలు. ఇది మౌనంగా కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. మౌనంగా కూర్చున్నందుకు ఏ పద్మభూషణ వాళ్ళు మనకేమో ఉపకారం చేయక్క, వాళ్ళు మౌనంగా కూర్చున్న వాళ్ళకి ఏ పద్మభూషణ గురి చేయవచ్చు. నోరు ఓపెన్ చేస్తే కంపు కంపు ఒక మాట శుద్ధంగా ఉంది. పౌల్ ట్యాక్టర్ ఒక ఇంద్రియం మనకు సహకారం కదా, అంటే మన ఇంద్రియాలు మనకు సహకరిస్తే, మన మనసుకి మనకు సహకరిస్తే మనకు ఆత్మజ్ఞానం ఈ జన్మలోనే వచ్చేస్తుంది. మనకు ఎప్పుడు వచ్చేస్తుంది? ఈ జన్మలోనే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. ఇంద్రియాలు మనస్సు మనకు సహకరిస్తున్నాయి అనుకోండి, అండ్ మనకి గుణవంతులు స్నేహితులు దొరికారనుకోండి, గుణవంతులు స్నేహితులు దొరికారనుకోండి, మనకి కర్తృత్వ బుద్ధి ఈ జన్మలోనే పోతుంది. వాయిద్యాలు అక్కడ నీ సహజ స్థితిలో ఉండని పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయి. అంటే ఏంటి? బీ యాజ్ యు ఆర్. ఎవడ ఇంగ్లీష్ వాడు రాశాడు, ఆ ఇంగ్లీష్ పేరు ఏంటంటే బీ యాజ్ యు ఆర్. దాని తెలుగులో సుందరం గారు ఏమనువాదం చేశారంటే, నీ సహజ నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండాలి. దాని తెలుగులో అనువాదం సుందరం గారు అనువాదం ఎలా చేశారంటే, నువ్వు సహజ స్థితిలో ఉండు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండరు. అంటే దేహంగా ఉంటున్నావు మనం, గుణాలుగా ఉంటున్నావు, మనసుగా ఉంటున్నావు, ఎడతలకలుగా ఉంటున్నావు, అది నువ్వు కాదు. నువ్వు ఎలా ఉన్నావో అలా సహజంగా ఉండు, న్యాచురల్గా ఉండు, నార్మల్గా ఉండు. మరి అలా ఉండలేకపోతుంది. చెప్పిన వాడు బాగానే చెప్పాడు కానీ మనం అలాగా ఉండలేకపోతాం. ఎందుకు ఉండలేకపోతాం? బీ యాజ్ యు ఆర్. నీ సహజ స్థితిలో నువ్వు ఉండవు, నువ్వు ఎలా ఉన్నావో అలాగుండవు. మనం ఎలా ఉన్నామో అలా ఉండగలుగుతాం అనుకోండి, లోకంతో, మనుషులతోటి, దేహంతో, మనస్సుతోటి, ఇంద్రియాలతో పరమశాంతి అనుభవిస్తాం. దాన్ని కైవల్య సుఖం అంట. కేవలం సుఖంకి ఏముండదు అక్కడ. ఇంకా జబ్బులు కూడా ఉండదు, మనస్సులో గుణాలు కూడా ఉండదు, లోకం కూడా ఉండదు, రూపాలు ఉండవు, నామాలు ఉండవు, దేవతలు ఉండవు, స్వర్గాలు, నరకాలు, ఈ గొడవలు ఏముండవు. కైవల్య సుఖం, కైవల్య శాంతి, కైవల్య ఆనందం, కేవల సుఖం, కేవల శాంతిలో అలా ఊగిసలాడతాను. ఆ స్థితి నీది ఈ జన్మలోనే ఇప్పుడే పొందాలి. మీ శరీరం సావు రాకుండా పొందొచ్చు. ఇది శిరిశాక్తి మీరు పని లేదు. హృదయపూర్వకంగా మనసిచ్చి మీరు పని చేస్తాంటే దాన్నే కైవల్య సుఖం అంటారు. కైవల్య శాంతి, కైవల్యం కేవల సుఖం. అక్కడ ఇంకేమి కలిసి ఉండదు. కొద్దికాళ్ళు పాలులా ఉంటుంది సుఖం. ఏమండి దేహంతో సంబంధం లేదు. ఆ సుఖానికి దేహంతో సంబంధం లేదు, ఇంద్రియాలతో సంబంధం లేదు, ప్రపంచంతో దేవుడితో కూడా సంబంధం లేదు, దేవతలతో సంబంధం లేదు, పునర్జన్మలతో సంబంధం. అది కైవల్య, కైవల్య సుఖం, కేవల సుఖం. మీకు అర్థమవుతుందా? అది ఈ శరీరంలో పొందదు. అయితే మనం ఏం చేస్తామంటే దానికోసం ప్రయత్నం చేయగలం. బయట ఏదో పొందాలి, ఏదో పొందాలి, ఏదో పొందాలి పని. మీరు పని చేసుకోవచ్చు, గౌరవాల కోసం చేయకండి, ఈశ్వరుడి ప్రీతి కోసం చేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గౌరవం మన గౌరవం వచ్చింది మనం కాదు, అగౌరవం వచ్చింది అనుకోండి అది మనం కాదు, అది మనం కాదు, ఇది మనం కాదు. శరీరం వచ్చింది, వచ్చిన వాటిని అదే మనం కాదు. మనకు మనసు ఉంది, అది మనం కాదు. మనం కాని గొడవలతో తాదాత్యం పొందటం వల్ల మనం ఏదిగా ఉన్నామో అదిగా ఉండలేకపోతున్నాం. ఈ మధ్యన ఎవరో ప్రశ్న అడిగారు నన్ను, కానీ మీ సహజ స్థితిలో ఉండమంటున్నారు, అది ఎంచుకోలేకపోతున్నాం. మాట బాగానే చెప్పారు మీ గురువు గారు, రమణ మహర్షి గారు చెప్పారు మీ సహజ స్థితిలో ఎందుకు ఎంచుకుండలేకపోతున్నాం. అప్పుడు నేను చెప్పాను ఆ సహజ స్థితి ఉన్నమాట నిజం, అది లేదనుకోకండి. ఆ కర్తృత్వ బుద్ధి అంతకాలం ఉంది, అంతకాలం జన్మలు తప్ప, కష్టాలు తప్ప, దుఃఖం తప్పదు. జన్మలు వెంటాడుతుంటే దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ ఇతర లోకాలకు వెళ్ళినా అక్కడ ఎంతోసేపు ఉన్నవరు, చెడ్డ లోకాలకు వెళ్ళినా అక్కడ ఉండదు, మంచి లోకాలకు వెళ్ళినా మళ్ళీ వచ్చేవలసిందే. ఆ కర్తృత్వ బుద్ధి మంచి వాళ్ళు మీకు ఎంత గొప్ప లోకంలోకి వెళ్ళినా మీకు దుఃఖం విడిచిపెట్టదు. అది అది మా సాధన చేసి భక్తి మార్గమో యోగ మార్గమో జ్ఞాన మార్గమో ఏదో మార్గం, అది సాధన చేసి మీరు మీ పద్ధతిలో మీరు అందులోంచి విడుదల పొందితే అప్పుడు సహజ స్థితి. అప్పుడు ఇది కల్పితమే, ఈ కర్తృత్వం కల్పితమే, సహజ స్థితి కరెక్ట్ అని మీ అనుభవంలోకి వస్తుంది. అది కైవల్య సుఖం. మీ శరీరాన్ని మర్చిపోయి, మీ మనసుని మర్చిపోయి మీరు పనులు ఏం చేస్తారు? ఏం గౌరవం వస్తుందంటే చేస్తారు, గొప్పలు వస్తాయంటే చేస్తారు. మీరు చిన్న మంచి పని చేస్తే అందరికీ తెలిసిపోవాలి. అందరికీ తెలిసిపోవాలని ఎప్పుడైతే అనుకుంటున్నారో మీకు అహంభావం లోపల విపరీతంగా పెరిగిపోతుంది అని అర్థం. ఇంకా చైతన్యానికి ఆత్మకి ఇతరులు లేరు, అహంభావనకి ఇతరులు ఉన్నారు, వ్యక్తి భావనకి ఇతరులు ఉన్నారు, గర్వానికి ఇతరులు ఉన్నారు. మీకు అన్నీ ఉన్నాయి, సుఖం లేదని కొన్ని ప్రయోజనం ఏంటి ప్రయోజనం? మీకు అన్నీ ఉన్నాయి, సుఖం లేదు శాంతి. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏదో సుఖపడలేదని వచ్చి జన్మలు ఇంకా కష్టాలు పెరుగుతాయి. ఈ జన్మలో ఏదో ఈ జన్మలో వచ్చి జన్మలో ఇంకా అశాంతి గొడవలు పెరిగి ఏం చేసి ఖర్చు వస్తుంది కానీ తెచ్చేస్తున్నది కూడా ఏదో కల్పించుకుని గొడవలు వచ్చేస్తుంది. జ్ఞాపకించుకోండి, మీరు వచ్చి జన్మలో 1,000 కోట్ల ఉన్న కుటుంబంలో పుట్టారనుకోండి, బాగా చదువుకున్న కుటుంబంలో పుట్టారనుకోండి, మిమ్మల్ని దుఃఖం పీడించేస్తుంది. ఏం చేత లోపల కట్టుకు ఉంది కదా, లోపల క్యాన్సర్ ఉంది, మరి ఉడికే శరీరమే కొబ్బరి ఉండాల్సి ఎలా పోతుంది? లోపల అజ్ఞానం ఉంది, మీకు అర్థమవుతుంది. లోపల క్యాన్సర్ ఉంది, ఈ పూజ చేసాం, ఆ పూజ చేసాం, ఆ గుడి చుట్టూరు తిరిగాం, ఈ గుడి చుట్టూరు తిరిగాం, కాశీ వెళ్ళి వచ్చేసాం, అరుణాచలం వెళ్ళి వచ్చేసాం, క్యాన్సర్. ఈ అరుణాచలం వెళ్ళి వచ్చిన లోపల క్యాన్సర్ ఎక్కడ పోతున్నాం? మీరు కాశీ వెళ్ళి వస్తే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం ఏదో రకంగా సుఖ రూపంలో వస్తుంది, అనిపిస్తే పోతుంది. లోపల క్యాన్సర్ జబ్బు పోతుందా కాశీ వెళ్ళి వస్తే? ఈ లోపల అండి ఈ కర్తృత్వ బుద్ధిని చూశారు. ఆ ఇండివిజువల్ లైఫ్, ఆ ఫాల్స్ లైఫ్, ఆ పర్సనల్ లైఫ్, ఇండివిజువల్ లైఫ్ అదని చూశారు. అది అది ఉన్నంత కాలం నీ వైకుంఠంలోకి వెళ్ళి కూర్చున్నా మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టను, ఏదో కారణం అక్కడ కూడా మనకి జాయి కాదు. ఏం జాయి కాదు, జాయి చేయాలి. జాయ్ ఈ ఎంటైర్లీ డిఫరెంట్ ఎంజాయ్. జాయ్ ఈ ఎంటైర్లీ డిఫరెంట్ ఎంజాయ్. జాయ్ వేరు, ఎంజాయ్ వేరు. అంటే మీకున్న ధనాన్ని, మీకున్న చదువుని, మీకున్న అధికారాన్ని, మీకున్న గౌరవాలని, మీకున్న పలుకుబడిని దాని అనుభవంలో తెచ్చుకుంటాం. అది జ్ఞాపకం పెట్టి సంతోషిస్తూ ఉంటారు, అది ఎంజాయ్మెంట్ అంటారు. దాన్ని ఏమంటారు, అది అది కంప్లీట్గా భవిష్యత్తులో మీకు దుఃఖంగా మారిపో. జాయ్ అనేది డిపెండెంట్, ఎంజాయ్ అనేది డిపెండెంట్. మనుషుల మీద ఏదో ఆధారపడి ఉంటుంది. నేను సీతమ్మ భర్త వర్మగారు మన గిన్నూరు వచ్చారు. అంటే వర్మగారు ఏంటి ఎలా ఉన్నారు అన్నాడు. ఎలా ఉంటే ఏదో బతుకుతున్నారు అన్నారు. మీరే ఎలా ఉన్నారని అడుగుతున్నారు నాన్న, ఎలా ఉంటే ఏదో బతుకుతున్నాను రోజులు వెళ్ళకుండా. అంటే ఆయనకి ఏదో లోపల దుఃఖం ఉంది కదా, మరి బతుకుతున్నాను లేదు, ఏదో బతుకుతున్నాను లేదు, ఏదో కాలక్షేపం అయిపోతుంది. జాయ్ వేరు, ఎంజాయ్ అనే తప్పనిసరిగా దుఃఖం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా అవసరాలు ఉంటే మనకు చేతని అయితే చూడవచ్చు, డిపెండెన్స్ పనికిరాదు. ఇంట్లో వాళ్ళ మీద అయినా సరే, అంటే మనుషుల మీద కానీ, ఐశ్వర్యం మీద కానీ, అధికారం మీద కానీ ఆధారపడి మీరు సంతోషాలు ఇవన్నీ తెచ్చుకుంటారు అనుకోండి, తప్పనిసరిగా దుఃఖం పడదు. జాయ్ అనేది డిపెండెంట్, ఎంజాయ్ అనేది డిపెండెంట్. జాయ్ అంటే ఇండిపెండెంట్, అంటే మనుషులతోటి కానీ, మీకున్న స్టేటస్లతో కానీ, డబ్బుతోటి కానీ, బాహ్య పరిస్థితులతో కానీ, అదృష్టాలు దురదృష్టాలతో సంబంధం లేకుండా మీరు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా మీ హృదయంలోంచి వచ్చే ఆ పీస్ ఒకటి జాయ్. మిగతా అంతా ఎంజాయ్, ఎంజాయ్మెంట్ ప్రతి వాడికి దుఃఖంగా వడ్డీతో సహా అనిపించదు సార్, మామూలుగా కాదు వడ్డీతో సహా అనిపించదు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే శరీరం చనిపోతే శరీరం ఉండదు, దుఃఖం వచ్చేస్తుందమ్మ. మీరు ఇప్పుడు ఇక్కడ ఉండగానే ఈ శరీరం ఉండగా ఇప్పుడు ఈ శవాన్ని వేసి తిరుగుతున్నాం కదా మనం, ఈ శవం ఉండగానే శరీరంతో, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి, సమాజంతో, బంధువులు, స్నేహితులు, ఇటువంటి గొడవలతోటి, ఎవరితో అంటే బయట గొడవలతో ఏమీ సంబంధం లేకుండా, ఇది అర్థమవుతుంది, లోకం కనిపించినా కనిపించకపోయినా స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం నీ మెదడుకు అందుతుంది అనుకోండి, అది అది కేవల సుఖం. అది ఏంటది, కేవల సుఖం. మనం ఎప్పుడైనా కొన్ని సుఖాలు అనుభవించినా ఏ తాత్కాలికంగా సుఖాలు అనిపించి అన్ని రెట్టింపు రెట్టింపు దుఃఖం కదా మారిపోతుందని తెలియచాలి కదా మనకు. ఇప్పుడు మనం అనుభవించే సుఖం పైసండి, రూపాయి దుఃఖం వచ్చేస్తాం దాని అనకవ. ఒకవేళ సంతోషాలు వస్తున్నాయని మనం అనుకుంటే, ఒక పైసు సంతోషం, ఒక పైసు సంతోషాన్ని ఎంజాయ్ చేసాం, సంతోషం వచ్చింది అనుకోండి, దాని వెనకాల రూపాయి దుఃఖం వచ్చేస్తాం. ఏమోండి ఉన్నామండి సంతోషంగా లేమంటారు, ఏదో కాలక్షేపం అయిపోతాం, కానీ సంతోషంగా లేమంటారు. ఏమంటారు, సంతోషం ఎలా వస్తుంది మనిషికి, ఎంత ఉన్నా సంతృప్తి లేదు, ఇంకోటి సంతోషం ఎలా వస్తుంది, సంతోషం ఎలా మనిషికి ఎంత ఉండనివ్వండి, బాహ్యంగా వాడికి సంతృప్తి లేదు, సంతృప్తి లేని వాడికి ఇంకా సంతోషం ఎలా వస్తుంది, ఎవరు మాట్లాడి నాకు సంతోషం లేదని సంతోషం, సంతృప్తి లేని వాడికి సంతోషం రాదు, కాదు రాదు. అంటే ఎవరి మీద మన సుఖం కోసం శాంతి కోసం ఆధారపడక్కర్లేదు. మన శరీరం మీద కూడా ఆధారపడక్కర్లేదు, మన శరీరం మీద కూడా ఆధారపడక్కర్లేదు. ఇంకొకటి నిశ్చయం, ఎక్కువ గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన కోరిక లోపల నుంచి వచ్చేస్తాం అంతే కదా. బయట నుంచి వస్తే తక్కువ, ఆన్లైన్ చూసి కాపీ కొట్టి నేర్చుకుంటున్నాం, కొన్ని ఎరతరకలు బయట చూసి నేర్చుకుంటున్నాం, కానీ ఎక్కువ లోపల నుంచే గొడవలు వచ్చేస్తున్నాయి. లోపల నుంచే గొడవలు లోపల నుంచి వచ్చేస్తున్నారు. లోపల నుంచి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దాని పూర్వ వాసనలో అంటారు వేదాంత పరిభాషలో. ఏంటి పూర్వ వాసనలో? పూర్వం ఇటువంటి శరీరాలతో నువ్వు బతికావు, అప్పుడు కొన్ని అలవాట్లు ఉన్నాయి నీకు, అలవాట్లన్నీ వాసనల కింద పడిపోయినాయి. అది ఈ శరీరంలో, ఈ శరీరంలో వాసనలు కోరికల కింద మారొస్తున్నాయి. ఎందుకంటే ఈ శరీరం ద్వారా వాసన కోరిక కింద మారి ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం వస్తుంది. అందుకే బయట నీ కోరికలు లోపల నుంచి ఎక్కువ వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పూర్వ వాసనలోంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? వాసన లేకపోతే కోరిక రాదు. అక్కడ మల్లెపూ ఉంటే మల్లెపూ వాసన వస్తుంది, పేడ ఉంటే పేడ వాసన అంతే అంతే కదా. నీ లోపల ఏ వాసన లేకపోతే నీ కోరిక రాదు. లోకాన్ని నిద్రించాలనుకుంటారనుకున్నా అది కూడా కోరిక, పోనీ మంచి కోరిక అనుకున్నా అది కూడా కోరిక. అయ్యి అలవాట్లను, ఆ పూర్వజన్మ అలవాట్లను బట్టి వాసనలు వస్తున్నాయి. అది ఏ కోరికలు వస్తున్నాయి మనకు తెలుస్తుంది కదా, ఆ కోరిక చాలా వాసన లోపల ఉన్నాయి. నీకు అర్థమవుతుంది. అందులోంచి విడుదల పొందడానికి మనం ప్రయత్నం చేయటమే సాధన. సాధన అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు, మీకు తెలుస్తూ ఉంటుంది కదా లోపల. అందులోంచి విడుదల పొందటానికి ఏ కోరిక లోపల ఏ వాసన వాసన లేకుండా కోరిక రాదు. అది ఎందులోంచి వస్తుందో అది మీకు, అది లోపల నుంచి వస్తుంది కదా. ఏ కోరిక వస్తుందో మీకు తెలుస్తుంది కదా, ఆ వాసనలోంచి వస్తుంది. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వ వాసనలోంచి వచ్చింది. పూర్వ వాసన నుంచి ఈ వాసన బొరాటో వరకు, అకౌంట్ బొరాటో వరకు ఉందా? అది ఇదే కోరిక కింద వస్తుంది అని అది అర్థం చేసుకుని అందులోంచి విడుదల అవ్వటానికి నువ్వు చేసే ప్రయత్నమే సాధన. మీకు మీకు జ్ఞానం వచ్చేసింది అనుకోండి, మీకు జ్ఞానం వచ్చేసింది, జ్ఞానం వచ్చేస్తే మీకు 100 కోట్లు డబ్బు వచ్చేది. జ్ఞానం వచ్చేసింది అనుకోండి, 100 కోట్లు డబ్బు వచ్చేది. లేకపోతే మీకు తీసుకెళ్ళి ఏ ప్రధానమంత్రి పదో ఇవ్వరు. మీకు అర్థమవుతుందా? ఏమంటే మనస్సు అణిగిపో, జ్ఞానం రాగానే మనస్సు అణిగిపోతుంది, మనస్సు నష్టపోతుంది. ఇవన్నీ కాలిపోతాయి. ఇదే పోనీ చెబుతున్నాం కదా వాస్తున్నాన్ని, అవి కాలిపోతాయి. మీకు అర్థమవుతుందా? సృష్టిని ప్రకృతిని దాటేసి పరమ సుఖంలో ఊగిసి వాడతారు. అది జ్ఞానం యొక్క లక్ష్యం. అటాచ్ బంధాలు ఎక్కడో లోపల ఉంటాయి మనకు తెలియదు. అవి మనం సాధన చేస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది, కానీ సాధన చేయకపోతే మీకు తెలియదు అసలు ఉన్నట్టు కూడా తెలియదు. వివేకానంద రామకృష్ణ మాటలు ఉండేవాడు వాళ్ళ అమ్మకంట, వివేకానంద చనిపోయాక కూడా వాళ్ళ అమ్మ ఇంకా 17 బతికండి. ఎప్పుడన్నా మఠానికి వచ్చింది ఎప్పుడైనా పిల్లలు బాబు అని పిలి, ఎప్పుడు వివేకానంద అని పిలవలేదు, స్వామీజీ అని పిలవలేదు. ఆడి వివేకానంద ఆవిడ కిందకి, ఆవిడకి అబ్బాయి కదా, ఎరే బాబు అని పిలిచింది. ఏంటి ఎరే బాబు అని పిలిచింది? అది బయట గదిలోంచి బయటకు వచ్చి ఆ కూర్చుని వాడు తల్లి, ఆ తల్లిని చూసేటప్పటికీ నువ్వు నన్ను కన్నావు, నువ్వు కానీ సుఖపడలేదు నన్ను కానీ. ప్రకోపం వచ్చి దాన్ని తల్లిని చూసాడు, నువ్వు నన్ను కన్నావు కానీ నన్ను కని నువ్వు ఏదో సుఖపడలేదు, చాలా కష్టాలు పడ్డావు, ఏదో దేశం అనే ప్రపంచం అనే సన్యాసం ఏదో ప్రపంచం తిరిగి వచ్చాను, పోనీ నా వల్ల నువ్వు ఏమైనా సుఖపడావంటే సుఖపడలేదు, అంతవరకు అన్నావు నన్ను కని నువ్వు బాధపడ్డావు కానీ ఏదో సుఖపడ్డావని అనుకుంటాడు. వదిలేస్తాను రామకృష్ణ అమ్మతో, రామకృష్ణ వదిలేస్తాను అమ్మ అమ్మ, నీ కూడా ఇంటికి వచ్చి నీతో పాటు రెండు రోజులు ఉంటాడు ఎమోషన్, అదంతా జ్ఞాపకం. ఈ రామకృష్ణ మట్ట వదిలేస్తాను, రామకృష్ణ మిషన్ వదిలేస్తాను, అదే వదిలేస్తా, అసలు రక్తపోటు మనిషి అది, అది రక్తపోటుతోనే చనిపోయాడు వివేకానంద రక్తపోటు. వదిలేస్తాను రామకృష్ణ మట్ట, రామకృష్ణ మిషన్ నాలుగు రోజులు వదిలేస్తాను, ఎందుకు నువ్వు నా దగ్గర, నేను నీ దగ్గర రావాలి, నువ్వు నా దగ్గరికి వస్తావంటే ఇంటికెళ్ళిపోతున్నాడు నీతో పాటు రెండు రోజులు ఉంటాను అన్నవాడు. అంటే అది ఎందుకు ఆ స్మృతి అంటే, నేను నిన్ను సుఖపెట్టలేదు, నాకు చదువు చెప్పించావు, మరి బాగా చదువుకున్నాడు వివేకం, బాగా చదువు చెప్పించావు, నా వల్ల ఏం సుఖపడలేదు, నా వల్ల నీకేం కంఫర్ట్స్ రాలేదు, ఏదో వివేకానంద ప్రపంచ ప్రఖ్యాతి పొందాడని లోకం అనుకుంటాను కానీ నువ్వేం సుఖపడలేదు కదా నా గురించి. వివేకానందకి ప్రపంచం అంతా గౌరవం వచ్చేసిందని చెప్పుకుంటున్నారు కానీ నువ్వేం సుఖపడ్డావు, నువ్వేం నా గురించి ఏం సుఖపడ్డావు, వదిలేస్తాను నడువు నువ్వు ఇక్కడ రావద్దు, నేనే ఇంటికి వచ్చినాడు. ఇప్పుడు నా చేతి నిండా డబ్బు ఉంది, పైసలు కావాలన్నాడు అమ్మనే. ఏమన్నాడు, నా చేతి నిండా డబ్బు వచ్చేసింది, పైసలు కావాలి సరిపోతున్నాడు. వాళ్ళ అమ్మ ఏమన్నది, ఇక నేను చూడటానికి వస్తున్నాను, పైసలు సరిపోతున్నాయి, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పైసలు సరిపోతున్నాడు, నీకు పైసలు ఏమంటే ఇచ్చేస్తానన్నాడు, పైసలు సరిపోతున్నాడు. సరే ఇప్పుడు నా వెనకాల నువ్వు రావటం ఎందుకు, నీకు అనుకూలంగా చూసుకుని లేదా టైంలోనే రా, నా వెనకాల పరిగెట్టుకు ఇంటికి రావటం ఎందుకు, నువ్వు నీకేం పని లేనప్పుడు, మఠంలో ఏం పని లేనప్పుడు, నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు రా, నీ లేదు టైంలో రా, పని చెడగొట్టేసుకున్నాను చూడటానికి రావట్లేదు, ఇక ఖాళీ ఉన్నప్పుడు మఠంలో పని లేనప్పుడే రా, అది లేదంటూ గుర్తొస్తాను. ఇంగ్లీష్లో సామెతుంది, నీ లేదు టైంలో రా అని వివేకానంద తల్లి, దీనికి ఇంగ్లీష్లో సామెతుంది లేదర్ గురించి, అదేంటంటే మీకు ఇంటికాడ పని లేదనుకోండి, వంట పని అయిపోయింది అనుకోండి, చుట్టాలు ఎవరు లేరనుకోండి, స్నేహితులు ఎవరు లేరనుకోండి, మీరు ఒంటరిగా కూర్చున్నారనుకోండి అనుకోని మాట్లాడు, మీరు చేయవలసిన వంట పని కానీ సమాజానికి సంబంధించిన పని ఇంట్లో పని కానీ ఏమి లేదనుకోండి, మీరు ఒంటరిగా కూర్చున్నారనుకోండి, ఆ టైం మీరు ఎలా గడుపుతున్నారో దాన్ని బట్టి మీ జీవితాలు నిర్మింపబడతాయన్నాడు రచయిత. మీరు లేదా టైం ఎలా ఉండిపోయి, సరే అన్నం వండుకుంటున్నప్పుడు అన్నం వండుకుంటున్నారు, పప్పు వండుకున్నప్పుడు పప్పు వండుకుంటున్నారు, సినిమాకి ఏదో పని ఉంటే పని చేసుకున్నా, అది కాదు మీ లేదర్ టైం, అంటే మీకు ఎప్పుడన్నా ఖాళీ టైం వస్తుంది, ఆ ఖాళీ టైం మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో దాన్ని బట్టి మీ మనసు నేను చెబుతాను అది ఒక కలిసి, మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది లేదర్ టైం తేకాటలకు వెళ్ళిపోతారు, కొంతమంది సినిమాలకు వెళ్ళిపోతారు, ఏదో రకంగా వెళ్ళిపోతారు, కొంతమంది కాలక్షేపానికి ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ పనులు చెడగొట్టాను. అది ఏదో టైం ఎలా ఉపయోగించుకుంటున్నారని, అది దాని అసలు మీకు మీకు మోక్షం వస్తుందా రాదనే అది ఏదో టైం ఉపయోగించుకుంటారు మీద ఆధారపడదు, మీకు ఇంటికెళ్ళి ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుస్తాను కదా మీకు, మీరు ఏమైనా జపం చేసుకుంటున్నారా, ధ్యానం చేస్తున్నారా, ఏదైనా అధ్యయనం చేస్తున్నారా, అరే భగవద్గీత అంటేనే అధ్యయన గ్రంథం, పారాయణ గ్రంథం, మీరేమైనా పారాయణం చేస్తున్నారా, రామకృష్ణ మఠంలో మాంకున్నాడు ఆయనకి భగవద్గీత అంటే బాగా ఇష్టం, మిగతా పుస్తకాలు తీరు ఎక్కడైనా అంటే చదవకూడదని కాదు ఆయనకి భగవద్గీత, రెండు నిమిషాలు మాట్లాడాక వాళ్ళకి అది ఇతరులకు బోధించగలిగిన వాళ్ళకి చదివి ఉందని ఆయనకు అర్థమైతే స్వామికి ఇగో 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 టీచ్ 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 భగవద్గీత ఇగో వెళ్ళిపో వెళ్ళిపో మాట్లాడేసాం కదా నేను ఎందుకు నా టైం పాడు చేయటం నీ టైం వెళ్ళి పాడు చేయటం యూ గో బయటకు వెళ్ళిపో బయటకు వెళ్ళి మాట్లాడిపోయినాయి కదా యూ గో ఇగో నువ్వు బాగా చదువుకున్నవాడే నువ్వు నీకు ఛాన్స్కి ఇది బాగా వచ్చిన అని బాగా చదువు యూ గో యూ గో టీచ్ టీచ్ యూ టీచ్ భగవద్గీత ఎవరు ఎక్కడ 10 మంది కూర్చుంటే వాళ్ళకి భగవద్గీత బోధించడం ప్రారంభం ఆ పని చాలు నువ్వు తరించడం ఆ పని టీచ్ భగవద్గీత యూ గో వెళ్ళిపో వెళ్ళిపో టీచ్ టీచ్ ఏది టీచ్ చేయాలి టీచ్ 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 భగవద్గీత టీచ్ టీచ్ అంటే ఏది టీచ్ టీచ్ భగవద్గీత అంటే ఆయన ఉద్దేశం సమన్వయ గ్రంథం భగవద్గీత అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎటు ఉరిగిపోకుండా ఎక్స్ట్రీమ్స్ కలగకుండా చెప్పాలి భగవంతుడు భగవద్గీత చేతమ్మ చేతమ్మ జ్ఞాపకార్థం చేతమ్మ శాంతికైనా ఒక 2 శ్లోకాలు చదివానికి ఇస్తాను అంటే ఇప్పుడు చేతమ్మ గురించి మనం ప్రార్థన చేస్తాం అనుకోండి చేతమ్మ గురించి సౌహృదయంతో ఉంటామనుకోండి చేతమ్మ మంచి గురించి మననం చేస్తున్నాం అనుకోండి ఈ తలంపులు కూడా చేతమ్మకు అందుతాయి ఆవిడ ఎక్కడో అంటే శరీరం మారుతుంది కానీ మనస్సు అదే కదా శరీరం మారుతుంది జీవుడు అజీవుడే కదా మన తలంపులన్నీ అక్కడ అందుతాయి చేతమ్మకు ఇంకా భగవంతుడి పోస్ట్ ఆఫీస్ పని చేస్తాడు భగవంతుడి పోస్ట్ దాని పని కూడా చేస్తాడు అందరూ ఎవరి కొంపల్లో అది పడి ఉంటున్నారో గృహం అంటే ఇల్లు కదా ఎవరి కొంపల్లో అది పడి ఉంటున్నారు శరీరాలు కొంపల్లో ఉంటున్నాయి నీకు అర్థమవుతుందా గృహవాసం గుహవాసం ఏంటది గృహవాసం గృహ అంటే ఇల్లు మరి శరీరం ఇంట్లో పడి ఉంటుంది కదా నీ శరీరం ఇంట్లో ఎలా ఉంటుందో నీ మనస్సు హృదయ గుహలో ఉండాలి గృహవాసం గుహవాసం గుహ అంటే ఏంటది ఈ హార్ట్ ఫిజికల్ హార్ట్ కాదు స్పిరిచువల్ హార్ట్ అదేంటది స్పిరిచువల్ హార్ట్ అంటే భగవంతుడు అందరి హృదయాల్లో నేను నివాసంగా ఉన్నానని చెప్పాడు కదా బ్రహ్మము భగవంతుడు అంటే బ్రహ్మము బ్రహ్మం అంటే బాగా అంత బాగా పెద్ద ఎంత పెద్దది మీరు నేను ప్రపంచము పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వైకుంఠాలు కైలాసాలు అన్న బ్రహ్మములు ఇముడిపోయి ఉన్నాయి అంత పెద్దది బ్రహ్మాండమకంటే పెద్దది బ్రహ్మము ఆ బ్రహ్మము మన హృదయంలో కూడా ఉంది నివాసం ఉంది అంతటా ఉంది అందులో కలుపుకుని ఉన్నది అంతటా మన హృదయంలో కూడా నివాసముగా ఉంది మన హృదయ గుహలో అది కూడా ఉంది అది ఎలా ఉంది మన హృదయ గుహలో ఉంది అంటే మీరు గృహవాసం చేస్తున్నారు గృహవాసం కూడా నేర్చుకోండి గృహవాసం అంటే ఏంటి మన మనస్సు అని చెప్పి శిరస్సులో ఉంటుంది మీ మనస్సు శిరస్సులో ఉంటుంది కదా హృదయ గుహలో నిలబెట్టి ఉంచండి ఎక్కడ గృహవాసం గుహవాసం అంటే మీ శరీరం మీ ఇంట్లో ఎలా ఉంటుందో మీ మనస్సు హృదయ గుహలో ఉండాలి ఎక్కడ హృదయ గృహలో గృహం వేరు గుహ వేరు ఈ గుహవాసం అంటే హృదయ గుహలో అక్కడ నివాసం పెట్టించి ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా మనకున్న అలవాట్లు ఈ శిరస్సులో విజృంభిస్తాయి అది భగవంతుడు అంతర్యామంగా ఏ హృదయంలో ఉన్నాడో అక్కడ భగవంతుడు ఎంత న్యాచురల్గా సహజంగా ఉండగలుగుతున్నాడో ఎంత ఉన్నాడు అక్కడ ఎంత సహజంగా వస్తువు ఉందో బ్రహ్మ పదార్థం అక్కడ ఎంత సహజంగా ఉందో నీ మనసుకి అలవాటు చేసి ఆ హృదయంలో అంత న్యాచురల్గా నార్మల్గా దానికి ఆ గుహలం ఉంచగలిగితే లోపల నుంచి వాసన వస్తున్నాయని చూడండి అవి నెమ్మదిగా కాలిపోతాయి అవి నెమ్మది స్లోగా అంటుకుంటాయి కాలి బూడిద అయిపోతుంది మనసు ఎక్కువ శిరస్సులో ఉంటే అది ఫుడ్ పెరిగి విజృంభిస్తుంది అది మనసు శిరస్సులో కాకుండా ఎక్కువ హృదయ గుహలో కనుక ఉంటే దాని ఆ వాసన యొక్క బలం తగ్గిపోతుంది శిరస్సులో ఉంటే పెరిగిపోతుంది దాని వాసన బలం నెమ్మదిగా అలా బలం తగ్గిపోయి అవి క్షీణిస్తాయి అంటే పునర్జన్మ కారణాలు కాలిపోతాయి అంచేత గుహవాసం కూడా నేర్చుకోండి. ఐన్స్టీన్ అన్నాడు ఒక చోట, మీరు కాలేజీకి వెళ్ళిపోతున్నారు, మీరు కాలేజీకి వెళ్ళిపోతున్నారు, యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారు, పెద్ద పెద్ద చదువులు చదివేసుకుంటున్నారు, మీరు అందరూ చాలా పెద్ద పెద్ద చదువులు చదివేసుకుంటున్నారు, అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నారు చదువుకోవడానికి, ఇతర దేశాలు కూడా వెళ్ళిపోతున్నాయి చదువుకోవడానికి, చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు చదువుకోవడానికి. మీరు చదువుకుంటున్న మాట నిజం ఆలోచించడం నేర్చుకోలేదు ఎవడని. చదువుకోవడం నేర్చుకుంటున్నాం, కాలేజీకి వెళ్ళిపోయి ఆలోచించడం మటుకు నేర్చుకోవటం లేదు. సొంత యోచన ఏం లేదు. ఆ పుస్తకాలందరూ బట్టి పెట్టేయటం, ఏదో పేపర్లు రాయటం, పేసే పోవడం కానీ, నాకు 60 వచ్చినాయి 70 వచ్చినాయి అని చెప్పడం కానీ, మీరు పాఠాలు నేర్చుకుంటున్నారు కానీ ఆలోచించడం నేర్చుకుంటారు, సొంత ఆలోచన నేర్చుకుంటారు, సొంత బుద్ధి పెంచుకుంటారు, సొంత బుద్ధి పెంచుకుంటారు, సొంత ఆలోచన నేర్చుకుంటారు, ఆలోచన నేర్చుకోవటాలేదు, చదువు నేర్చుకుంటున్నారు. అది కండతో పట్టేస్తారు, పేపర్లో రాసిస్తారు, వచ్చేస్తారు, మరి ఆలోచించడం ఎవరు నేర్చు, మీరు ఎవరు నేర్పుతారు మీకు ఆలోచించడం? ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం ఇండిపెండెంట్గా మీరు ఆలోచించారు అసలు? అది స్వతంత్రంగా ఏ సబ్జెక్ట్ మీద మనం ఆలోచిస్తున్నాం, అలా ఆలోచించడం మనకు బళ్ళో ఎప్పుడు ఎవరైనా నేర్పారా? అది ఎవరైనా నేర్పారా మనకు ఆలోచించడం? పాఠాలు ఏదో చెబుతున్నారు పంపుతున్నారు ఇంటికి, ఆలోచించడం ఎవరైనా నేర్పారా? మనం సొంతంగా ఆలోచిస్తే చాలా సమస్యలు మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఆలోచన లేదు, బళ్ళకి వెళ్ళి ఆవేశం నేర్చుకొస్తున్నాం మనం. బళ్ళకి వెళ్ళి ఆలోచన నేర్చుకురావటం లేదు, ఆవేశం నేర్చుకుని వస్తున్నాం. ప్రతి మనిషికి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. భగవద్గీతలోకి వస్తున్నాం, ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. మన ఇంద్రియాలు మనకి స్వాధీనంలో ఉంటే, మన మనస్సు స్వాధీనంలో ఉంటే, అంటే మనం చెప్పినట్టు అవి వింటా అంటే, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఐశ్వర్యం కానీ, మీకు అర్థమవుతుందే, ఈ గౌరవాలు కానీ, ప్రఖ్యాతులు కానీ, అధికారాలు కానీ, ఎవరు వాటితోడు సహా ఏమీ లేకుండా నూటికి నూరిపాళ్ళు పరమశాంతి మనకు అనుభవించవచ్చు. శరీరం చనిపోయినప్పుడు కూడా అయ్యో ఈ శరీరం చనిపోయినప్పుడు కూడా అయ్యో ఈ శరీరం పోతుందంటే కూడా అనిపించదు, అటువంటి శాంతిలో ఉంటారు. మన మనస్సు మన స్వాధీనం లేదు, మన ఇంద్రియాలు మన స్వాధీనం లేదు, మనం చేసే స్నేహాలు మంచివి కాదు, మనం సుఖపడాలి, సంతోషంగా ఉండాలి. అందరూ ఎవరు సంతోష పెడతారు మన, ఎవరికి కావాలి? కాదండి, మనల్ని ఎవరు సంతోష పెడతారు, ఎవరు సుఖ పెడతారు, ఎవరికి కావాలి? మేము పుణ్యాలు, మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మేము ఏదో పుణ్యాలు చేసేస్తున్నాం. పుణ్యాలు చేసుకోండి, మంచిదే. పుణ్యాలు చేసుకుంటే మంచి వస్తుంది, మీరు మంచి పనులు చేస్తే మంచి వస్తుంది, సుఖం కొంతకాలం మీరు సుఖంగా రోజులు ఎడతాయి, తర్వాత అది ఖర్చు అయిపోతుంది. సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుండా, సబ్జెక్ట్ మీద మీకు ఆ ఇంట్రెస్ట్ లేకుండా, అసలు ఏది తొలగించుకోవాలో అది క్లారిటీ లేకుండా మటుకి ఆత్మజ్ఞానం కోటి జన్మల తర్వాత కూడా రాదు. కోటి జన్మల తర్వాత ఇప్పుడు ఎదురయ్యండి, ఇప్పుడు కోటి జన్మల తర్వాత కూడా రాదు. మీరు వైకుంఠంలోకి వెళ్ళినా రాదు. వైకుంఠంలోకి వెళ్తే ఏమన్నా అక్కడ భోగాలు ఉంటాయి, అనిపించాక మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు. నరకానికి వెళ్తే ఏ బాధలు ఉంటాయో అనిపించాక ఇక్కడికి వచ్చేవలసింది. అండర్స్టాండింగ్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ యోగ. అలా అర్థం చేసుకోవడం కంటే మించిన యోగం లేదు. అది నేర్చుకుని ఆలోచించడం ఒకటే నేర్చుకోవటలేదు అన్నాడు ఆయన ఇష్టం. పెద్ద పెద్ద డిగ్రీలు 15 డిగ్రీలు కానీ ఆలోచన లేదు, తలకాయ లేదు. మరి పెద్ద భగవద్గీత సీతమ్మ జ్ఞాపక అర్థం శ్లోకాలు చదివి ముగిస్తాము. సీతమ్మ జ్ఞాపకార్థం ఇప్పుడు పోడు నుంచి శ్రీవల్లి వచ్చింది. పోడు నుంచి శ్రీవల్లి వచ్చిన అట్టిపళ్ళు అత్తం తెచ్చి ఇచ్చింది శ్రీవల్లి. నీకు ఈ అట్టిపళ్ళు ఎందుకు ఇస్తున్నావో కూడా చెప్పింది. నాట్ అవుట్ ఆఫ్ లవ్. ఇవాళ మా నాన్నగారు రిటైర్ అయిపోతున్నారు. ఇవాళ పోడూరులో ఆ పాలిటెక్నిక్ కాలేజీలో మా నాన్నగారు రిటైర్ అయిపోతున్నారు. ఆ రిటైర్ సందర్భాన్ని పురస్కరించుకుని అట్టిపళ్ళు అత్తం మీకు ఇస్తున్నామని చెప్పాను. సందర్భం కూడా చెప్పాను. వాళ్ళ నాన్నగారు ఏమైపోతున్నారు? ఇవాళ రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళ నాన్నగారు ఏమైపోతున్నారు? రిటైర్ అయిపోతున్నారు. భగవాన్ ఏమంటున్నారంటే మనల్ అందరం హృదయ గుహలోకి రిటైర్ అయిపోమంటున్నారు. వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిపోతున్నారు కదా, మనల్ని కూడా రిటైర్ అయిపోమంటున్నారు భగవాన్. ఎక్కడికి రిటైర్ అయిపోమంటున్నారు? హృదయ గుహలో. ఇప్పుడు తలకాయలో ఉంటున్నాం కదా, ఇక్కడికి వెళ్ళి హృదయ గుహలో రిటైర్ అయిపోమంటున్నారు. ఆయన ఇప్పుడు బళ్ళోంచి ఇంటికి వచ్చేస్తున్నారు, ఇంక బళ్ళోకి వెళ్ళక్కరు. అలాగే మనం రిటైర్ అయిపోవాలి. ఇప్పుడు ఎక్కడ శిరస్సులోంచి గుహలోకి రిటైర్ అయిపోవాలి, ఆ గుహవాసంలోకి రిటైర్ అయిపోండి అని చెప్తున్నారు. అది భగవాన్ తెలుసు. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవ మానవయో. జితాత్మన ప్రశాంతస్య ఏమంటున్నాడు, నువ్వు కనుక శాంతిగా ఉంటే ఇదేంటి మనం శాంతిగా ఉంటానుక, ఎదుటి వాళ్ళు కూడా ఏం చేయండి మనకి. మన ఇంట్లో వాళ్ళందరూ మనకు విరోధులు అనుకోండి, శాంతిగా ఉండకూడదు మనం. ఇదేం కూడా ఉండేది అంటే మనం శాంతిగా ఉండ వాళ్ళు ఉండనివ్వకూడదు అనుకుంటారు అనుకోండి, మనం ఉండగలిగితే వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఇక్కడ సమస్య ఎందుకు వస్తామంటే అలా గొడవలు ఇంట్లో కానీ సమాజంలో కానీ గొడవలు ఎందుకు వస్తున్నాయంటే మనతోటి మనం సుఖంగా ఉండలేకపోతున్నాం, మనతోటి మనం శాంతిగా ఉండలేకపోతున్నాం, మనతోటి మనం ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం, మనతోటి మనం మనతోటి మనం మనసుతోటి మనం సమానంగా ఉండలేకపోతున్నాం. అంటే ఏదో గొడవల్లో కలబడిపోవటం, అశాంతి తెచ్చిపెట్టుకోవడం, ఇది మనం చేసింది. ఏదో గొడవల్లోకి వెళ్ళి కలప కాలక్షేపానికి వెళ్ళి కలపడిపోవడం. ఇప్పుడు మీరు బాగుపడండి, మీరు బాగుపడండి. ఎదుటివాడు బాగుపడటానికి ఏదైనా మంచి మాటలు ఉంటే చెప్పండి, చెప్పచ్చు. కానీ మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడం మానేసి ఎదుటివాడు బాగు కోసం అతిగా ఉండకండి, నష్టపోతారు జీవితం. జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవటం ముఖ్యం. మిమ్మల్ని ఏం చేద్దంటే మీ మనస్సు మీకు ఆళ్ళు రాడు, మీ మనస్సు మీకు కూడా వస్తుంది. ఇతరులకి మీరు ఏదైనా మంచి మాటలు చెప్పండి, వద్దమ్మా ఇంకా వద్దే. ఇతరులకి ఏదైనా మంచి అలా ఉంచేయండి, అలా ఉంచేయండి, ఎక్కువ అట్టాల్సిన అక్కర్లేదు. ఇతరులకి మీరు ఏదైనా మంచి మాటలు చెప్పండి, మంచి సూచనలు చేయండి. తర్వాత వాళ్ళు బాధపడరు అనుకోండి, వాళ్ళ గురించి బెంగెట్టుకోవడం కానీ తర్వాత మాది బాధపడలేదని మీరు బాధపడటం కానీ మొదలు పెడితే మీరు శుభ్రంగా పాడైపోతారు, జ్ఞాపకం ఉంచుకోండి. కంప్లీట్గా పాడైపోతారు, మూలంలో కుళ్ళిపోతారు శుభ్రంగా. ఇంకే మంచి మాటలు చెప్పండి, బాగుపడమని చెప్పండి. వాళ్ళు బాగుపడరనుకోండి, వదిలేయండి, వదిలే. అంతేకాని అస్తమాన ఆళ్ళ గురించి ఆలోచించి సలకాయ పొడి తెచ్చేసుకుంటే చివరికి మరణాలంతా మీకు నరకం మిగులుతుంది. మీరు బాగు చేసుకోవడానికి ఎక్కువ టైం ఉపయోగించుకోండి. అలాగని ఇతరుల గురించి ఏదైనా సలహా చెప్పండి, మీకు చేతనైతే సహాయం చేయండి, మాట సహాయం చేయండి అంతవరకు. అంతేకాని అస్తమ 24 గంటలని ఎలా బాగు చేయాలి, అలా బాగు చేయాలంటే శుభ్రంగా మీరు కుళ్ళిపోయి మరణాలంతా నరకంలోకి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. అతిగా ఉండకండి, ఎవరు బయట వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే, అదే ఇంట్లో వాళ్ళు ఎవరో మనల్ని సుఖంగా ఉన్న వాళ్ళు సుఖంగా ఉన్నవాళ్ళనుకుంటే మనం దుఃఖంగా ఎందుకు ఉండాలండి? కాదండి, ఊళ్ళో అందరూ విరోధులు, సమాజంలో అందరూ విరోధులు, దేశంలో అందరూ విరోధులు అనుకోండి, మనంతా మనం సుఖంగా ఉంటున్నాం అనుకోండి, మనంతా మనం శాంతిగా ఉంటున్నాం అనుకోండి, అది దేశం కూడా ఎందుకు? సమాజంతో మనకు సంబంధం ఏంటండి? అసలు నువ్వు సుఖంగా ఉంటానికి బయట వాళ్ళు పని అయితే నీకు ఇంట్లో వాళ్ళు పని అయితే నువ్వు ఉండలేక కలగొడిపోతావంటే అన్ని గొడవలకి. మనం సుఖంగా ఉండలేక వాళ్ళు జత పడితే వీళ్ళు జత పడితే సుఖం వచ్చేస్తుంది, వెళ్ళి కలబడిపోవటం, అక్కడి నుంచి దుఃఖం కొని తెచ్చుకోవచ్చు, అసలు డబ్బు ఇచ్చి కొనుక్కోవటం, డబ్బు పెట్టి అశాంతి కొనుక్కోవటం, డబ్బు పెట్టి కొనుక్కోవటం అండి అశాంతి. ఇక మేము చాలా సభలకు వెళ్తాం, ఇక అర్థం అవుతుంది. అక్కడ చందాలు ఇస్తామంటే మళ్ళీ డబ్బు గురించి ఆలోచించు, వెళ్ళకపోతే ఇవ్వడం. అక్కడ చందాలు ఇస్తాం, మళ్ళీ చందాలు ఇవ్వాలంటే డబ్బు సంపాదించాలి కదా, డబ్బు ఎలా వస్తున్నాం, ఎందుకు వచ్చిన గొడవలు? ఎందుకు ఏదైనా సందర్భం వస్తే మీరు 10 రూపాయలు ఇస్తే ఇవ్వచ్చు, అదే పని కింద. ఇంకా చందాలు ఇవ్వటమే పని కింద ఉంటారనుకోండి మీరు, అది ఒక రకమైన అహంకారం, మాకు తెలుస్తుంది కదా, అది కూడా ఒక రకమైన, ఇట్ ఇస్ ఏ ఫారం ఆఫ్ ఈగో. ఇప్పుడు ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, మీరు ఎవరికైనా మీకు ఇష్టమైతే 10 రూపాయలు సహాయం చేయొచ్చు, ఇంకా అదే పనిగా ఉండక్కర్లేదు. అదే పనిగా ఉంటే చివరికి ఆ రకమైన అహంకారం వచ్చేస్తుంది. ఇదే సందర్భాన్ని బట్టి వర్క్ చేయటం అంతే ఊరికి, అక్కడ అంతవరకే కానీ అదే పని కింద ఉండక్కర్లేదు. ఏమైనా సందేహిస్తానుకోని ఏదో పుణ్యం వస్తుందనుకోని ఏముంది, దానివల్ల మాకేం జ్ఞానం రాదు, దానివల్ల మాకేం ఆత్మజ్ఞానం వచ్చేది. మనకు అహంకారం ఉంది కదా, ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాం, అహంకారంగానే ఇస్తాం. ఆ బయట సందేహించినట్టు లోపల రోగం పెరిగిపోతుంది, క్యాన్సర్ పెరిగిపోతుంది. సబ్జెక్ట్ బాగా ఫాలో అవ్వండి. మనకి అహంకారం ఉంది, ఇచ్చినప్పుడు ఎంతో కొంత అహంకారం ఉంటుంది కదా. మన మాట ఏంటంటే సురేంద్రనాథ్ బెనర్జీ అని పూర్వం అక్కడ ఉండడు, లాల్లో పాల్లో బాళ్ళను, అది చాలా పెద్దవాళ్ళు, గాంధీ గారి కంటే ముందు వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. ఆయన పూర్వపు రోజుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ ఐసీఎస్ చదివాడు, పూర్వపు రోజుల్లో ఎప్పుడు చదివాడు, ఐసీఎస్ చదివాడు, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొచ్చాడు. కానీ ఆయన పెద్ద ఉద్యోగాలు చేయలేదు, దేశం కోసం టైం అంతా ఉపయోగించాడు, దేశం కోసమే కష్టపడ్డ మాట నిజమే, దేశం కోసమే అంతా ఆయన టైం అంతా, ఆయన చదువు, ఆయన తెలివి, ఆయన మరి ఐసీఎస్ రాసాడంటే ఆ రోజుల్లో ఎంతో కొంత తెలివి ఉంటుంది కదా, ఆయన చదువు ఏంటి, ఆయన తెలివి ఏంటి, అంతా దేశం కోసం ఉపయోగించాడు. కొంతమంది వాళ్ళు తెలివితేటలన్నీ సమాజానికి ఉపయోగిస్తారు, సమాజం దగ్గర నుంచి ఏమి ఆశించరంట. అటువంటి వాళ్ళు నేను కొంతమంది చూశాను, వాళ్ళు ఆ తెలివిని డబ్బు చేసుకోవాలంటే కోట్లు చేసేసుకోవచ్చు, కోట్లే లక్షలు కదా, కోట్లు చేసేసుకోవచ్చు. అది సమాజానికి ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగిస్తూ ఉంటారు, కానీ ఆ తెలివిని, ఆ తెలివిని అంతా డబ్బు కింద మార్చేసుకోవాలని కొంతమంది అనుకోరు. సురేంద్ర బెనర్జీ అటువంటి ఆ బెనర్జీ ఒకసారి కలకత్తాలో బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు, ఆయనకు ఊపిరితిత్తులు పెద్ద, మైక్ లేకుండా మాట్లాడగలడు, స్ట్రాంగ్ లంగ్స్, వెరీ పవర్ఫుల్ లంగ్స్, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాను, మైక్ లేకుండా కూడా చాలా దూరం వినిపించేలా మాట్లాడగలడు. ఆయన పేరు సురేంద్రనాథ్ బెనర్జీ. ఎవరు ఎక్కడ ఎక్కడ ఎక్కడికక్కడ చెంగరవాళ్ళు ఉంటారు, ఆ చెంగరవాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. శీతాకాలం వస్తే చలిబాధ ఎలా పడుతుంది, చలిబాధ ఎలా పడాలో తెలుస్తుంది. వేసవికాలం వస్తే ఈ వేడి బాధ ఎలా పడాలో తెలుస్తుంది కదా మనకే. ఆ కాలం రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఆడు ఎవడో చంద్రబాబు నాడు మీటింగ్లో ఆడే చెప్పేసాడు. ఎవరి మీద? సురేంద్రనాథ్ బెనర్జీ మీద ఏదో చెప్పేసాడు. ఆయన తగలలేదు కానీ వచ్చి కాళ్ళ దగ్గర పడ్డాయి, స్టేజ్ మీద పడ్డాయి. ఆ చెప్పులు ఎక్కడ పడ్డాయి? స్టేజ్ మీద పడ్డాయి. ఆయన తగలలేదు, స్టేజ్ మీద పడ్డాయి. బెనర్జీ నిబెడిపోయాడు. బెనర్జీ ఏంటి చెప్పేసాడు, నిబెడిపోయాడు. నిబెడిపోయి ఆ స్టేజ్ మీద పడ్డ చెప్పు తీశాడు. ఏంటది? ఆ చెప్పు తీశాడు, తన చేతితో తీశాడు. అది ప్రజలందరికీ చెప్పు చూపించాడు. ప్రజలందరికీ ఇలా నా అమ్మాయి చెప్పించారని ప్రజలందరికీ చూపించాడు. అని చేతితో పైకెత్తి అందరికీ చెప్పు చూపించాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ప్రతిఫలం కాంక్షించకుండా, ప్రతిఫలం ఏమైనా ఫలకాంక్ష లేకుండా, ఏంటి ఫలకాంక్ష లేకుండా 40 సంవత్సరాలు ఈ దేశానికి సేవ చేశాను. ఫలదాత ఒకడున్నాడు, ఫలదాత ఒకడున్నాడు. ఏమో అడున్నాడో లేదు, ఫలదాత ఒకడున్నాడు, ఫలాన్ని ఇచ్చే దాత ఒకడున్నాడు, ఏమో అడున్నాడో లేదు. కానీ నాకు మటుకు నేను ఫలకాంక్ష లేకుండా నాకు చేశాను. దేని మటుకి? అని చివర ఒక అమాయకత్వం మాట అన్నాడు. అంత పెద్ద చదువుకున్నాడు కూడా, మనకు కూడా తెలివైన వాళ్ళకు కూడా ఒకసారి పొరపాటు మాటలు వచ్చేస్తాడు. వివేకానంద కూడా ఒకసారి పొరపాటు మాటలు వచ్చేసాడు. వచ్చేసాడు ఇంటికి వెళ్ళి పాపం సాయం స్వాదం అని చెప్పాడు. మంచివాళ్ళు కూడా ఎప్పుడైనా పొరపాటు చేయొచ్చు, కానీ పొరపాటు చేసామని వెంటనే వాళ్ళకి తెలుస్తుంది. వెళ్ళి ఆయన స్వాదే అని చెప్పాడు. వివేకానంద కూడా మిమ్మల్ని ఏదో చిరాకు పడ్డారనుకోండి, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసాడు. ఎక్కడ దారిలో కనిపిస్తే చెప్పడం కదా, ఆయన స్వాదే అని చెప్పాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, చెప్పు పైకి వచ్చి అందరికి చూపించి 40 సంవత్సరాలు ఈ దేశానికి సేవ చేస్తున్నాను, చదువులే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాం, పనికి రాని వాళ్ళు ఏం కాదు, లోకానికి పనికొచ్చి మనుషులు మేము, అంటే ఏదైనా ఉద్యోగాలు చేయాలన్నా సంపాదించాలన్నా అదంతా ఉంది, అని వదులుకుని 40 సంవత్సరాలు ఈ దేశానికి సేవ చేస్తుంటే ఈ ప్రజలు నాకు చెప్పు బహుమతిగా ఇచ్చారని కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ప్రజలు నాకు ఇచ్చిన బహుమతి ఏంటంటే అట్టిపళ్ళు కాదు, మామిడి పళ్ళు కాదు, చెప్పు బహుమతిగా ఇచ్చారని చెప్పు చూపించగలను. అది కూడా అహంకారం. అంటే ఏమిటి ఇక్కడ మీకు అర్థమైంది? అది గొప్పవాడే, కానీ యువ అంటే అహం లేని స్థితి పొందలేడాడు. వాడికి ఆ చెప్పు చూసేటప్పటికి 40 సంవత్సరాల చేత చేసిన సేవ సరణంగా గుర్తొచ్చు. గుర్తొచ్చి అది విక్రమ అయిపోయాడు. అంటే వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, అంటే లోపల అహంభావం వ్యక్తి భావం ఉంది కదా. అంటే అహంకారం ఇటు ఇటు కొడితే అటు వస్తుంది, అటుకు వస్తే ఇటు వస్తుంది. అహంకారం తొందరగా విడిచిపెట్టిన మనిషి మన ప్రయత్నం చేయొచ్చు, సాధన చేయొచ్చు. గురువు దయ లేకుండా, ఈశ్వరుని దయ లేకుండా అది బయటకు రాదు, బయటకు తీరే ఉందాన్ని. అది బండ రాయి, బరువైన రాయి. ఎంత బరువైన రాయి అంటే అహంకారం. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయనుకోండి, ఆ రాళ్ళు మీరు కొడవలు పెట్టి, కత్తిలు పెట్టి, గెడ్డపాట్లు పెట్టి కొట్టేస్తే కత్తిలు పోతాయి, కొడవలు పోతాయి, గెడ్డపాట్లు పోయక రాయి పోదు. మన అహంకారం అంత రాయిలండి. మీరు పెద్ద రాయిని కొడవలు పెట్టి కొట్టండి, కొడవలు ఇరిగిపోతుంది, రాయి పోదు. మనం చేసే సాధనలో కత్తి పెట్టి కొడుతున్నాం దాన్ని, అది ఎక్కడ పోతుంది? బండరాయిలాంటిది. మన తెలివితేటలో మన సాధన ఉంటే సరిపోదు, మన ప్రయత్నం ఉంటే సరిపోదు. ఈశ్వరుని దయ ఉండాలి, ఈశ్వర అనుగ్రహం ఉండాలి. ఆయన కరుణ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్. ఈశ్వరి పాదాలను విడిచిపెట్టి ఉండకూడదు మనం. ఈ బొమ్మలు చూసి ఈశ్వరుని విడిచిపెట్టుకోకూడదు మనం. ఆల్ బాడీస్ ఆర్ షాడోస్. ఒకసారి సడన్గా పొంగు అది వచ్చేసింది. మీరు కూడా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు కదా, మీ అమ్మాయిని కూడా ఒకసారి తిడతారు, నీ గురించి చాలా కష్టపడ్డాం, అలాగా ఇలాగా ఏదో అనేస్తారు కదా. ఆ ఉద్రేకం మామూలు ఎప్పుడు అందరూ ఉద్రేకం వచ్చినప్పుడు, రియాక్షన్ వచ్చినప్పుడు అనేస్తారు, అప్పుడు కంట్రోల్ చేసుకున్నారు, అప్పుడు ఓడక ఉండలేరు, అప్పుడు మనసు ఓడుతుంది, మనస్సు ఓడుతుంది. మీ భర్తనే తిట్టేస్తారు కదా మీరు. సోక్రటీస్ భార్య కొట్టేసింది సోక్రటీస్. సోక్రటీస్ భార్య సోక్రటీస్ ని పట్టు కొట్టేసింది. తుకారాం ఎన్ని దెబ్బలు తిన్నాడో భారించాడు. చెరిగ్గాళ్ళు ఇరిగిపోయినా చేతిలో కర్ర లేకపోతే చెరిగ్గాళ్ళు ఉంది. ఆ చెరిగ్గాళ్ళు పెట్టి కొట్టేస్తే గడి ఇరిగిపోయింది. ఆ పిచ్చోడికి వైపు ఉంటానికి ఈ మనం వచ్చిందండి. మనకు ఎవడ రావటం, మనం అరుణాచలం వెళ్తున్నాం, కాశీ వెళ్తున్నాం, మనకి వైకుంఠం లేదు, విమానం లేదు, ఏమి లేదు. వలకాళ్ళు కూడా నలుగురు రావటం లేదు. మనకి విమానాల మాట వదిలేండి, మోసి వాళ్ళు కనపట్టాలి, మోసి వాళ్ళు బతిమాలవలసి వస్తుంది. ఆ తుకారం భారీ చేతి దెబ్బలుతున్నాడికి విమానం పంపారు వైకుంఠం. అంటే వాడి జీవితంలో తుకారం ఎన్నో అవమానాలు పొందాడు. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఆడు అవమానం రాకముందు ఎలా ఉండడు, అవమానం వచ్చాక అలా ఉండడు, కామ్గా ఉండడు. బీ కామ్, బీ క్వైట్, బీ కూల్, దట్ ఈజ్ ఎసెన్షియల్, దట్ ఈజ్ మెసేజ్ ఆఫ్ తుకారం. బీ కామ్, బీ కూల్, బీ క్వైట్, దట్ ఈజ్ ఎసెన్షియల్. ఎక్కడ ఉంటే తుకారం, దట్ ఈజ్ ఎసెన్షియల్. మీరు ఏదైనా గొడవలు వస్తూ ఉంటే డౌకులు మీ శాంతిని పోగొట్టుకోదు. రాధాకృష్ణ గారు చెప్పేవారు, అనుకూలమైన భార్య దొరకటం కంటే, భార్యకి అనుకూలమైన భర్త దొరకటం కంటే, భర్తకి అనుకూలమైన భార్య దొరకటం కంటే, మీకు అది నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే శాంతి చిత్తం గలవాడు ఈ సృష్టిలో అదృష్టవంతుడు. మీ భర్తలు చాలా మంచివాడు అనుకోండి, అలాగనుకోండి, మీకు అన్ని విధాలా సుఖంగా ఉందనుకోండి, అన్ని విధాలా సుఖంగా ఉందనుకోండి, మీకు శాంతి లేదనుకోండి, ఏం సుఖపడలేరు మీరు. ఓ రామ శ్రీరామ, ఓ కళ్యాణ రామ దశరథ రామ, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది రామ? శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఆయన మంచివాడు అనుకోండి, ఆయన బయట ఉండనివ్వండి. మీ ఆయన మంచివాడైతే ఆయన అలా సుఖంగా ఉండనివ్వండి మీ ఆయన్ని. కానీ మంచివాడైతే మంచిదే కదా, మా ఆయన మంచోడు, మా ఆయన మంచోడు అని మీరు మొయ్యకూడదు, మొయ్యితే పాడైపోతారు. మీ ఆయన మంచివాడు అనుకోండి, అలా ఆయన సుఖంగా ఉండనివ్వండి. ఆయన మీ ఆయన్ని మంచివాడు అయితే మంచిదే కదా, కానీ మీరు మా ఆయన మంచివాడు, మా ఆయన మంచివాడు మనసులో అనుకోదు, మనసులో మొయ్యొద్దు అసలు. మీ ఆయన్ని ఉంటే ఉండనివ్వండి, అలా సుఖంగా ఉండనివ్వండి. అతను కావలసిన సదుపాయాలు ఏంటో చూడండి, గౌరవంగా చూడండి, అంతవరకు బాగా ఉంటుంది. కానీ మీరు మనసులో మా ఆయన మంచివాడు, మా ఆయన మంచివాడు అంటే మీకు తెలియకుండా దేహభావన పెరిగిపోతుంది, దేహాభిమానం పెరుగుతుంది. అతనితో మీ భర్తతో మీకున్న తారాత్మ్యం వల్ల గర్వం పెరిగిపోయింది. ఆయన బయట ఉండనివ్వండి, అలా బతకనివ్వండి సుఖంగానం. అందుకని లోపల మొయ్యకండి, లోపల ఏ గొడవలకు మొయ్యొద్దు. మీ ఆయనే కదా ప్రకృతి గొడవలు, ఏ గొడవలకు మొయ్యొద్దు. మీకు 100 ఎకరం పొలం ఉంది అనుకోండి, ఉండనివ్వండి. నాకు అచ్చమైన 100 ఎకరం ఉంది 100 ఎకరం ఉంది 100 ఎకరం అలా అనుకోను. మీకు 100 ఎకరం పర్లేదు, 1000 ఎకరం పర్లేదు, అలా ఉండనివ్వండి దాన్ని 100 ఎకరం. కానీ నాకు 100 ఎకరం ఉంది 100 ఎకరం అనుకుంటే లోపల శుభ్రంగా కుడిపోతారు, కుడిపోయి మరణానంతర జీవితంలో నరకం మిగులుతుంది, చీకటి లోకాలకు వెళ్తాం. ది డార్కెస్ట్ నైట్స్ చూడక మనం మిగిలే చీకటి లోకాలు. ఉంటే ఉండనివ్వండి, మీ ఆయన మంచివాడు అయితే అలా అన్న సుఖంగా ఉండనివ్వండి. కానీ మీరు మనసులో మొయ్యొద్దు, మంచివాడు వాడిన మంచివాడు మంచివాడు. మీరు దేవుడికి చోటు ఇవ్వడం మానేసి, పరమాత్మకు చోటు ఇవ్వడం మానేసి, మీరు బాగుపడే విధానం మానేసుకుని ఆడు మంచివాడు, ఆడు మంచి మంచివాడు అయితే ఏంటి మీకు వచ్చి? ఇద్దరు ఒకసారి పుట్టలేదు, ఇద్దరు ఒకసారి చావరు. మీ ఆయన చనిపోయినప్పుడు మీరు చావరు, మీరు చనిపోయినప్పుడు మీ ఆయన చనిపోడు. ఎవరి దారాలి, కళ్ళు మూస్తే ఎవరి దారాలి? సరే ఆయన క్రయించుకున్నారంటే ప్రారంభాన్ని బట్టి ఉన్నారు, ప్రారంభం ఖర్చు అవ్వకపోయినా ఎవరి దారాలి? ఏదో ఒక వరద వచ్చింది కలుసుకున్నాం, మళ్ళీ ఇంకో వరద విడదీసేస్తుంది మనల్ని. అంచేత కృష్ణుడు ఏమని చెప్పాడంటే, మీ భర్త నేనే ఆయన చెప్పాడు, ఇవన్నీ బొమ్మలం. మీ ఇంటికాడు ఉన్న భర్తలందరూ ఊరికే బొమ్మలు, షాడోస్ వాళ్ళు. నీకు నిజమైన భర్త నేనే ఆయన చెప్పాడు. నీకు పతిని నేను, నీకు భర్త నేనే. అంతేకాదు నీ గతిని కూడా నేనే, మీరు పొందవలసింది కూడా నేనే. మీ పతిని నేను, మీ భర్త నేను, మీ డెస్టినేషన్ నేను, మీ గతిని కూడా నేనే. మీరు పొందవలసింది కూడా నేను, మీ భర్తనే కాదు, మీరు పొందవలసింది కూడా నేను. ఇంటికాడ వాడు షాడోస్ వాడు. మంచివాళ్ళు అయితే మంచివాళ్ళకు ఉండనివ్వండి, అలాగా ఆయన సుఖంగా ఉండనివ్వండి. వాళ్ళ అవసరాలు ఏంటో చూడండి. ఇక్కడ మనం భగవద్గీత దగ్గరికి వస్తున్నాం కదా, అక్కడ ఎక్కడ ఉన్నాము మనం? అదే మీరు శాంతిగా ఉంటున్నారనుకోండి, ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే మీరు శాంతిగా ఉంటున్నారనుకోండి, మీకు శాంతి చిత్తం వచ్చిందనుకోండి, శాంతి చిత్తం మీకు, శాంతి చిత్తం మీరు సాధన చేసి శాంతి చిత్తం సంపాదించుకుంటారనుకోండి, అవి వేసవ కాలంలో కూడా మీరు వేడిగా ఉంది వేడిగా ఉందని పెద్ద బాధపడిపోరు. శీతాకాలం చలికి కూడా అంత బాధపడరు, ఏం చలి ఉందా అనుకున్నా పెద్ద భరించలేని బాధపడరు. మీకు అర్థం? తర్వాత ఎప్పుడన్నా దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖం వస్తున్నా దూరాన్ని చూసి వెళ్ళిపోతుంది కానీ మీ దగ్గరికి రాదు. మీరు లోపల శాంతిగా ఉన్నారనుకోండి అనుకోండి, మీతోటి మీరు సుఖంగా ఉన్నారనుకోండి, పరిస్థితిని బట్టి మీకు కూడా ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, దూరంగా వస్తుంది, వచ్చి చూసి వెళ్ళిపోతుంది, మిమ్మల్ని ముట్టుకోదు. రావటం వస్తుంది, దుఃఖం వస్తుంది, దూరంగా ఉండి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది దుఃఖం. ఏం చేత చూసి వెళ్ళిపోతే దగ్గరికి ఎందుకు రాదంటే మీరు పరమాత్మ చూడసాని గడుస్తుంది రావటం. ఇప్పుడు పులి దగ్గరికి మేకలు వెళతాయి, అది కానీ పులి దగ్గరికి మనం దిండుతాం అనుకోండి మేకనే వెళుతున్నది వెళదా, పులి తినకపోయినా వెళదు, నేను తిన్న రా అన్న వెళదు, అది మీకు అర్థమవుతుంది. పులి దగ్గరికి మేకను దిండితే వెళుతుంది వెళ్ళదు. మనం లోపల పరమాత్మతోటి ఇష్టంగా ఉన్నామనుకోండి, సన్నిహితంగా ఉన్నామనుకోండి, ఆ దుఃఖం దగ్గరికి రా, దూరాన్ని చూసి వెళ్ళిపోతుంది. అలాగే ఏదైనా సంతోషం వచ్చింది, లోకానికి సంబంధించిన సంతోషం, వాళ్ళు వచ్చి ముట్టుకోరు, మనం ముట్టుకోరు, దూరంగా ఉండి చూసి వెళ్ళిపోతుంది. కొంతమంది దూరంగా మొట్టమొదటి దూరంగా ఉండి చూసి వెళ్ళిపోతే పరమాత్మతో దగ్గరికే కాకుండా ఏకమైపోతున్నారు కూడా, మొత్తానికి రావటం మానేస్తాం. ఇప్పుడు పరమాత్మతో దగ్గరికే కాకుండా ఏకమైపోయామనుకోండి, ఆయన మనం కలిసిపోయామనుకోండి, ఇంకా వేరు భావం లేదనుకోండి ఆయనకి మనకి, అప్పుడు దూరాన్ని కూడా చూసి వెళ్ళటం మానేసాలి, రావు అసలు రావటం మానేస్తాం. ఏమండి సుఖ దుఃఖ తర్వాత గౌరవాలు వస్తాయి, అగౌరవాలు వస్తాయి, వాడి జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటే జ్ఞాపకం ఉంచు, మీకు పొలం ఉంటే పొలం మీరు కాదు, మీ ఇంట్లో మనుషులు ఉంటే మీ ఇంట్లో మనుషులు మీరు కాదు, మీకు బంగారం ఉంటే ఉంటే ఉండదు బంగారం మీరు కాదు, మీకు ఇల్లు ఉండొచ్చు కానీ ఇల్లు మీరు కాదు, మీకు దేహం ఉండొచ్చు మీ దేహం మీరు కాదు, ఏది మీరు కాదు. అలాగే గౌరవం కానీ అగౌరవం కానీ మనకి అక్షరాలు గొడవలు కానీ గౌరవం మనకు కాదు, అగౌరవం మనకు కాదు. మీరు గౌరవించడం సాధాత్యం పొందుతారనుకోండి, అగౌరవించడం సాధాత్యం పొందుతారనుకోండి, శుభ్రంగా పాడైపోతారో పైకి ఊరేగింపులు బాగుందో మనస్సు అంతా కుళ్ళిపోతుంది. మీకు అగౌరవం వచ్చిందనుకోండి కలవకండి, అందులో గౌరవం వచ్చిందనుకోండి కలవకండి, మీకు అర్థమవుతుందండి. లేకపోతే ఇంకో ఇక్కడ ఏదంటున్నాడు ఏదంటున్నాడు, సుఖం వచ్చిందనుకోండి, బాహ్యమైన పరిస్థితులు మీకు అనుకూలం, ఇందాక మొట్టమొదటి చెప్పాను ఇది రాసుకోండి అందరం, మీ అదృష్టం స్వప్నంతో సమానం, మీ దురదృష్టం స్వప్నంతో సమానం. కొంతమంది మాకు రోజులు బాగా వెళ్ళిపోతే బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది కేవలం స్వప్నం. కొంతమంది ఏంటని ఏది ఏ చేసినా కలిసి రావడం పెట్టి నొక్కుతాడు, ఎందుకు నొక్కుతాడంటే ఆడు కొన్ని పాఠాలు నేర్పుతాడు, మనం మనంతరం మన జ్ఞానం నేర్చుకోలేకపోతున్నాం. అంటే ఏ సరుపు చందనో పెట్టి నొక్కి మన లోపల ఉన్న మాయ కక్కించి, నొక్కితే కక్కుతాం కదా, నొక్కించి కక్కించి జ్ఞానం నేర్పుతాడు వాడు. నొక్కకుండా కక్కం మనం, అవన్నీ వస్తూ ఉంటాయి. ఓ దూరానికి మీ దగ్గరికి రావాలండి, మీరు పరమాత్మ దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా రావు, వస్తాయి దూరంగా చూసి వెళ్ళిపోతాయి. పరమాత్మకి మీకు పరమాత్మ స్వరూపం పొందారు, పరమాత్మ స్వరూపం పొందారనుకోండి ఇంకా రావటం కూడా మన రావటం కూడా మీకు మానేస్తాయి. లోకంలో మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది, భగవంతుడి చెప్పి లోకంలో మన ద్వంద్వాలు ఉంటాయి, ఏంటది మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది, లోకంలో మంచి చెడ్డలే ఉంటుండే ఉండదు. ఇప్పుడు చలి వస్తుంది, వేసవకాలం వస్తుంది, వర్షాకాలం, ఇవన్నీ ఎలా వస్తున్నాయో లోకంలో మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది, మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు లోకంలో. ఏమంటే అది మీరు పరమాత్మతో సన్నిహితంగా ఉంటే లోపల హృదయ గుహలు ఉంటే, ఏం గుహ హృదయ గుహలోకి రిటైర్ అవ్వండి. ఈవల్లి నాన్నగారు ఇంటికి రిటైర్ అయిపోయారు, బళ్ళలోంచి ఇంటికి రిటైర్ అయిపోయారు, మనం తలకాయలోంచి హృదయ గుహలోకి రిటైర్ అయిపోవాలి.
ఎక్కడ బతుకుతున్నాం మనం? తలకాయలే బతుకుతున్నాం, ఎక్కడ రెక్కారే వాళ్ళు మనం? ఇచ్చి వరదయ్య గుహలోకి వెళ్ళాలి. గృహవాసం నేర్చుకున్నావులేండి, గృహవాసం నేర్చుకున్నాక గుహవాసం నేర్చుకోలేదు. అదే ఆయన ఇస్తున్నాడు, ఓ చదివేసుకుంటున్నారు, 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 ఆలోచించుకుని నేర్చుకోరాలి. మీకు ఆలోచన ఆలోచన నేర్పుకోడు ఎవరు లేడా? చదివేసుకుంటున్నాను ఆయన. ఏమంటాడు, ప్రపంచంలో ద్వందాలు ఉంటాయి, మనం ఆఫ్ చేయడం. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నీకు వర్షం కురుస్తాను అనుకోండి, వర్షం చెట్టుకొని గుడి చేసుకుని వెళ్ళిపోయి నీ పని చూసుకోండి అన్నాడు. వర్షాన్ని మనం ఆఫ్ చేయగలమా? అలాగే ప్రపంచంలో మంచి చెట్లు ఉంటాయి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలాగే రోడ్డు వేడిగా ఉందనుకోండి, రోడ్డు అంతా బట్టలు ఎక్కడ కప్పగలం మనం? చెప్పులు వేసుకు వెళ్ళిపోండి అన్నాడు, అంతే కదా. అలాగే మీరు పరమాత్మతో సన్నిహితంగా ఉండండి, లోకంలో ద్వందాలు ఆగవు. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, గౌరవాలు ఉంటాయి, అగౌరవాలు ఉంటాయి, హెచ్చులు అప్సోడ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. నీకు అర్థమవుతుంది, నెహ్రూ గారు చాలా గౌరవం ఎంజాయ్ చేశాడు 60 పతనం అయిపోవడం ప్రారంభించాడు. నెహ్రూ గారికి గౌరవం అంటే బాగా ఇష్టం పాపం. అది మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ జై అంటే పాపం సంతోషించేవాడు. డబ్బు అంటే అంత ఇష్టం కానీ గౌరవం అంటే ఇష్టం ఆయనకి. అదొక వాసన ఆయనకి, కీర్తి కానీ చెప్పుకో. డబ్బు ఆ డబ్బు ఎవరైనా 100,000 ఇచ్చి లెక్కెట్టుకుంటే లెక్కెట్టడు, ఆ పక్కన ఎవరైనా లెక్కెట్టుకుంటాడు. ఒక ఏదైనా పని ఆయనకి ఇచ్చినా ఆయన లెక్కెట్టడం ముట్టుకోడు పక్కన. గౌరవం అంటే ఇష్టం ఆయనకి. ఆయనకి ఏంటది, కీర్తి అంటే ఇష్టం ఆయనకి. అంత ఎంత కీర్తి వచ్చినా అంత అపకీర్తి అనిపించాడు చివరి రోజు. అది చైనాతో ఓడిపోయాం మనం, చైనా 62 ఓడిపోయాము. ఓడిపోతే అందరూ తిట్టేవారు. అయ్యా నెహ్రూ గారు చెల్లెలు విజయలక్ష్మి కూడా తిట్టింది నెహ్రూను. ఇంట్లో వాళ్ళు తిట్టేవారు, బయట వాళ్ళు తిట్టేవారు. నీకు అర్థమవుతుందా? అంటే ఎవడైతే నువ్వు పూర్తిగా నన్నావో వాళ్ళే నిన్ను ద్రోహం చేశారనే దేశం ఆడికి ఎక్కువ అడగడం వస్తుంది. ఇప్పుడు మనం ఎవరైతే నమ్మేమో వాళ్ళు మనం ద్రోహం చేస్తే బాధపడతాం. మనతో సంబంధం లేని వాళ్ళే మనకు ఏమైనా అపకారం చేశారనుకోని పెద్ద బాధ ఉండదు. వాళ్ళ 100 వాళ్ళు నమ్మిన వాళ్ళే మనకు అపకారం చేస్తే ఎక్కువ బాధ వచ్చేస్తుంది. ఆయన చైనాని విపరీతంగా నమ్మాడు. ఎవరు ఆ చైనా విపరీతంగా, చైనా అపకారం చేసేవాడు యుద్ధంలో మనం ఓడిపోయాం. చాలా అగౌరవాలు పాలయ్యాడు. 62 ఓడిపోయాం. 2 విపరీతమైన అగౌరవం భరి, కానీ అలా గంభీరంగా తిరుగుతూ ఉండడు. అగౌరవం భరించాడు, లోపల రక్తపోటు వచ్చేసింది. అంటే బయట ఊరేగింపులు పోను, లోపల బాధ ఎక్కడ పోతుంది? ఆయన జ్ఞాని కాదు కదా, ఆ దేహభావం ఉంది కదా, దేహబుద్ధి ఉంది కదా. చివరికి 64 మే నెలలో ఎప్పుడు రక్తపోటు ఎక్కువై గుండెకి తేడవచ్చు. అసలు గుండె జబ్బులకు 90 రక్తపోటే కారణం. సాయంత్రం ఆయన పెట్టవలసిన సంతకాలు పెట్టేశాడు ఒకరోజు మే నెలలో. ఇవాళ గాంధీ గారిని చంపేసిన రోజు జనవరి 30. ఇవాళ గాంధీ గారిని చంపేసిన రోజు. హే రామ్, హే రామ్, హే రామ్ అంటూ సరి. ఇవాళ సాయంత్రం 6 చంపారన్నా, హే రామ్, హే రామ్. ఆయన చెప్పేవాడు చిన్నప్పుడు, మా ప్రేమచంద్ర గారు అబ్బాయి నాకు రామ కవచం నేర్పాడు. గాంధీ గారు అనేవారు, చిన్నప్పుడు మా ప్రేమచంద్ర గారు అబ్బాయి ఒక ఉండేవాడు, రామ భక్తుడు. అది నాకు రామ కవచం నేర్పాడు. రామ రక్షా కవచం ఏ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రామ కవచం, రామ రక్షా కవచం, రకరకాలు ఉన్నాయి రాముడి పేరు మీద. అవి కండతా పట్టేశాను నేను. గాంధీ గారు ఏమన్నారు, అది కండతా పట్టేశాను. నాకు చిన్నప్పుడు సిగ్గు ఎక్కువగా ఉండదు, 10 కలవడం ఇష్టంగా ఉండదు. ఆ సిగ్గు కూడా నాకు లాభించింది, ఒంటరిగా ఉండి కండతా పట్టేశాను అని అన్నారు. అది చిన్నప్పుడు చాలా సిగ్గు వేసేది. వెళ్ళి నలుగురిలో వెళ్తానికే కొంచెం ముఖం పక్క పెట్టుకున్నాను, ఎక్కువ సిగ్గు ఉండి చిన్నప్పుడు. ఇప్పుడు వదిలేశాను నేను ఆ సిగ్గు అంటాను. ఇంకా దేశంలో పడ్డాక ఇంకా సిగ్గు ఎక్కడికి, దేశంలో పడ్డాక మనిషికి సిగ్గు ఎలా కూరుతుంది? ఇంకా చిన్నప్పుడు ఎక్కువ ఉండేది, అంటే ఒంటరిగా ఉండటం వల్ల అవన్నీ కండగా పట్టేసాను. ఆ సిగ్గు కొంత లాభించింది నాకు, ఒంటరి జీవితం వచ్చింది. అంటే రామ కష్టా కావలసిన, అలాగే రాముడికి అలవాటు పడిపోయాను. కానీ ఒంటరి ఇంచేత దేవాలయాలకు వెళ్తాను, నాకు ఇష్టం ఉండదు. గాంధీ గారు అన్నారు, నాకు కారణం తెలియదు కానీ దేవాలయాలు అంటే నాకు ఇష్టం ఉండదు. ఆత్మారాముడు, ఏ రాముడు? ఆత్మారాముడు. ఈ ఆత్మారాముని పొందటానికి కౌశల్య రాముని ఉపయోగించుకుంటున్నాను. నా గమ్యం కౌశల్య రాముడు కాదు. కౌశల్య రాముడు కూడా నాకు బయటే ఉన్నాడు కదా, గొప్పవాడు. గొప్పవాడు నాకు బయటే ఉన్నాడు కదా. పొందవలసింది ఎక్కడ కదా? నా కౌశల్య రాముణ్ణి అంటే ఈ ఆత్మారాముని పొందటానికి కౌశల్య రాముని ఉపయోగించుకుంటున్నాం. అంటే రాముడు రక్షణ ఉంది అంటే ఆయన శరీరం ఏడు ఆరింటికి కాయించాలని ఏ రామ్ ఏ రామన్ రెండు సార్లు మూడో సార్లు ఇంకా అన్నలాంటి చనిపోయాడు. ఏ రామ్ ఏంటి ఏ రామ్ నెహ్రీ గారి గురించి చెప్తున్నా కదా, ఆయనకి అగౌరవం భరించలేకపోతే అంటే గౌరవం అంటే ఇష్టం, గౌరవం అంటే ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారికి అగౌరవం వచ్చిందనుకుని ఏమనిపించింది? అసలు తీసుకెళ్ళదు. దిస్ ఏజ్ ఇది బాడీలెస్, దిస్ ఏజ్ ఇది మైండ్లెస్, దిస్ ఏజ్ ఇది వరల్డ్లెస్ అండ్ దిస్ ఏజ్ ఇది గాడ్లెస్. రమణ మహర్షి గారికి రామకృష్ణ పరమహంస గారికి అగౌరవం ఏంటి? అది సృష్టి లేదు కదా. ఓ దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట దేశం ఉంది, ఈ దేశాన్ని ఉద్ధరించాలి, ఇటువంటి తలంపులు ఉన్నాడు నెహ్రీ గారికి. రమణ మహర్షి గారికి ఏంటి? దేహం లేదు, లోకం లేదు, సమాజం లేదు, ఏమి సృష్టి లేని వాడికి ఇంకే గౌరవం ఏంటి? సృష్టి ఉన్నవాడికి గౌరవం, అది సృష్టి లేని వాడికి గౌరవం ఏంటి? అది దేహరహితుడు, మనస్సు రహితుడు, లోకరహితుడు, దైవరహితుడు, అన్నీ రహిత్యమే. నిజమైన స్థితి వాడి మాత్రమే. ఒక జ్ఞాని మాత్రమే నిజమైన స్థితి. ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపం పొందుతాడని భగవంతుడు చెప్పాడు. మే నెల 27వ తేదీ నేను సంతకాలు ఏ పెట్టాడు ఆ రోజు ముఖ్యమైన సంతకాలు అంటే పెట్టాడు. మంచమే పడుకున్నాడు, గుండెపోటు పెరుగుతాను, నొప్పి ఎక్కువ వస్తుంది, డాక్టర్ని పిలిచారు, నొప్పి ఎక్కువ వస్తుంది అన్నాడు, పెయిన్ ఎక్కువ వస్తుంది అన్నాడు. ఆ పెయిన్ కిల్లింగ్ ఇంజక్షన్ చేయిస్తారు 2-3, పెయిన్ తగ్గారు కదా, పెయిన్ కిల్లింగ్ ఇంజక్షన్ చేయిస్తారు. ఇంత నిద్రలో ఉంది, బయటకు రాలేదు. అదే నిద్ర, ఇంకా నిద్రలోంచి అది బయటకు రాలేదు. ఆయన గౌరవం అంటే ఇష్టం ఉండదని కొన్ని అగౌరవం వచ్చాయని బాధపడదు. ఆయన గౌరవం అంటే ఇష్టం. భారత మాతకి జై అంటే అది సరిపోదానికి, జవహర్లాల్ నెహ్రూకి జై, అందుకని సదా సరదా వాళ్ళకి. అంటే బయట గొడవలు ఎక్కడ మడుకుని వెళ్ళిపోయినా మీకు అర్థమవుతుంది, గౌరవం అని ఇంకోటి ఇంకొకటి అండి, చివరికి ఎప్పుడైతే దుఃఖం తెచ్చిపెట్టేస్తుంది మనకి. మీకు గౌరవం అక్కర్లేదనుకోండి, అగౌరవం వచ్చే నీకేమనిపించింది? మీకు అసలు బాహ్యానికి సంబంధించిన సంతోషాలు అక్కర్లేదనుకోండి, దుఃఖం కూడా మిమ్మల్ని ముట్టుకోదు. మీరు సంతోషం కోరుకున్నప్పుడే దుఃఖం వస్తుంది, సంతోషం కోరుకోకపోతే దుఃఖం ఏమి రాదు మీకు. ఎక్కడ ద్వంద్వాలు ఉంటాయి లోకంలో, మంచి ఉంటుంది చెడ్డ ఉంటాయి, మనుషులు కూడా రకరకాలుగా ఉంటారు, మనుషులు కూడా రకరకాలుగా ఉంటారు. ఏ మనిషిని నువ్వు ప్రమాణంగా పెట్టుకో, నీ శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. మనుషుల్ని ఎవరినే ప్రమాణంగా పెట్టుకోవద్దు, నువ్వు శాస్త్ర భగవద్గీతను ప్రమాణంగా పెట్టుకో. భగవద్గీత శాస్త్రం, ఆ శాస్త్రాన్ని మనుషులేంటే రోజుకో రకంగా ఉంటారు. అమావాస్య రోజున ఒక మాట, పౌర్ణ రోజున ఒక మాట, శనివారం ఒక మాట, అసలు స్థిరత్వం ఉండదు వాళ్ళకి. ఆ మనస్సే నిజం కాదు, అసలు మనస్సే నిజం కాదు. నిజం కాని మనస్సు ఎలా ఉంటుంది? రోజుకో రకంగా ఉంటుంది. డాక్టర్మ్మ గారు అడిగారు, మా అల్లుడు వెళ్ళిపోతాను అంటున్నాను, ఇల్లు కానీ అన్నాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోనే ఉన్నాను నేను. గోవుతాను పోతే వెళ్ళిపోతే మీరే గోవుతాను, మీరు అనొద్దు, అతను వెళ్ళిపోతామంటే వెళ్ళిపోనివ్వండి, సుఖంగా నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండని చెప్పాను సరిపడుతుంది అని అది దుఃఖం వస్తాం అన్నారు. మల్లుడు వెళ్ళిపోతానంటే ఏంటి, మీరు అది తేలిగ్గా చెప్పేస్తున్నారు, మల్లుడు వెళ్ళిపోతానంటే అది దుఃఖం వస్తాం అన్నారు. నేను చెప్తే అదే కొత్త మీరు డాక్టర్ కోర్టు చదువుకున్నారు, ఇది ఎలా పోగొట్టుకో, ఈ కర్తృత్వం పోకుండా ఆ దుఃఖం అనేది ఏమై దేవతల కొడని అసలు మనుషుల మాట లేదు, దేవతల కొడని. ఈ కర్తృత్వం జన్మలు వచ్చేస్తాయి, పాడు జన్మలు వస్తాయి, మంచి జన్మలు వస్తాయి, కర్తృత్వం ఉంటాయి. జన్మలు వచ్చిన పర్లేదు, దుఃఖం వచ్చేస్తుంది కూడా. లీడర్షిప్ అంటారు, మీకు అర్థమవుతుందో, ఆ దాంట్లోంచి విడుదల అవ్వమనుకోండి అనుకోండి, ఆ కర్తృత్వం నుంచి మనం విడుదల అవ్వమనుకోండి, గొప్ప పుణ్యాలు చేసేసుకున్నాం అనుకోండి, గొప్ప గొప్ప లోకాలు తిరిగేస్తున్నాం అనుకోండి, జనాలు గొప్ప గొప్ప భోగాలు అనిపిస్తున్నానికి ఇవన్నీ భవిష్యత్తులేని చెందరు స్వప్నం. ఇవన్నీ భవిష్యత్తులేని సుందరం. లోపల కట్టెత్తం పెట్టుకుని గొప్ప లోకానికి వెళ్ళారు అనుకుని ఎంతకాలం ఉంటారు అక్కడ? సినిమా చాలా బాగుంది, మీరు సినిమాకి వెళ్ళారు, ఎంతసేపు ఉంటారు? 2 గంటలు ఉంటారు. మళ్ళీ పేడ ముఖాలు వేసుకుని ఇంటికి వచ్చేయాలి కదా. సినిమాకి వెళ్ళి వాళ్ళని చూడకూడదు, మీరు సినిమా తీసొచ్చి వాళ్ళని చూడ. అన్ని ముఖాలు పేడ ముఖాలు, మసిపారిపోయి ఉంటారు, పేడ ముఖాలు కూడా వస్తారు. ఎన్ని వాళ్ళని చూడకండి, వచ్చేవాళ్ళని చూడండి. ఆ వచ్చేవాళ్ళు మన గురువులు. ఒకళ్ళ కాలకు తీర్చుకుంటారు సినిమాలు అన్నారు. నీకు అర్థం అవుతుందో ఏదో ఉడికి పెడుతుంది ఏదో ఉన్నా ఒకళ్ళ కాలకు తీర్చుకునే 2 గంటలు ఏదో బలవంతం అక్కడ కూర్చుని ఆ బొమ్మలు అవి చూసి నీకు అర్థం అవుతుందా? ఆ 90 పైసలు దుఃఖం అనిపించి ఆ 10 పైసల బొమ్మలు చూసి ఏదో ఆనందం పొంది బయటకు వచ్చేస్తారు పేడం ఉంటారు. నువ్వు ఆ డ్యాన్స్ నీ సంతోషం కోసం డ్యాన్స్ మీద ఎంతకాలం ఆధారపడతావు? నీ సంతోషం కోసం ఆ డ్యాన్స్ మీద నేను ఎంతకాలం ఆధారపడతావు? జితాత్మనః ప్రశాంతశ్చ పరమాత్మ సమాయ. అంటే పరమాత్మతో మీరు కలిసి ఉంటే, ఏకంగా ఉంటే, ఐక్యంగా ఉంటే, ఏకంగా ఉంటే అద్వైత సుఖం. అంటే వేరిభావం లోపల ఉంటే, అంటే అక్షరమణమాలో భగవాన్ చెప్పారు చూడండి, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా మురికి స్థితి కరణింపు అరుణాచల. నీకు నాకు లోకానికి మనం అనుకునే దేవుడికి అంత అన్నిటికి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో దాని స్వరూపాన్ని పొందితే అప్పుడు నీకు ప్రశాంతి. దేవుడు వేరుగా ఉన్నాడనుకుంటాను, మరి ఏదో అడగాలనిపిస్తుంది మనల్ని, ఇది కావాలి అది కావాలని ఏదో అడగాలనిపిస్తూ ఉంటుంది. అంచేది నువ్వు ఇది పరమాత్మతో సన్నిహితంగా ఉంటే ఏదైనా ఈ లోకం గొడవ ఏదైనా ద్వంద్వాలు వచ్చినా నేను ఇబ్బంది పెట్టినా బాధ్యానికి వచ్చి ఇబ్బంది పెట్టినా నేను తాక్కుండా వెళ్ళిపోతాను. నిన్ను ముట్టుకోవు అంటే మనం ఎక్కువ మాయ ముట్టుకుంటా ఉంటుంది. మనం ఎక్కువ ఏది ముట్టుకుంటుంది? మాయ ముట్టుకుంటా ఉంటుంది. రోజు మాయ ముట్టుకుంటుంది. మరి జ్ఞానం ముట్టుకోదు, గురువు ముట్టుకోడు. ఏది ముట్టుకుంటుంది? మాయ ముట్టుకో. ఆ మాయ ముట్టుకోవడం ఉంటే మనకు కలిసి అండి. అయ్యో అది దూరంగా ఉంటే పర్లేదు, ముట్టుకోవడం మామూలు కలిసి. ఇలాంటి పని అంటే రోజు వచ్చి మళ్ళీ ముట్టుకోవడం, ఏదో రకంగా ఏది పెంచుతాం. కొన్ని సమస్య పరిస్థితి అయిపోయిందంటే ఇంకోటి వచ్చి పడిపోతుంది. ఈ గొడవ వదిలిపోయిందంటే ఇంకో గొడవ వచ్చేస్తుంది. ఎక్కడున్నా మన ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతం అకల్మషం. బ్రహ్మభూతం అకల్మషం అంటే భగవద్గీతలో చెప్పకుండా చెప్పకుండా ఏ విషయం ఇచ్చినట్లు అన్ని విషయాలు సమగ్రంగా చెప్పాడు. అన్ని విషయాలు సమగ్రంగా చెప్పాడు మనకి బ్రహ్మభూ. మహాత్మా గాంధీ గారు భగవద్గీతను భగవద్గీత అనుకోరు కదా, మా అమ్మ అనుకోరు. భగవద్గీతనే భగవద్గీత అనుకోరు కదా, మా అమ్మ అనుకోరు. నాకు భగవద్గీత దొరికాక దాన్ని చదవటం అలవాటు చేసుకున్నాక మా అమ్మ చెప్పుడు చిన్నప్పుడు చదివిపోయిన మా అమ్మలేని లోటు లేదు నాకన్నారు. మా అమ్మలేని లోటు నాకు లేదన్నారు. నాకు దేవాలయాలకు వెళ్ళి అలవాటు కూడా నాకు లేదన్నారు. తిరుపతి 2 సార్లు వచ్చారు, పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడటానికి కాదు, ఇష్టం లేక అలవాటు లేదని. ఎక్కడ 2 సార్లు వచ్చారు గురు దేవుని చూడకుండా వెళ్ళిపోయారు. కాశీ అని గుళ్ళోకి వెళ్ళరు అంటే అలవాటు లేదు. ఆ గుడి ఎందు నాకు గుళ్ళి ఎందు ఆకర్షణ ఏమి కనపడతాది అన్నారు. ఆత్మారామం ఆత్మారామం అది ఇంటికి తెలిసి అప్పుడు ఎక్కడ ఉన్నాం? ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం ఉపాధి శాంత రసజం బ్రహ్మభూతం అకల్మషం. శాంత రజసం ప్రశాంత శాంత రజసం అంటే రజోగుణంలో పుట్టిన గుణాలన్నీ తగ్గించుకోండి. మీరు శాంతి ఎప్పుడు వస్తుందంటే లోపల రజోగుణం పెట్టుకుంటే శాంతి రాదు. లోపల క్యాన్సర్ ఉందనుకోండి బాధ ఎలా తగ్గుతుంది? ఇప్పుడు నాకు మోకాలు నొప్పి వస్తుంది అనుకోండి, అది ఏదో డిజార్డర్ ఉంది, మీకు అర్థమవుతుందా? అది ఏమి లేకుండా నొప్పి ఎందుకు వస్తుంది? మీకు అర్థమవుతుంది? అక్కడ సంథింగ్ ఫారెన్ మ్యాటర్ ఈజ్ దేర్, ఏదో ఉంది అక్కడ, మీకు అర్థమవుతుంది? ఏదో కారణం ఉన్నక్కడ నొప్పి వస్తుంది. ఏ కారణం లేకపోతే నొప్పి రాదు కదా, ఏ కారణం లేకుండా నొప్పి రాదు కదా. అలాగే మీకు అశాంతి వస్తామంటే లోపల ఏదో కారణం ఉంది, అశాంతి తీసుకొచ్చే కారణం ఉంది. అశాంతి తీసుకొచ్చే కారణమే రజోగుణం అంటారు. ఏమంటారు? రజోగుణం అంటారు. కోరికల నుంచి రజోగుణంలోంచి కోరికలు వస్తాయి, కోరికల నుంచి కోపం వస్తుంది, కోపం నుంచి కోరికల నుంచి కోపం వస్తుంది, కోరికల నుంచి ద్వేషం వస్తుంది, కోరికల నుంచి కత్తి వస్తుంది. నాకేమి కోరిక లేదనుకోండి, మీతో నాకు ద్వేషంతో పని అంటే మీ మీద కోపం ఎందుకు నాకు? ఏమన్నా మీ దగ్గర నుంచి ఏం ఆశించుతారు అనుకోండి, అంటే మీ మీద నాకు కోపం దేనికి? అసలు కోపం మీ మీద నాకు నాకేం కోరిక లేదనుకోండి, కోపం దేనికి వస్తుంది? కోపం దేనికి? మీరు నన్ను గౌరవించాలనుకుంటే మీరు గౌరవించకపోతే కోపం వస్తుంది. అలా గౌరవించాలని ఆ తలం పేరైనప్పుడు ఇంకా దేనికి కోరికల ద్వేషం? దేనికి కోరికలోంచే ద్వేషం వస్తుంది, కోరికలోంచే అసూయ వస్తుంది అనుకోండి, కోరికలోంచే అసూయ వస్తుంది, మోహం వస్తుంది, అసూయలోంచే మోహం వస్తుంది, బుద్ధి పాడైపోవడం కోరి. అదే ఇక్కడ గీతలో చెప్తాడు, లోపల నొప్పుని పొగ ఎలా కమ్మేస్తుందో, నిప్పున్న పొగ ఎలాగా కనపడినవో అలా నీ హృదయంలో ఉన్న జ్ఞానాన్ని కామం కనపడినవుతాడు అంటాడు గీతలో. హృదయంలో జ్ఞానం ఉంది కానీ ఈరోజున కామం ఆ లోపల జ్ఞానాన్ని కట్టేస్తాను, కనపడి ఉంటుంది అది కవర్ చేసేస్తాను, మూసేస్తాను. ఈ కామం ఎక్కడ, కామక్రోధాలు ఎక్కడి నుంచి వస్తాయి? రజగుణంలోంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రజోగుణం తాలూకు వికారాలు అవి. ఎందులోంచి వస్తాయి? రజోగుణంలోంచి మనకి బ్యాక్టీరియాలో జబ్బులు వస్తున్నాయి కదా, కొన్ని బ్యాక్టీరియాలో జబ్బులు వస్తాయి. ఇంకొక కొన్ని మన ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా బాడీ లోపల పెరిగిపోతే చాలా జబ్బు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామక్రోధాలు ఇందులోంచి వస్తున్నాయి, రజోగుణంలోంచి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? రజోగుణంలోంచి వస్తున్నాయి. ఈ కామక్రోధాలు రజోగుణంలోంచి వస్తున్నాయి. అంటే రజోగుణాన్ని తగ్గించుకోకుండా అవి తగ్గవు. అంటే రోగ కారణం తగ్గకుండా రోగం తగ్గదు, రోగ కారణం తగ్గకుండా రోగం తగ్గదు అసలు. అలాగే మీకు రజోగుణం పోకుండా మీకు రజోగుణం పోకుండా రజోగుణం తాలూకు వికారాలు పోవు, రోగ కారణం లేకుండా రోగం పోదు. ఏమంటున్నాడు రజోగుణం ఎక్కడున్నాం? ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం. వాడికి రజోగుణం తగ్గిన తర్వాత, రజోగుణం తాలూకు గుణాలు తగ్గాక వాడు శాంత మనస్కుడు అవుతాడు. సముద్రాల్లో మొత్తం ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్ని సముద్రాల్లో ఎంత నీరుందో అంతకంటే ఎక్కువ శాంతిని అనుభవిస్తా రజోగుణం బయటపడతాయి. మన ఈ బంగాళాఖాతం కాదు, ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయో ఈ సముద్రాల్లో ఎంత నీరుందో ఆ నీటి కంటే ఎక్కువ సుఖం ఏర్పడి శాంతి సముద్రంలో సుఖ సముద్రంలో ఈగి రాడతాం. దేవుళ్ళు దేవతలు ఏమి జ్ఞాపకం రాదు, దేవుడు ఉన్నాడా లేడని సమస్య మీకు రాదు. పరమాత్మ కాదు, సుఖాన్ని శాంతిని పొందుతూ ఉంటాం. ఇది జన్మలతోటి పని లేదు, ఈ జన్మలతోటి పని ఎంచదంటే మనోనాశనం అయింది. అక్కడ మనోనాశనం అయ్యాక అది అందుతుంది, అదే పరమ సుఖం అవుతుంది. అప్పుడు ఇది జన్మలతోటి పని లేదు. అది ఇంకోటి మర్చిపోకండి, ఈ మనస్సు శరీరాన్ని ఎవరు కల్పించారు? మనస్సు కల్పించారు. ఎందుకు కల్పించింది? అది ఉపయోగించుకోవడానికి కల్పించింది. మనస్సు ఉపయోగించుకోవడానికి సినిమాకి వెళ్ళాలనుకోండి, సినిమాకి వెళ్ళాలని శరీరం అనుకోదు. ఎవరు అనుకుంటారు? మనస్సు అనుకుంటుంది. అప్పుడు చూడటానికి కళ్ళు ఉండాలి, అప్పుడు శరీరాన్ని అదే మోసిపోతుంది. కానీ కళ్ళకు రాదు కోరిక, మనస్సుకు వస్తుంది. అంటే శరీరాలు మన అందరికీ ఎందుకు వచ్చినాయి? మన మనోనాశనం అవ్వలేదు, ఆ మనస్సుకి ఏదో నేత్రం ఉండాలి ఎక్స్ప్రెస్ అవ్వటానికి. నీ ఎవరైనా తిట్టడానికి నోరు ఉండాలి కదా, నోరు లేకుండా ఎలా తిడతారు? సినిమా చూడాలంటే కళ్ళు ఉండాలి కదా, ఏదైనా పుష్పం వాసన చూడాలంటే ముక్కు ఉండాలి కదా. అలాగే శరీరం మనస్సు ఇవన్నీ ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. ఆ మనస్సు ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటాను. ఆ మనోనాశనం అయిపోయింది అనుకున్నది, శరీరం చోటు పని లేదు, పునర్జన్మ లేదు, అది కదా ఇక్కడ ఫండమెంటల్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేస్తే మంచి చేయండి, ఇతరులకి అహంభావంతో చేయొద్దు, వ్యక్తిభావంతో చేయొద్దు. అది మీకు ఎప్పుడైనా ఇలా పలానా వారికి ఇలా మంచి చేశారని మీకు గుర్తు వస్తామనుకోండి, మీకు అది పాడైపోతారు, దానివల్ల పొద్దుట అయిపోతారు. మనం వంచింట్లో ఉంటే మసి ఎలా అంటుకుంటుందో మనకి మీకు అర్థం అవుతుంది, అలా పొల్యూట్ అయిపోతారు. అది జ్ఞాపకం ఏదైనా మీకు మీరు ఎవరికైనా మంచి చేసిన జ్ఞాపకం వస్తుందనుకోండి, మీ బుద్ధి పాడైపోతుంది. నాకు మీ శరీరానికి ఎప్పుడైనా రోగం వచ్చిందా? వచ్చింది. మీ శరీరానికి వైద్యం చేయించుకున్నారా? చేయించుకున్నారు. మరి ఇంకోళ్ళ శరీరానికి వైద్యం చేస్తే మీకు ఎందుకు గుర్తు వస్తుంది? అంటే ఆ శరీరం మీది కాదనుకుంటున్నారు, ఆ శరీరం వేరే బుద్ధి ఉంది. అక్కడి నుంచి రజోగుణం ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ఏం ప్రారంభం అవుతుంది? ఆ రజోగుణ విచారాలు తగ్గకుండా మీకు సుఖం తెలియదు. యోగినం సుఖముత్తమం, అలా రకాల సుఖాలు ఉన్నారు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? సంతోషాలు చాలా రకాలు ఉన్నాయి, సుఖాలు చాలా ఉన్నాయి. సంతోషం మీరు ఏది సినిమా చూస్తే అది సంతోషం, మీరు బూడు తిన్నారనుకోండి అదే సంతోషం, మీకు ఇష్టమైన వస్తువు తిన్నారనుకోండి అదే సంతోషం, మీకు ఎవరైనా మీ స్నేహితుడు ఎవరైనా మీ స్నేహితులు ఎవరైనా వచ్చారనుకోండి, మీకు వాళ్ళంతా మీకు బాగా ఇష్టం అనుకోండి, వాళ్ళు చూస్తారనుకోండి అదొక ప్రజలు. మీకు అర్థమవుతుంది, రకరకాల సంతోషం ఉన్నారు లోకంలో, రకరకాల ఈ టీవీ చూస్తూ ఉంటారు అదో రకమైన సంతోషం. ఈ రకరకాల సంతోషాలు ఉన్నాయి, రకరకాల సంతోషం ఉన్నాయి. కానీ ఇది మామూలు సుఖం కాదు, ఉత్తమ సుఖం. ఇందులో క్వాలిటీ ఉండదు. ఈ సుఖం అనుభవంలో వచ్చిన వాళ్ళకి ఇంకా దుఃఖం రాదు. మామూలుగా మీరు అనుభవించే సంతోషాలు అన్నింటికి దుఃఖం వచ్చేస్తారు. ఏం చేద్దాం? డిపెండ్ ఉంటుంది. మీ ఆయన మంచివాళ్ళండి, రేపు పాడైపోతారనుకోండి, ఏ ప్యాకెట్ నడుచుకున్నా అది మీకేమవుతుంది? అంతా దుఃఖం వచ్చేస్తుంది కదా. అవన్నీ నిలబడవయ్యి, అవి నిలబడే టిక్కెట్లు కాదవి. అది డిపెండెన్స్ ఎప్పటికైనా ప్రమాదమే. మనకి ఇతరుల మీద ఆధారపడవలు వచ్చే శాంతి అది ఎప్పటికైనా ప్రమాదం ఇచ్చేది, ఊడిపోతుంది. అది ఊడిపోతుంది, ఎప్పటికైనా ఊడిపోతుంది. ఏమంటున్నాడు? సుఖము ఇది క్వాలిటీ ఉంది. ఈ హ్యాపీనెస్లో మీకు అర్థం స్వతంత్రమైనది. అది ఏంటది? అస్వతంత్రమైనది కాదు, స్వతంత్రమైనది. మీకు అక్కడ దాకా ఎందుకు? మీకు ఎవరైనా స్నేహితులు ఉంటారనుకోండి అనుకోండి, ఆ స్నేహితులు మీతో మాట్లాడితే మానేస్తారనుకోండి, మీకేమొస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది. ఏంటి ఇది స్నేహంగా ఉండాలి ఇప్పుడు విరోధులు అయిపోయారు, దుఃఖం వచ్చేస్తుంది. ఆ స్నేహం మీకు ఏం తీసుకొస్తుంది? దుఃఖం ఎందుకు? ఆ స్నేహాలు ఎందుకు? ఆ స్నేహాలు అంటున్నాను, మీరు చేసే స్నేహాలు మీకు దుఃఖాన్ని తీసుకొస్తాంటే చివరికి పరిణామంలో దేనికది? దేనికోసం మీతో మాట్లాడరు? మాట్లాడిపోతే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకు వచ్చిన నష్టం ఏంటి అంటే ఇదివరకే అదొక రకమైన బంధం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ బంధం మళ్ళీ మీరు కల్పించుకున్న బంధం మీకు దుఃఖం వచ్చేస్తాం. అదే డాక్టర్ రమ్మ గారు, మీ అల్లుడు వెళ్ళిపోతే మంచిది, మీ అల్లుడు వెళ్ళిపోతే మీకు నష్టం ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటికాడ బాగుతున్నాడు, మీ భోజనం స్వతంత్రంగా బాగుతాడు, ఎక్కువ సంపాదించుకుంటాడు, మీ విషయపట్నం వెళ్ళిపోతాను పైసలు ఎక్కువ సంపాదించుకుంటాడని అంటే ఆయన చెప్పింది వెళ్ళిపోతున్నాడని బాధ కదా, నా గురించి వెళ్ళిపోతున్నాడని గొడవ వచ్చేస్తున్నాడు. అదే కర్తృత్వం అని చెప్తారు. మీ గురించి వెళ్ళిపోతున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ మీ గురించి అది వెళ్ళిపోతా లేదు. ఆ ఈశ్వరుడు అని ఆ శరీరం ఇంకా మీ ఇంటికాడ ఉండే, మీ శరీరం ఇంటి మీ ఇంటికాడ ఉండే. ఇప్పుడు ఆ శరీరం ఇంకో విశాఖపట్నం విజయనగరం వెళ్ళిపోతానంటాను, ఆ అంటే శరీరం కూడా మన శరీరం ఏ ఊళ్ళో ఎక్కడ ఉండాలో ఎప్పుడు ఉండాలో అది ఈశ్వరి శరీరం చనిపోయి శరీరం చనిపోయే వరకు ఎక్కడే చోటు ఉండాలి వాళ్ళమరిలోనే పాలకులోనో ఉండాలి వాళ్ళమరిలోనే పాలకులు ఎక్కడ చోటు ఉండాలి కదా ఇంకా శరీరం చావలేదు కదా చచ్చిపోయే వరకు ఎక్కడే చోటు ఉండాలి అంటే మీ అల్లుడు పోయి విజయనగరం ఉంటాడు ఎక్కడ చోటు ఉంటాడు మీరు కోరికనేది వాడు సుఖంగా ఉండాలని కోరుకుని అంతేకాడు నీటి దూరంగా అయిపోయి దూరం చచ్చిపోతే ఏం చేస్తారు మీరు బతుకుండ మీ అల్లుడు బతుకుండ మీరు చచ్చిపోయారు అనుకోండి మీరు బతుకుండదు మీ అల్లుడు చచ్చిపోయారు అనుకోండి చేసి ఇవన్నీ ఇవన్నీ కూడా మన మన స్నేహాలు మన బంధుత్వాలు మీరు అర్థమవుతుందో మన పరిచయాలు లోకంతో మన బంధాలు ఇవన్నీ పేక మొక్కలతో కట్టిన కోటలు లాంటివి పేక మొక్కల కోట గడ్డపాటలు అక్కర్లేదు పడగొడతాను గట్టిగా గాలి ఇస్తే పోతాం మనకున్న స్నేహాలు పరిచయాలు కూడా అటువంటి తులసి శాస్త్రి గారి భార్య అంది వెళ్తే అనగాలి అంది మీరు అంటే ఇష్టపడుతున్నారు తులసి శాస్త్రి గారి భార్య అంత తులసి శాస్త్రి గారికి భార్య అంటే ఇష్టం వాడి పేరు రత్న వాడు వాళ్ళు నువ్వు మీరంటే చాలా ఇష్టపడుతున్నారు చాలా ప్రేమగా ఉంటున్నారు అదే మోహన అది ఉడికే ప్రేమ అని అందరూ మీరు అంటే ఇష్టపడుతున్నారు నేనంటే మోహం అన్నది చాలా ఇష్టపడుతున్నారు నేనంటే చాలా ఆశ్చర్యంగా ఉంటున్నారు నన్ను చూడకుండా మీరు నన్ను చూడకుండా మీరు ఉండలేకపోతున్నారు నా మీద ఉన్న మీకు ప్రేమ నా మీద మీకున్న బంధం ఇంత ఆప్యాయత శ్రీరాముడి మీద ఉంటే వాళ్ళకి మీకు మోక్షం వచ్చేస్తుంది అంటే ఆవిడ ఈ సర్వ ఈ మామూలుగా ఆవిడ వెళ్ళిపోతాడు అనలేదు యాదలాపంగా ఏముంది వెళ్ళిపోయాడు ఇంగ్లీష్ పెట్టి వెళ్ళిపోయాడు ఈ మాట మీరు అలా అన్నా పర్లేదు వెళ్ళలేండి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఏ బస్ స్టాండ్లో కూర్చుని కనిసేపు వచ్చేస్తాను మళ్ళీ ఇంటికి వచ్చేస్తా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో కూర్చుని రాయించడం ఇంటికి వచ్చాను తెలుసు గారి గారికి ఆ పూర్వం తాలూకు స్టోర్లో ఉందని పుణ్యం స్టోర్లో ఉంది ఇది తాత్కాలిక దేహ ప్రారంభాన్ని బట్టి ఆ భార్య మీద మోహం వచ్చింది ఈ మాటలతో పోయింది మీకు అర్థమవుతుందా తర్వాత ఆయన ప్రతి సేవం చేయడం రామాయణం రాశాడు తులసి గారు చాలా స్నేహితుగా ఉంటుంది కొన్ని కొన్ని చేపల్లో ముళ్ళు ఉండవు అసలు కొన్ని కొన్ని చేపల్లో మామూలుగా తినేయచ్చు మన అసలు ముళ్ళు ఉండదు తులసిదాసు రామాయణ ముళ్ళు లేని చేపలు అంటే డైరెక్ట్గా తినేయటం చేప అసలు కొన్ని కొన్ని చేపలు ఉంటాయి అందులో ముళ్ళు ఉండదు తులసిదాసు రామాయణం అంటూ ఉండదు తులసిదాసు రామాయణంలో ఎవరికి ఎముకలు ఉండవు అంతా మాంసం ఉండదు ముళ్ళని చేప అయితే చేప ఆ ముళ్ళు ఎదుర్కోవడం తోటి సరిపోతుంది మనకి ముళ్ళు లేని చేపలు అని తులసి రామాయణం ముగిస్తున్నాం ఎక్కడ నా అక్కడ ఉత్తమం అది మామూలుగా మీరు అనుభవించి ఇంద్రియాలతోటి మనసుతోటి మీకు మనసుకు వచ్చే ప్రదేశం మిమ్మల్ని ఎవరైనా పొగుడుతారనుకోండి మీకు సంతోషం వస్తుంది మీరు అర్థమవుతుంది మీకు ఎవరైనా సన్మానం చేశారనుకోండి సంతోషం వస్తుంది కదా అలా అటువంటివి కాదు ఈ సుఖం అటువంటిది కాదు మీకు అర్థమవుతుందా ఎటువంటిది అంటే లోకంతో దేహంతో ఇంద్రియాలతోటి ఈ ప్రకృతితో సంబంధం లేని సుఖం స్వతంత్రమైన సుఖం స్వతంత్రమైన శాంతి స్వతంత్రమైన ఆనందం ఆకలి ఇంకో మంచి ముగింపు లేని సుఖం మనం అనుభవించే ప్రదేశం ముగింపు వచ్చేస్తుంది మనం ఎప్పుడైనా సంతోషాలు అనుభవిస్తాం అనుకుంటే 5 నిమిషాలు 10 నిమిషాలు తర్వాత ముగింపు వచ్చేస్తుంది ఇది అటువంటిది కాదు ఆత్మ సుఖం ఉత్తమ సుఖం అటువంటిది కాదు దానికి ముగింపు లేదు ఎండ్లెస్ అలా ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ లోపల మీ దేహం కలిసిపోయింది అనుకున్న సుఖం కంటిన్యూ అయిపోతుంది ఉత్తమ సుఖంలో మీ దుఃఖం కలవదు మనం అనుభవించే అన్ని ప్రదేశాలను దుఃఖాన్ని కలిపేస్తారు దుఃఖాన్ని కొంచెం కలిపినా పర్లేదు 90 వంతులు దుఃఖం 10 పైసలేమో సుఖం మన 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 సుఖాలు ఎలా ఉన్నాయంటే 90 పైసలేమో దుఃఖాన్ని కలిపేస్తాడు ఆ 10 పైసల సుఖం నాకు ఇస్తాడు ఆ 10 పైసల సుఖంలో ఏముంటుంది లోపల ఏముంటుంది 90 పైసల దుఃఖం ఉంటుంది అది ప్రకృతి అటువంటి సుఖం కాదు అది అటువంటి సుఖం మన దేహం మీద కూడా దేహాన్ని అవసరాన్ని బట్టి మన సాధనకు ఉపయోగించుకోవాలి మోక్షం పొందటానికి దేహాన్ని ఉపయోగించుకోవాలని అస్తమైన దేహం గొడవలు ఉండకూడదు
ఆ టైంకి కొంచెం స్నానం చేయించడం, దీనికి కొంచెం అన్నం కూడా పెట్టాలి, రిస్ట్రిక్టెడ్ ఫుడ్, ఎక్కువ పెట్టేయకూడదు, ఎక్కువ పొట్టి సరిపడే పెట్టాలి అన్నానికి, దేహానికి. ఆ దేహానికి ఏదో బట్ట చుట్టుకోవటం మన సాధన, ఏదో మనం ఉత్తమ సుఖం పొందడానికి మనం సాధన చేసుకోవాలి. ఈ దేహాన్ని అంతకు ఉపయోగించుకోవాలి. నువ్వు మోక్షం పొందడానికి దేహాన్ని ఉపయోగించుకోవడానికి ఏం చేసుకుంటావు దేహాన్ని? మీరు మోక్షం సాధించడానికి దేహాన్ని ఉపయోగించుకోవడం, ఈ దేహాన్ని ఏం చేసి శరీరాన్ని ఏం చేసుకుంటారు మీరు? ఉత్తమ సుఖం, బ్రహ్మ భూతం, తర్వాత అకల్మషం, కల్మషం లేకుండా ఉండాలి మీరు. అకల్మషం ఏమంటున్నాడు ఇక్కడ అంటే, కల్మషం అంటే దోషం, కల్మషం అంటే అకల్మషం అంటే దోషం ఎలా ఉంటుంది, దోషం ఎలా ఉంటుందో తెలియకుండా జీవించండి, దోషం దగ్గరికి రానవద్దు. అకల్మషం, కల్మషం లేకుండా అంటే మనసులో కల్మషం లేకుండా బతకండి. మనం కొంతమంది అమాయకులు అనుకోవచ్చు, మీరు కల్మషం లేని వాళ్ళని చాలామంది లోకం ఏమనుకుంటుందంటే అమాయకులను అనుకుంటే అనుకునేవాడిని, అమాయకులనే అనుకుంటే అనుకోండి. అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, మనస్సు నీట్గా ఉండాలి, మనసు క్లీన్గా ఉండాలి. మీకు అర్థం అవుతుంది, మనస్సు పరిశుద్ధంగా ఉండదు అనుకోండి క్లారిటీ రాదు. అనిష్టని అన్ని విషయాలు ఎందుకు కనిపెట్టాడని బ్రెయిన్లో స్పష్టత ఉంది. తెలంగాణ ఇస్తామని ఒకరోజు, ఇవ్వనని ఒకరోజు, ఓ రోజుని కమిటీ అంటాడు, ఓ రోజుని ఇంకోటి అంటాడు. అసలు వాళ్ళకి స్పష్టత లేదు పాపం, అది ఇవ్వాలా ఇవ్వకూడదని తెలియక ఏదో కమిటీ అంటున్నారు, అదే స్పష్టత క్లారిటీ లేదు, యాక్యురేషన్ కలక రాలేదు. ఓ అంచేది ఏదో కాలక్షేపం చేయడానికి కమిటీ అని అదని ఏదో చెబుతున్నారు, ఇంత లోపల క్లారిటీ లేదు. ఐన్స్టీన్ అన్ని గొప్ప విషయాలు ఎందుకు కనిపెట్టాడు? లోపల బ్రెయిన్కి స్పష్టత వచ్చేసింది. అంటే నేను, మీరు నన్ను ఎలా చూస్తున్నారో, నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, ఖగోళాన్ని అంత స్పష్టంగా చూశాడు. ప్రపంచంలో అందరూ ఈయన జీనియస్ అని చెప్పు ఠాగూర్ అన్నాడు. ప్రపంచంలో అందరూ ఈయన జీనియస్ చెప్పుకుంటున్నారు, జీనియస్ అని చెప్పుకుంటున్నారు, ఎంత తెలివైన వాళ్ళు లేడని చెప్పుకుంటున్నారు, అలాగే సైంటిఫిక్ జీనియస్ అంటున్నారు. నేను ఆడిని చూడకుండా ఆడే నన్ను చూడటానికి వచ్చాడు. అది తెలివైన వాడి కింద ఏం తెలివితేటలు ఉన్నట్టు కూడా మన దగ్గర ఏం కనిపించడం తెలివైన వాడి కింద కూడా మన కళ్ళకు కనపడతాడు. మన కళ్ళకి మటుకు ఏం కనపడతాడు, తెలివైన వాడికి మామూలుగా ఉన్నాడు, కలిసిపోతున్నాడు, కామన్ సెన్స్ తోటి ఉన్నాడు. అది ఎంత సైంటిఫిక్ జీనియస్ అయినా కామన్ సెన్స్ పోలేదు, కామన్ మ్యాన్కి దూరం అవ్వలేదు. మీరు అంత జీనియస్ అక్కలేదు, 10 రూపాయలు ఇస్తే మీరు కామన్ మ్యాన్కి దూరం అయిపోతారు. ఈ మధ్య ఎవరిని అడిగాను మీ అమ్మాయి ఎలా ఉందని, ఈ మధ్య ఆవిడ తెలివైన ఆవిడ, మా అమ్మాయి కొంచెం గర్వం ఉందా అనలేదు ఆవిడ, మీ అమ్మాయి ఎలా ఉందా మురికి ఆదాలాపంగా అడిగాను, ఆవిడ తెలివైన ఆవిడ గడుసు ఆవిడ, ఆవిడ అంది మరి ఇదివరకు ఏకాదశికి ఏకాదశికి ఈ చదివారు ఈ చదివారు ఎలా ఉంది ఏంటని అడిగారు. ఎలా ఉంటుందేంటి, మార్పు వచ్చింది. ఆవిడ చాలా తెలివైన వాడు, వాళ్ళ అమ్మాయి గురించి మా అమ్మాయి పొగరెత్తి కొట్టుకుంటాను ఎలా అంటున్నాడు. మా అమ్మాయి కొంచెం అహంకారం వచ్చేసిందంటే కొంచెం డబ్బు పెరిగింది, అహంకారం పెరిగి ఎలా ఎలా చెప్తున్నారు, చెప్పకూడదు కదా అలాగా. మీ అమ్మాయి ఎలా ఉందన్నాను నేను, ఏదాలాపంగా అడిగాను, ఏదో ప్రకటించాలి కదా. అంటే ఏదాలాపంగా అడిగితే ఏదో ఉందలేని మార్పుగానే ఉంది అన్నారు. అంటే రోగం కాదు, అంటే శారీరక రోగం కాదు, అంటే మనస్సులో కొంచెం తేడా వచ్చింది అని. ఏదో ఉంది, ఎలా ఉందంటే ఏదో ఉందలేండి అని, అంటే గర్వం వచ్చింది అహంకారం వచ్చిందని చెప్పకుండా మార్పు వచ్చింది అని. వాడు చాలా గౌరవించేవాడు, మనకంటే చాలా తెలివైన వాడు, ఐన్స్టీన్ కంటే తెలివైంది ఆవిడ. అహంకారం వచ్చిందని చెప్పటం లేదు, ఏదైతే లేండి, వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళు చెడ్డ ఎలా చెబుతుంది, చెడ్డగా చెప్పడం, మా అమ్మాయి పొగరొచ్చే మా పొగర పొగర వచ్చేసిన ఎలా చెప్పదు కదా, కొంచెం మార్పు వచ్చింది లేని, కొంచెం మార్పుగానే ఉంది అంట, అది గడిచావు అలా మనం చెప్పడం. ఏది చంద్ర మాటలు మాట్లాడేస్తాం,
అంటే సబ్జెక్ట్ మనకు అర్థం అవ్వాలి, ఫౌల్ టెక్ రాకూడదు, అది ఆవిడలోకి తెలియచేట. సబ్జెక్ట్ మనకు అర్థం, విషయం మనకు అర్థం అవ్వాలి, నోటంటే చెడ్డ మాట రాకూడదు. అది తెలివైన వాళ్ళ లక్షణం. విషయం మనకు అర్థమవుతుంది, మాటకాడ దొరకటం లేదు, ఫౌల్ టెక్ రావటం లేదు, మైండ్ పొల్యూట్ చేసుకోవటం లేదు, మర్యాదగానే మాట్లాడుతుంది. మర్యాదగా మాట్లాడుతుంది, సబ్జెక్ట్ మనకు అందిస్తుంది. ఏం చేద్దా, ఆ స్మూత్ టాక్, వెరీ సాఫ్ట్గా మాట్లాడుతాం. ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఆ విషయం మంచిది కాకపోయినా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, స్వీట్గా మాట్లాడుతున్నారు, షార్ట్గా మాట్లాడుతున్నారు, సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. అంటే అది అది గర్వం అని చెప్పకుండా అది మనకు అర్థమయ్యేటట్టు సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. కొంచెం మార్పుగానే ఉందండి, అంటే రోగం కాదు అది, మనసులో వచ్చిన తేడా. రోగం అనుకుంటున్నారేమో, రోగం అనుకోకండి. ఇప్పుడు ఎక్కడున్నా మనం అకల్మషం అంటే, మీకు ఒకవేళ బాహ్య గొడవలు ఏదైనా, మీకు బాహ్యంగా అదృష్టం ఏదైనా కలిసి వచ్చినా బుద్ధి పాడు చేసుకోకూడదు. ఇంచేత బుద్ధి ఎందుకు పాడు చేసుకోకూడదు అంటే, మీకున్న సంపద మీరు బతుకున్నా పోతుంది, సంపద ఉండగా మీరైనా పోతారు. కానీ బుద్ధి పాడు చేసుకుంటే మీరు చనిపోయే బుద్ధి మీకు కూడా వచ్చేస్తుంది. కొంతమందికి డబ్బు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు. డబ్బుతోటి పాడు, డబ్బు పెరుగుతుంది అనుకోండి, దానితోటి బుద్ధి పెరిగితే కొన్ని మంచి పనులు చేస్తారు. కొంతమందికి డబ్బు పెరుగుతుంది అలా బుద్ధి పెరగదు, అలా ఉండిపోతుంది. కానీ ఏం మంచి పనులు చేయడానికి అవకాశం లేదు, చేయలేరు కూడా, ఆ ఉపాధి ద్వారా చేయలేరు. ఇక ఎక్కడ ఉన్నాం, బ్రహ్మభూతం, బ్రహ్మభూతం అకల్మషం అంటే, నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతున్నావు, ఒక వ్యక్తిగా బతుకుతున్నావు, ఎలా బతుకుతున్నావు, ఒక వ్యక్తిగా బతుకుతున్నావు. నువ్వు దేహంతో మనసుతో ఇంద్రియాలతో తాదాత్యం పొందుతున్నావు అంటే, బ్రహ్మభూతం అంటే నువ్వు దేహంతో ఏకంగా ఉంటున్నావు, మనసుతోటి ఏకంగా ఉంటున్నావు. అలాగే నీ లోపల బ్రహ్మ పదార్థం ఉంది, సత్పదార్థం ఉంది, దాంతో ఏకం అవ్వాలి. ఎప్పుడు ఏకం అవుతుందో దాంతో నువ్వు కల్మషం లేకుండా ఉంటే. మీరు ఫాలో అవుతున్నారా? మీరు ఇప్పుడు దేహంతో కలిసి ఉంటున్నాం, మనసుతోటి కలిసి ఉంటున్నాం, ఇంద్రియాలతోటి ఏకంగా ఉంటున్నాం, స్నేహితులు చుట్టాలు ఐశ్వర్యాలు ఏదో గౌరవాలు అలాగే ఎంతో కలిసి, అది నీ లోపల బ్రహ్మ పదార్థం ఉంటుంది, నీ లోపల సత్పదార్థం ఉంటుంది, నీ లోపల చావు లేని వస్తువు ఒకటి ఉంది, నీ లోపల దుఃఖ స్పర్శ ఎలా ఉంటుందో తెలియని పదార్థం ఉంటుంది, నీ లోపల ఉంది, నీ లోపల అది ఉంది. ఇప్పుడు నువ్వు దేహంతో ఎలా అయితే ఏకంగా ఉంటున్నావు, దాంతో ఏకం అవ్వాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది, కల్మషం ఎలా ఉంటుందో తెలియని జీవితం నువ్వు గడుపుతుంటే వస్తుంది. ఆ కల్మషం రాకుండా ఉండాలి, మూడు విషయాలు, మాటలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి, మీరు అది చేతలో జాగ్రత్తగా ఉండాలి, మాటలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దీనికి ఆలోచన మనకు వచ్చి తలంపుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తలంపే కదా, కారుకి డ్రైవర్ ఎటువంటి కూడా మన శరీరానికి తలంపులే కదా, తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమో మాటకాడ జాగ్రత్తగా ఉండాలి, చేతకాడ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ మూడు ఏకంగా ఉండాలి, ఈ మూడు ఏకంగా ఉండాలి, మూడు మూడు రకాలుగా ఉండకూడదు, మూడు మూడు ఏకంగా ఉండాలి. తర్వాత వ్యక్తి వ్యక్తిగా ఇప్పుడు పలానా రూపం అంటే, నువ్వు రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి బయటికి రాలేవనుకో, నువ్వు బ్రహ్మస్వరూపు రావలేవు. ఇది ఇక్కడ సబ్జెక్ట్. కల్మషం ఉందనుకో నీకు, రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి బయటికి రాలేవు. నేను ఎంత ప్రయత్నం చేశాను, ఎప్పుడు కల్మషం ఉంటే, కల్మషం లేదనుకో, నీ రూపంలోంచి నీ నామంలోంచి బయటకు వచ్చేస్తావు. బయటికి రాగానే నువ్వు పాడవో, ఏదో అయిపోవు, బ్రహ్మమవుతావు. నువ్వేమో అయిపోవు, బ్రహ్మమైపోతావు. ఎందులోంచి, నువ్వు రూపరహితుడు నామరహితుడు అయినప్పుడు రూపం ఉండగానే రూపబుద్ధిలోంచి బయటకు రావాలి. నీకు ఒక పేరు ఉంది కదా, రూపం వచ్చాక పేరు వస్తుంది, ఆ పేరు బుద్ధిలోంచి బయట. పేర్లు ఏముంది, పేర్లు ఏమి లేదు, ఏం చేసుకుంటావు ఈ పేరు, ఏముందండి పేర్లు, కొంతమంది ఆ పేరు కోసం ఏడుస్తూ ఉంటారు. ఏముంది అందులో, ఏమి ఏమి లేదండి అందులో, అది కల్పితం, పేరు కూడా కల్పితం. రూపం ఎంత కల్పితమో ఆ పేరు కూడా, ఆ పేరు కూడా కల్పితం. కొంతమంది మీ చేతితోటి ఇవ్వకుండా మా చేతితోటి ఇస్తూ ఉంటారు, అది ఒక అహంకారం. ఎవరి చేతితోటి ఇస్తుంది మీకు అర్థం వచ్చిందా? మీ చేతితోటి ఇవ్వకుండా మా చేతితోటి ఇస్తూ ఉంటారు. ఎవరు చేయొచ్చునే అయితే మన చేతితోటి ఇచ్చే అదొక రకమైన అటువంటి ఆలోచన ఉంటే అహంకారం పెరుగుతూ ఉంటుంది. సాధన చేసిన పోదు అది కానీ మీ మీ చెయ్యి ఏదో మంచి చేస్తాను, మీ చెయ్యి ఏదో మంచి చేస్తాను, నా చెయ్యా మంచి చెయ్యాలని అనుకోక్కర్లేదు. మీ చెయ్యి ఏదో చెయ్యి చేస్తాము కదా, నా చెయ్యి చెయ్యాలని అను నా చెయ్యా మంచి చెయ్యాలని అనుకుంటే అది కేవలం 100 రూపాయలు అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించటం. ఉపయోగించి అత్యంత యోగి యోగి వాడు బ్రహ్మమవుతాడు. వాడు ఎవడో రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి విడుదల పొందినవాడు బ్రహ్మమవుతాడు, బ్రహ్మమవుతాడు. ఏమండి ఎవడైతే బ్రహ్మమయ్యాడో ఇప్పుడు నిప్పు ముట్టుకుంటే మీకేమొస్తుంది? కాలత్నం. నిప్పు ముట్టుకుంటే కాలత్నం కదా, నిప్పు ముట్టుకుంటే కాలత్నం. అలాగే నువ్వు బ్రహ్మమయ్యేప్పటికీ అందులో ఆనందం అంతా నీకు వచ్చేస్తుంది, ఇలా కెరటాల కింద వచ్చేస్తుంది. నీకు బయట దురదృష్టం పీడించేస్తాననుకోండి, ఎరచేం కుట్టినట్టు ఉండదు. అది నేను కానప్పుడు నాకేలా? అదృష్టం వచ్చి మీద పడిపోయింది అనుకోండి, అసలు ఏం అనిపించదు. గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. ఆయన ఢిల్లీలో లేరు. ఆయన పాకిస్తాన్ ఇండియా విడిపోవడానికి ఇష్టం లేదు. ఇష్టం లేదా మటుకు ఆగుతుందా? యోగం ఉన్నప్పుడు ఆగదు కదా, ఆ ప్రారంభం ఉన్నప్పుడు ఆగదు కదా. ఆయన కలకత్తా పనుండి వెళ్ళిపోయారు. ఎక్కడికి? కలకత్తా పనుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నెహ్రూ గారు పట్టుకోలేదు. ఆ స్వతంత్రం కష్టపడ్డాడు కదనా, ఆయన లేకుండా ఉత్సవాలంటేనే ప్రత్యేకంగా ఉద్యోగస్తుని పంపి ఆయనకు ఆహ్వానం రాసించి మీరు ఆగస్టు 15కి మీరు కలకత్తాలో ఉండదు, ఢిల్లీ వచ్చని పంపారు. ఈ నెల్లూరుకు చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ ఎక్కడ కూర్చున్నాడు? ఓ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుని వెళ్ళి గవర్నమెంట్ తరఫున ఆహ్వానం ఇచ్చారు, మిమ్మల్ని అక్కడ ఢిల్లీకి రమ్మన్నారని. ఆ ఊరేగింపులు స్వాతంత్ర దినోత్సవాలు ఉంటాయి కదా, మొన్న జరిగిన రిపబ్లిక్ ఉత్సవాలు, ఆ స్వాతంత్ర ఊరేగింపు రమ్మన్నారు. అక్కడ గడ్డిపరక ఉంది, అక్కడ చెట్టు కింద గడ్డి గడ్డిపరక తీసి ఇవతల పడేసి ఇవన్నీ గడ్డిపరకతో సమానం వెళ్ళి రమ్మన్నాడు. ఆయన కట్టుకునే తిండి గొడ్డ, అందుకని ఆయనకు పోయేది ఏం లేదు. ఆయనకు ఒక కళ్ళజోడు ఒకటి ఉంది, కాళ్ళజోడు ఒకటి, తిండి గొడ్డ ఒకటి, మీకు అర్థం వచ్చింది. అందుకంటే ఆయనకు ఉన్న ఆస్తి అదే, ఇంకా ఆయనకు పోయేది ఏముంది? కళ్ళజోడు ఒకటి, కాళ్ళజోడు ఒకటి, తిండి గొడ్డ ఒకటి, మీకు అర్థం. భగవద్గీత ఒకటి చేతిలో, భగవద్గీత ఒకటి పోతే అయ్యే పోవాలి, అందుకంటే పోయేది ఏమి లేదు. కొంతమంది కొన్ని గ్రంథాలు అంటే ఇష్టం. వాడు ఎవడు మెడ్రాసులో ఉండేవాడు ఆయన, ఆయన రామాయణం మీద మాట్లాడాడు. రామాయణం మీద స్పెషలైజేషన్ చేశాడు. రామాయణం మీద ఆంగ్లంలో మెడ్రాసులో కొన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన 60 ఏళ్ల కిందనే చనిపోయాడు. ఆయన పేరు రైతానుముడు ఏ శ్రీనివాస శాస్త్రి. ఆయనకి వెబ్స్టర్ డిక్షనరీ అంటే ఇష్టం. ఏం డిక్షనరీ? వెబ్స్టర్ డిక్షనరీ. ఆయనకి రాత్రి పడుకున్నప్పుడు ఆయన పక్కనే పెట్టుకుంటాడు దాన్ని. దేన్ని? దాన్ని నిద్ర పట్టలేదు. ఆ వెబ్స్టర్ డిక్షనరీని ఆ రాత్రి పడుకున్నప్పుడు మంచం మీద పక్కలో పెట్టుకుంటాడు. అది మంకలో మా పక్కలో పెట్టుకునే చెయ్యి డిక్షనరీ వేసి నిద్ర, అప్పుడు నిద్ర, అప్పుడు దగ్గర నిద్ర రాదు. అదొక అలవాటు అయిపోయింది. ఆ డిక్షనరీ అంతా నోటుకు వచ్చేసింది. అది ఆ మంచం, ఆయన ఏ మంచం మీద పడుకుంటే ఆ మంచం మీద డిక్షనరీ ఉండాలి. అంటే నిద్రపోతుంటే ఎందుకు? అది పక్కన ఉండాలి, చెయ్యి దాని మీద పడాలి, దేని మీద? డిక్షనరీ మీద, లేకపోతే నిద్ర రాదానికి. అటువంటి అటాచ్మెంట్ అని మీరు. అలా గాంధీ గారికి భగవద్గీత మీద అంత అటాచ్మెంట్ ఉంది. ముగిస్తున్నాం. బ్రహ్మభూతం, అకల్మషం, నీకు అర్థం ప్రశాంత మనసం, హేనం, యోగినం, ఇటువంటి యోగికి వీడు యోగి అంటే, యోగి అంటే కలమోషం లేని వాడు, శాంత చిత్తం కలిగిన వాడు, నీకు అర్థమవుతుందా, బ్రహ్మముల ఏకమైన వాడు, బ్రహ్మ ఏదైతే ఉందో ఏ పదార్థం అవుతుందో దానితో ఒకటిగా ఉన్నవాడు, దానితో ఏకంగా ఉన్నవాడు, వాడికి ఉత్తమ సుఖం వచ్చి నెత్తిమే పడుతుంది. వాడు ఏం ఆహ్వానం చక్కర్లేదు వాడిని, ఒప్పైచి వచ్చాడు మీద పడుతుంది, మీ నెత్తి మీద సుఖం వచ్చి పడుతుంది. మీరే సుఖం కావాలని కోరుకోక్కర్లేదు, సుఖాన్ని మీరు వరించక్కర్లేదు. ఎవడు ఆ శాంత చిత్తం గలవాడికి, కల్మోషం లేని వాడికి, నీకు అర్థమవుతుంది దోషబుద్ధి లేని వాడికి సుఖం వచ్చి వాడిని వరిస్తుంది అంటుంది. మనం సుఖాన్ని వరించడం కదా, సుఖం వచ్చి మనం వరిస్తుంది. ఎప్పుడు బ్రహ్మభూతం, బ్రహ్మములు ఏకమైన వాడు, రజోగుణం పోగొట్టుకున్నవాడు, రజోగుణ వికార రజోగుణంలో వచ్చి వికారాలు, రజోగుణ వికారాలు పోగొట్టుకున్నవాడు, శాంత చిత్తం గలవాడు, నీకు అర్థమవుతుందా, వాడికి వాడి తర్వాత బ్రహ్మములు ఏకమైన వాడికి కల్మషం ఎలా ఉంటుందో, నీకు బుద్ధిలో దోషం లేని వాడికి, బుద్ధిలో దోషం లేని వాడికి వాడికి ఉత్తమ సుఖం, నీకు అర్థమవుతుంది. అంటే అలౌకిక సుఖం ప్రపంచంతో, ఇంద్రియాలతోటి, దేహాలతోటి, చావులతోటి, పుట్టుకలతోటి, దేవతలతోటి, స్వర్గాలతోటి, నరకాలతోటి సంబంధం లేని, వీటికి సంబంధించిన అంటులేని ఆ పరమ సుఖం, ఉదాత్త సుఖం, ముగింపు లేని సుఖం. అది ఏం సుఖం? అది అది దొరికిందంటే దానికి ముగింపు ఉండదు, దానికి ముగింపు లేని సుఖం. ఆ ఉత్తమ సుఖం వచ్చి అది వచ్చి దాని దగ్గరికి మీరే లక్కర్లేదు, అది వచ్చి మీ మీద పడుతుంది సుఖం. ఇప్పుడు మీరు అందరూ మాకు సుఖం కావాలి, సుఖం కావాలంటారు, కానీ సుఖం దొరకటాలి, అందరికీ సుఖం కావాలి. నాకు సుఖం అక్కర్లేదని ఎవడే అండవు, నాకు సుఖం అక్కర్లేదని ఎవడే అందరు, నాస్తికుడికి కావాలి, అందరికీ కావాలి. దేవుడు ఉన్నాడని చెప్పినా, దేవుడు లేడని చెప్పినా వాడికి సుఖం కావాలి. కానీ మనకు సుఖం కోరుకుంటాం కానీ అది రావటం లేదు. నీకు అర్థమవుతుంది, ఈ రజోగుణ వికారాలు పోయిన వాడికి ఆ సుఖమే వచ్చి, ఆ శాంతి వచ్చి, అదే వచ్చి నీ నెత్తి మీద పడుతుంది. నువ్వు కోరుకోక్కర్లేదు. అంటే నీ కోరికతోటి సంబంధం లేకుండా, నీ కోరికతోటి సంబంధం లేకుండా తనంతట తానుగా ఆ సుఖం వచ్చి, శాంతి వచ్చి నీ నెత్తి మీద పడుతుంది. బ్రహ్మభూతం అకల్మషం. అంటే జాగ్రత్తగా మనం ఇంటికాడ పరిశీలనగా చూసుకోవాలి. ఆ రజోగుణ వికారాలు మనలో ఏమైనా ఉన్నామో చూసుకోవాలి. రజోగుణ వికారాలు మనలో ఉన్నామో చూసి ఆ వికార రజోగుణం తగ్గకుండా దాని తాలూకు వికారాలు పావు. అవి మీకన్నీ బలహీనతలన్నీ రజోగుణంలోంచి వస్తాయి. బలహీనతలన్నీ ఇప్పుడు కామక్రోధ లోభం అని, లోభిత్వం అవి అంటారు, మోహం, ఏ రకాలు చెప్తారు, అరిషడ్ వర్గాలని చెప్తారు కదా. ఈ అరిషడ్ వర్గ ఈ అరిషడ్ వర్గాలకు నాయకుడు కోరికట్టను. అది ఎదర ఉంటాడంటే మిగతా గొడవలన్నీ వెనకాల ఉంటాయి. వాడు ఆడు ఎదర వెళ్ళిపోతూ ఉంటాడు, మిగతా కోపాలు తాపాలు వెనకాల వచ్చేస్తూ ఉంటాడు. నాయకుడేమో కోరిక అండి, నాయకుడు కోరిక. ఇంకా మిగతా గొడవలు ఉన్నాయి కదండి, చెడ్డ సైన్యం ఉంది కదండి, ఆడు ఇటు వెళ్తే వెళ్ళిపోతూ ఉంటారు. ఆడు లేకపోతే ఈ బొచ్చుకు తిరిగి లేదండి, అది ఉంటేనే వీళ్ళందరూ ఉంటారండి. ఆ కోరిక ఉంటేనే వీళ్ళందరూ ఉంటారు, కోరిక లేకపోతే వీళ్ళకి అస్తిత్వం ఏమి లేదండి. మీకు అర్థమవుతుంది, ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుందండి? రజోగుణంలోంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే రజోగుణం తగ్గి, రోగ కారణం పోతే రోగం పోతుంది, నీకు రజోగుణం పోతే రజోగుణం తాలూకు వికారాలన్నీ పోతాయి. ఆ వికారాలన్నీ పోయిన తర్వాత పరమ సుఖం, ఉత్తమ సుఖం, లోకంతో, ఇంద్రియాలతోటి, దేహంతో సంబంధమైన సుఖం వచ్చి నువ్వు కోరుకోక్కర్లేదు, ఆ సుఖం నాకు రావాలని అనుకోక్కర్లేదు, అదే వచ్చి నీ శిరస్సు మీద పడుతుంది. నాకు సుఖం అక్కర్లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఎందుకంటే అన్నీ ఉన్నాయి సుఖపట్టలేదు అంటారు. అంటే వాడికి సుఖం కావాలనే కదా అర్థం. నాకు దేవుడు అక్కర్లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సుఖం అందరికీ కావాలి, కానీ ఎవరికి సుఖం దొరకట్లేదు. ఒక జ్ఞాని కాని వాడు ఎవడో సుఖి కాలేడు. జ్ఞాపకం పెట్టుకోండి మీరు, జ్ఞాని కానివాడు ఎవడో సుఖి కాలేడు. బ్రహ్మం యొక్క స్వరూపం పొందనవాడు జ్ఞాని కాలేడు. ఈ లోకంలో ప్రేమలు అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. తల్లి ప్రేమ అన్ని ప్రేమల కంటే అరుణాచలేశ్వరుడు నీ ప్రేమతో పోల్చుకుంటే తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమ కాదు. నీ ప్రేమతో పోల్చుకుంటే తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమ కానే కాదు. ఇంచదంటే తల్లి ప్రేమ కారణం ఉండొచ్చు. వాళ్ళు మనం సుఖపెడతారు, మనం జాగ్రత్తగా పెంచి వాళ్ళు సుఖపెట్టినా సుఖపెట్టకపోయినా పెద్దోళ్ళు అయిన తర్వాత ఏదో మన ఏదో స్వార్థం ఉండొచ్చు. ఈశ్వరుడికి అది ఏముండదు, ఈశ్వరుడికి అదేముండదు. అందుకే నువ్వు అడగదు, నువ్వు యోగ్యత సంపాదిస్తే చాలు, అరగతి సంపాదిస్తే చాలు, మిగతా పనంతా ఆయన చూసుకుంటాడు. మీరు ముఖం అటు తిప్పించితే చాలు. ఎవరు ఎటు ఈశ్వరుడు వైపుకి మీ ముఖం అటు తిప్పించితే చాలు, మిగతా పనంతా ఆయన చూసుకుంటాడు. మనం నడవగలిగినంత నడవటం, మిగతా దూరం ఆయన వచ్చి మనల్ని తీసిపోతాడు. అరుణాచలేశ్వరుడా, నిన్ను మింగిదావు అని నేను వస్తే నిన్ను మింగనివ్వకుండా, నిన్ను నిమ్మకం నిన్ను అన్ని మింగేసేవారు అరుణాచలేశ్వరుడు. నేను అరుణాచలం ఎందుకు వచ్చానంటే నిన్ను మింగిదామని వచ్చాను. నేను నిన్ను మింగటానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు నన్ను మింగేశావు. ఆ మింగటం అయినప్పుడు, ఆ మింగేటప్పుడు నొప్పి వస్తుంది. ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. ఆ నొప్పి లేకుండా మింగేశావు. ఆ మింగేటప్పుడు ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది. ఏమొస్తుంది? పెయిన్ వస్తుంది. అంటే అహంకారాన్ని పట్టుకుని అటు ఇటు రుద్దేటప్పుడు మీకు అర్థం అవుతుంది. అహంకారాన్ని అటు ఇటు రుద్దేటప్పుడు, దాన్ని మదించినప్పుడు దాన్ని మీకు అర్థం అవుతుంది. అహంకారాన్ని రుద్దినప్పుడు, దాన్ని మదించినప్పుడు దేన్ని, అది పెయిన్ వస్తుంది మనకు. అహంకారం పోగొట్టుకునే టైంలో ఎంతో కొంత పెయిన్ వస్తుంది. ఏం చేద్దంటే ఓసారి అది ఇష్టంగా మనం పెంచుకున్నాం, దాన్ని వెళ్ళిపోమంటున్నాం. వెళ్ళిపోమంటే అది తొందరగా వెళ్ళదు, కొంత మన బాధ పెట్టే బయటికి వెళుతుంది. అటువంటి బాధలు లేకుండా నువ్వు మింగేసేవారు నా చేస్తాడు. ఆ నొప్పి అనేది ఎలా ఉంటుందో తెలియకుండా అప్పుడు ఈ సర్జరీ నువ్వు చేసేసావు. నా ముఖం నలగకుండా నువ్వు, నా ముఖం నలగకుండా నా జీవలక్షణాలు నువ్వు తీసేసుకుని నీ స్వరూపాన్ని నాకు ఇచ్చేసావు. కానీ ఈ బేరంలో ఏది నీకు నాకు జరిగిన బేరంలో నేను లాభం పొందాను, నీకు నష్టం వచ్చింది. ఇంచేదా నా జీవలక్షణాలను పుచ్చేసుకున్నావు, నీ స్వరూపం నాకు ఇచ్చావు. నీకు అర్థమవుతుందా? ఈ బేరం నీకు నాకు ఈ బేరం జరిగింది. నాలోనే చెడ్డను పుచ్చుకున్నావు, నీలోనే మంచిని ఇచ్చావు. కానీ ఈ వ్యాపారంలో నాకేమి నష్టం లేదు, నువ్వే నష్టపోయేవారు నాకు చదివిస్తాడు. సభ సేపు ఉండకూడదు, ఒక గంట కంటే ఉండకూడదు. రామకృష్ణ మిషన్ వాళ్ళు 45 నిమిషాల గంట గడియాలు అక్కడ పెట్టుకుంటారు. 45 నిమిషాలు శ్లోకంలో ఒక పాదం అయింది అనుకోండి, అక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. అది పద్ధతి అలా ఉండరు. మనం కూడా ఇంకా అరగంట కంటే ఎక్కువ సమావేశాలు ఉండకూడదు. అరగంట అయినా చాలు, మాటతోటి పనే ఉండదు, మాటలతోటి పనే ఉండదు. అలా మాట ఎందుకు వస్తుంది మనకి? మనం ఇంటికాడ మాట్లాడుకున్నప్పుడు కూడా అంశం లేని మాటలు మాట్లాడుకుంటా ఉంటాం. దేనికోసం వాళ్ళ మాట ఎందుకు వస్తుంది మనకి? దేనికోసం మాట్లాడతావు? ఆద్వారం అనే ఒక రమణ భక్తులు ఉండేవాడు పూర్వం. ఆయన ఎంగలండ అయింది. ఆయన ఇంగ్లీష్ పత్రిక ఎడిటర్గా చాలా కాలం ఉన్నాడు. మనిషి పొడిగ్గా ఉండేవారు. అప్పుడు మన ఆంధ్ర సినిమాకి వెళ్తాంటే పక్కన ఉంది వాళ్ళ ఇల్లు. ఇప్పుడు కూడా ఆ స్థలం కూడా ఇంకా అలాగ ఆ స్థలం అమ్మలేదు, అలా ఉంచాడు ఆద్వారం. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్, చాలా తక్కువ మాట్లాడేవారు. ఆయన ఆంగ్ల భాషలో చాలా పెద్ద, ఆంగ్ల భాషలో బాగా పెద్దవాళ్ళు ఒకడు ఇండియాలో. చాలా తక్కువ మాట్లాడతాడు, తక్కువ మాట్లాడతాడు. ఎవరో ఒకరు అన్నారు, ఏమంటే మీరు చాలా తక్కువ మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడినా 4 మాటలతో చెప్పేది 1 మాటలో చెప్పేస్తారు, 4 మాటలతో చెప్పి 1 మాటతో చెప్పేస్తారు, చాలా తక్కువ మాట్లాడతారు. లేదా ఆ మాట్లాడేది కూడా అంశం లేకపోతే అసలు మాట్లాడరు.
చాలా మంది ఏమనుకుంటున్నారని, మీకు గర్వం ఎక్కువ అనుకుంటున్నారని చెప్పాడు. ఏమన్నారు ఆయన చోటి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే నీకు గర్వం ఎక్కువ అని చేత మాట్లాడతారు. వాళ్ళు అనుకుంటే నాకే ఎలా అన్నాడు, వాళ్ళు అనుకుంటే వాళ్ళు నోరు నొప్పి పెడుతుంది నాకు సంబంధం ఏంటన్నాడు. అవసరం ఉంటే మాట్లాడతాం, అవసరం లేకపోతే మాట్లాడడం, అవసరం లేక అవసరం లేకుండా మాట్లాడితే దేహం మీద అభిమానం పెరుగుతుంది అన్నాడు. అని ఎవరో నాకు గర్వం ఎక్కువ నాకు సంబంధం ఏంటి, అది కాదండి, ఎవరో నాకు గర్వం ఎక్కువ అనుకుంటే నాకే ఎలా అన్నాడు, నాకు సంబంధం ఏంటి, ఎవరో అనుకుంటారు నాకు సంబంధం ఏంటి, ఎవరో అనుకుంటున్నారని నేను కల్పించుకుని అక్కడ మాట్లాడతాను. అది కానీ ఎవరో ఏదో అనుకుంటున్నారో నేను కల్పించుకుని మాట్లాడాల్సిన పని నాకేముంది, నాకే ఎలా అన్నాడు. మీకు గర్వం ఎక్కువ అనుకుంటున్నారండి, చాలా తక్కువ మాట్లాడతారంటే వెంటనే ఏమన్నాడు, నాకు ఎక్కువ గర్వం ఎక్కువ ఉందని వాళ్ళు అనుకుంటే నాకే ఎలా అన్నాడు, నాకేమిటి, నాకు సంబంధం ఏంటి. ఇది తక్కువ మాట్లాడటం మంచిది, మనకు కూడా గంట లోపులను ముగించారు, ఎంతసేపు అనవసరం పొడిగించకూడదు, ఒక గంట సేపు. రామకృష్ణ మిషన్ స్వాములు 45 నిమిషాలు మాట్లాడతారు, గడియారం అక్కడ పెట్టుకుంటారు, ఆ 45 నిమిషాలు పుస్తకం ముగి శ్లోకం పూర్చారు, ఒక పాదం అయింది అనుకోండి రెండో పాదంలోకి వస్తే ఇంక టైం అవుతుందని ముగించి వెళ్ళిపోతారు అనుకుంటారు. కేవల సుఖం, కైవల్య సుఖం, కేవల సుఖం అంటే అక్కడ దుఃఖ స్పరిశ ఉండదు, అసలు వాసనే ఉండదు.